ఈరోజున ఈడూరి పితామహులు శ్రీ స్వర్ప్రజ గారి గురించి స్వర్ప్రజ గారికి సన్మానం చేశాం. సాంప్రదాయం ఏంటంటే, నేను ముందు స్వర్ప్రజ గురించి మాట్లాడాక తర్వాత ఆయనకి మేము సన్మానం చేయాలి, అది సాంప్రదాయం. అయితే అది నాకు తెలిసి బ్రామ్ పొద్దున్నీ భోజనాలు లేకుండా ఉన్నారు. బ్రామ్ వాళ్ళు పొద్దున్నీ కార్యక్రమాలు ఉన్నారు, వాళ్ళు భోజనం లేదు. మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే, అంచేత వారిని ఇబ్బంది పెట్టేందుకని మీరు ముందు సన్మానం చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అంటే వారికి ఎక్కువ మళ్ళీ కాలయాపనం చేయకుండా. స్వర్ప్రజ గారి గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, ఈ గ్రామంలో ఇప్పుడు ఈడూరు గ్రామస్తులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న గ్రామం ఇది, ఎవరో కొద్ది మంది ఈడూరు గ్రామస్తులు ఉన్నా ఈడూరు గ్రామస్తులు కాని వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికి. ఏదో ఒక 20 మంది 30 మంది ఈడూరు గ్రామస్తులు ఉండొచ్చాం. ఈడూరు గ్రామస్తులకి స్వర్ప్రజ గురించి నేను పరిచయం చేయక్కర్లే. స్వర్ప్రజ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఆయన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్వర్ప్రజ దగ్గర నుంచి ఆయనకి మనం అందరం నేర్చుకునే పని ఒకటి ఉంది. ఆయన చేసే పని ఆయన ప్రేమగా చేస్తారు, అది మనం అందరం నేర్చుకోవాలి. స్వర్ప్రజ గారు ఏ పని అయితే చేస్తారో ఆ పని ఆ పని ఇష్టంగా చేస్తారో ప్రేమగా చేస్తారు. తర్వాత విసుగుదల ఉన్నవాళ్ళకి, చిరాకు ఉన్నవాళ్ళకి, పరాకు ఉన్న వాళ్ళని ఐశ్వర్యం వారించదు. కొంతమందికి విసుగుదల ఎక్కువ ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది. పలకరిస్తే కోపం, పలకరించకపోతే కోపం. ఆ రకమైన మనుషుల్ని ఐశ్వర్యం వరించదు. స్వర్ప్రజ గారు ఈ ఈడూరు గ్రామంలో సంపన్న గృహస్థులు. స్వర్ప్రజ గారికి మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, స్వర్ప్రజ గారికి మాకు బంధుత్వం కూడా ఉంది. మా కొమ్మర మా చిన్న మేన మావత్వం మా చిన్న మేనత్ గారు స్వయంగా స్వర్ప్రజ గారికి మేనవాళ్ళు. స్వర్ప్రజ గారికి మా చిన్న మామగారు ఎక్కువ వచ్చేవారు కొమ్మర నుంచి, జగన్నాథరాజు గారు మీ దగ్గరికి ఎక్కువ వచ్చేవారు. అంటే మా చిన్న మేన మా కొమ్మర్లు మా తాతగారు కొమ్మర అంతే కదా, మా చిన్న మేన మామగారు బంధుత్వాన్ని బట్టి స్వర్ప్రజ దగ్గరికి వస్తూ ఉండేవారు. స్వర్ప్రజతో నాకు పరిచయం అయినప్పుడు కూడా ఈడు వెళ్ళాను స్వర్ప్రజను చూసి వచ్చాను ఏదో చెప్తూ ఉండేవారు. స్వర్ప్రజ గారు ఆయన కుటుంబాన్ని ఆయన బాగు చేసుకున్నారు. ఎంత గెలిచి రచ్చ గెలివాలి. ఆయన ఆ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి కంటే చాలా అభివృద్ధి చేశారు. అత్తిలో రైస్ మిల్ కట్టించారు, రాజమండ్రిలో సినిమా హాల్స్ కట్టించారు. ఆయన వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్త కూడా. అయితే ఆయన కుటుంబం దగ్గరికి వచ్చేప్పటికి ఆయన ఎంత శ్రద్ధగా పనిచేసుకున్నారు ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి కూడా అలా తోడ్పడ్డారు. సమాజ అభివృద్ధికి కూడా ఈడూరు అంటే స్వర్ప్రజ గారు, స్వర్ప్రజ గారు అంటే ఈడూరు. స్వర్ప్రజ గారు అంటే ముందు జ్ఞాపకం వచ్చింది మనకి ఈడూరు. ఈడూరు అంటే స్వర్ప్రజ గారు. డబ్బుకి బొమ్మ బొడిసి ఎటువంటియో, డబ్బుకున్న బొమ్మ బొడిసిని విడదీయలేం. అలాగే స్వర్ప్రజ గారిని ఈడూరు గ్రామాన్ని విడదీయలేం. అలాగే బాపూజీని భారతదేశాన్ని విడదీయలేం, విడదీసి చూడలేం. ఇప్పుడు మన దేశానికి ఐక్యమత్యం తక్కువగా ఉంది. తెలంగాణ అడుగుతున్నారు. తెలంగాణ ఎప్పుడు ఇవ్వకూడదు. హైదరాబాద్ రోడ్ల మీద రక్తం ప్రవహించినా తెలంగాణ ఇవ్వకూడదు. ఇంతకంటే ఈ దేశానికి ఎప్పుడు ఈ దేశంలో నాయకులకి మనకి కూడా దేశభక్తి లేదు. ఇది మన దేశం అనే భావం లేదు. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా లేదా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ అనేటువంటి ఏదో ప్రాంతీయ తత్వం, మతతత్వం, కులతత్వం ఇలాగే సమాజం నడుస్తుంది. కానీ ఒక సమగ్రమైన దృష్టి, ఒక సమగ్రమైన ప్రణాళిక దేశం పట్ల మనకు లేదు, ఒక అవగాహన లేదు. మనందరం దేశాన్ని ప్రేమించటం లేదు. ఈ భూమి మీద పుట్టాం, ఈ భూమి మీద చదువుకున్నాం, ఈ భూమి మీద వీస్తున్న గాలి పీల్చుకుంటున్నాం, ఈ ఆకాశం కింద తిరుగుతున్నాం. మన భారతదేశానికి ఎంతో కొంత రుణం పడుతున్నాం. ఆ రుణం తీర్చుకోవడానికి మానేసి దేశం నాకేం రుణం పడింది అనుకుంటున్నాం. ఇది మనకు ఎప్పుడైతే బుద్ధికి కారణం, మన బుద్ధి మంచిది కాదు. మన బుద్ధి మంచిది కారణం ఏంటంటే, మనది స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆలోచించే మనస్తత్వం మనది ఎక్కువ. అప్పుడు ఎప్పుడూ కూడా చిన్న రాష్ట్రాల కింద విడిపోతే నక్సలైట్లు అలరే ఎక్కువ ఉంటుంది. చిన్న రాష్ట్రాలు అరాజక శక్తిని కంట్రోల్ చేయలేవు. ఉదాహరణ మీరు చెప్తాను, మహారాష్ట్రం మన దేశానికి రాజకీయ రాజధాని, ఢిల్లీ అయితే డబ్బుకు రాజధాని, ఆర్థిక రాజధాని బొంబాయి. బొంబాయిలో ఎంత డబ్బు ఉంటుందో మీకు చెప్పమంటారో? బొంబాయిలో ఎంత డబ్బు ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వారు ఉదాహరణకి 1,000 కోట్లు ఇవాళ కరెన్సీ విడుదల చేసింది అనుకోండి. మనకైతే రిజర్వ్ బ్యాంకే ఆ కరెన్సీ విడుదల చేస్తుంది. 100 రూపాయల నోట్లు ఎన్ని ఉండాలి, రూపాయలు ఎట్లు ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఆ ప్రశ్నలు నాసిక్లో ఉన్నాయి, రకరకాల 4 చోట్ల ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకి ఈవేళ 1,000 కోట్లు డబ్బు ప్రింట్ చేసి మార్కెట్లో విడిచిపెట్టారనుకోండి, 500 కోట్లు ఒక బొంబాయి సిటీలో ఉంటాయి. మీరు నమ్మరు ఈ మాటలు, నమ్మండి. బంగారుకు ఉయ్యాలు చేయించుకుని ఆ ఉయ్యాలలో ఊరగలి మామూలుగా ఉయ్యాల అది ఊగించే అంటే ఉయ్యాలలో ఊగగల అంత శ్రీమంతులు ఉన్నారు ఒక బొంబాయి పట్టణంలో. అవసరమైతే ఈ సింకులు మన మొహం కడుక్కునే సింకులు కూడా బంగారంతో చేయించుకుని మొహం కడుక్కునే ధనవంతులు కూడా ఉన్నారు. అంటే మీకు ఎందుకు 100 రూపాయలు బయటకు వస్తే 50 రూపాయలు బొంబాయి పట్టణంలో తిరుగుతూ ఉంటుంది, అంత మిగతా 50 రూపాయలు మొత్తం ఇండియా అంతా తిరుగుతాను. ఇప్పుడు ఆ బొంబాయి మహారాష్ట్రలో ఉంది. మనకి హైదరాబాద్ రాజధాని మహారాష్ట్రకి, ముఖ్యపట్నం బాంబే, మనకి బొంబాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆ బాంబే విడిపోతుంది అనుకోండి మహారాష్ట్రతో, ఆ బొంబాయిలో వచ్చి డబ్బు పెట్టి 1-5 జిల్లాలను బాగు చేస్తున్నారు. అక్కడ బొంబాయి విడిపోతుంది అనుకోండి, ఇంకా 5-6 జిల్లాలని బాగు చేయటానికి డబ్బేది? అదేవిధంగా ఒక రాష్ట్రం పెద్ద చేస్తే 2 జిల్లాలు బాగున్న జిల్లాలు డబ్బు పట్టుకెళ్ళి వెనుకబడి జిల్లాలను బాగు చేయచ్చు. మనం రూపాయలు పంచుకోగలం, సంపదను పంచుకోగలం, దారిద్ర్యాన్ని పంచుకోలేం. నాకే తాగి బంగారం అన్నప్పుడు ఏం పోయి ఏదైనా ఉంటే పంచుకుంటాం, కానీ ఏమి లేని వాళ్ళు ఏం పంచుకుంటాం? అది దేశం భాషాపయక్త రాష్ట్రాలు చేశారు. ఇంకా చిన్న చిన్న మొక్కలకి దేశాన్ని కనుక విడదీస్తే, పూర్వం ఈ చిన్న చిన్న రాజులు పేచీలు పెట్టుకోవడం వల్ల ఇతర దేశాల నుంచి ముస్లింలు వచ్చి దేశానికి 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. మళ్ళీ ఆ ముస్లింస్ని పేచి పెట్టుకోవటం వల్ల బ్రిటిష్ వాళ్ళు వైట్ పీపుల్ వచ్చి మనం 200-300 సంవత్సరాల దాకా పరిపాలన చేశారు. ఇప్పుడు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో అలా ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అయితే నేను చచ్చిపోయినా కానీ మీరు బతుకుంటే వింటారు, మళ్ళీ ఈ దేశాన్ని వచ్చి చైనా వాళ్ళు పరిపాలన చేస్తారు. నేను 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాను. అంటే చైనా వాళ్ళు రావాలని రారు. వీళ్ళే వీళ్ళ పేచికలు పెట్టుకుని ఇప్పుడు మాకు పల్లెల్లో పళ్ళు ఎలా ప్లేట్లో పెట్టి ఇచ్చారు, ఏసైన వాళ్ళకే పట్టుకెళ్ళి ఈ దేశం పట్టుకెళ్ళి ఇస్తారు పేచీలు వాళ్ళు. అంటే ఈ దేశంలో ఒకటి ఐక్యమత్యం లేదు, ఇప్పుడు లేదు, పూర్వం లేదు, అసలు మన రక్తంలోనే లేదు. నేర్పి నాయకులు లేరు, మనకు నేర్పి నాయకులు లేరు. ఇదికే మాకు పార్టీలు అయినాయి, మాకు పార్టీ తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార గర్వం ఉంటే పర్లేదు, దాని తగ్గ దురాశ కూడా వస్తుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక మంత్రి అయితే 1000 సంవత్సరాలు సరిపడి పని సంపాదించేసుకుందామని అనే భావన వస్తాను. అవి ఈ దేశానికి దురదృష్టం. అయితే ముందు మనకు కావాల్సిన సమాఖ్యత రెండు, తర్వాత దేశం యొక్క సమాఖ్యత, దేశం యొక్క సమగ్రత, దేశాన్ని ప్రేమించాలి మనం. అది నేర్చుకోవాలి, చేత కాకపోతే నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఇంతకీ నేను స్వప్రాయం గురించి చెప్పడానికి ఈ ఫోన్ వాడు చెప్తున్నాను. మా తాతగారు ఊరు కొమ్మర, నేను కొమ్మరలో 2వ తరగతి 3వ తరగతి సంవత్సరం చదివాను. అప్పుడు ఇలా కోరికలు కోరికల తర్వాత ఈడూరు, ఈడూరు తర్వాత కొమ్మర, కొమ్మర తర్వాత పాలూరు, పాలూరు తర్వాత అత్తిలు. ఈ అత్తిలు నుంచి ఇలాగ పాలూరు, కొమ్మర, ఈడూరు, కోరికలు దాకా ఇది పొంతింది. పెద్ద వర్షాకాలం ఒంటెద్దు పళ్ళు ఎండవు, సైకిల్ ఎండవు. అంటే పూర్వ పరిస్థితి చూసి ఇప్పుడు పరిస్థితి చూస్తే స్వర్పాయాలు చేసే కృషి తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి తాడు రేట్ల మీద తిరిగే వాళ్ళకి స్వర్పాయాలు చేసే కృషి తెలియదు. మీరేం చేస్తున్నారు తాడు రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే పూర్వం ఎప్పుడో అచ్చి నుంచి కొమ్మరు రావడానికి ఎంత బాధపడ్డామో, కొమ్మరు నుంచి అచ్చి రావడానికి బాధపడ్డామో, ఆ కళతో చూసి ఆయన శ్రమ నేను చెబుతున్నాను. ఇప్పుడు కొత్తగా మీరు తారు రోడ్డు చూస్తే సోడిపోయారు శ్రమ మీకు కనపడదు. తర్వాత ఇదంతా పొంత. ఎప్పుడో 62లో 63లో అల్లూరి సత్యనారాయణ గారు ఈ ఆర్ఎన్బి బిల్లు, అప్పుడు ఆర్ఎన్బి ఇరిగేషన్ అన్ని కలిసి ఉండి అప్పటి నుంచి ఆయన ప్రారంభించారు. అంటే ఈ పొంత అంతా కాంక్రీట్ తారేసి రోడ్డు వైరింగ్ చేసి ఇదంతా ఈ 4 గ్రామాలు సహకారం ఉన్నా సహకారం రాకపోయినా ఆయన భగీరథ ప్రయత్నం చేశారు. గంగా నది భూమి మీదకి రావటానికి కారణం భగీరథుడి ప్రయత్నం. భగీరథుడి ఎన్ని ఆటంకాలు పెట్టినా గంగానదిని, ఎక్కడో కైలాసంలో ఉన్న గంగానదాన్ని, విష్ణువు పాదాల దగ్గర ఉన్నటువంటి గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చాడు భగీరథుడు. ఈ పొంతని, ఈ బంక రోడ్ని, ఈ మట్టి రోడ్ని ఆయన మొత్తం ఆయన 2 భుజాల మీద ఈ పని వేసుకుని ఈ కొమ్మర వారు, పాలూరు వారు, ఇంకా లేకపోతే మరో గ్రామస్తులు ఎవరైనా సహకరించినా సహకరించకపోయినా ఈ పని మనం బాధ్యత పూర్తి చేయాలని ఇది లేని దగ్గర తిరిగి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగి, మంత్రుల దగ్గరికి తిరిగి, సత్యనారాయణ రాజు గారు ఒక పట్టించుకోకపోయినా వారి బంధువుల దగ్గరికి బంధువులతో చెప్పించి ఇలా చాలా కష్టపడి శ్రమపడి ముందు ఈ పొంతని, ఈ మట్టి రోడ్డుని, ఈ బంక రోడ్డుని ముందు ఆర్ఎన్బిలో చేర్పించారు. అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అదో డిపార్ట్మెంట్. పూర్వం అల్లూరి సత్యనారాయణ గారి చేతిలో ఉండేది, పూర్వం విడిగా ఉండేది కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, రోడ్స్, బిల్డింగ్స్ కలిపి వాళ్ళు పీడబ్ల్యూడీ మినిస్టర్లు అనేవారు. ఇప్పుడు విడదీసేశారు. అప్పుడు పెద్దలందరూ కలిపి పొందినప్పుడు ఆర్ఎన్బిలో పెట్టారు, రోడ్డు వైడన్ చేశారు. రోడ్డు వైడన్ చేసి తర్వాత మన ముందు కంకర్ రోడ్డు వేయించి తర్వాత మళ్ళీ ఈ తార్ రోడ్డు నుంచి ఒక్క మాటలో మీకు చెప్పాలంటే గంగానదిని భగీరథుని ఎంత కష్టపడి గంగానదిని భూమి మీదకి అలాగే ఎంత కష్టపడి తీసుకొచ్చారో, ఈ రోడ్డుని అంత కష్టపడి వర్షాకాలంలో అచ్చి నుంచి కొమ్మరు రావాలంటే సైకిల్ వచ్చేది కాదు, గుర్రబండి వచ్చేది కాదు, ఒంటది బండి వచ్చేది కాదు, ఏమీ లేదు. 2 ఎడ్ల బండి తప్పించుకో బండి వచ్చేది కదా, ఆ 2 ఎడ్ల బండి అయినా అచ్చిల నుంచి కొమ్మలు వచ్చేవాడికి అట్లకి గస వచ్చేది ఎట్లకి బలమైన ఎట్లుకుపోవడం అంటే చక్రం సగం దూరం కిందకి దిగిపోయింది, సగం ఎక్క కిందకు దిగిపోయింది. మేము అచ్చిల నుంచి కొమ్మలు కొమ్మల నుంచి అచ్చిరి రెండెడ్డ బండ మీద తిరిగిన రోజులు అన్ని జ్ఞాపకం వచ్చింది. ఈ రోజున ఈ సన్మానం చేయడం స్వరాజ్యం చెప్పిన స్వర్పరానికి సన్మానం చేస్తున్నారు. నేను చాలా సంతోషించాను, సంతోషమే కాదు ఏనుగు మీద కూర్చున్నట్టు. ఎందుచేతంటే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు స్వర్పరాయలు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఆయన జీవించుండగా మనం ఆయన గౌరవిస్తున్నాం. అంచేది స్వర్పరాయలు లేకపోతే మనం ఎవరిని గౌరవిస్తాం? ఇక్కడ స్వర్పరాయలు ఉన్నారు కాబట్టి ఆయన మనం గౌరవిస్తున్నాం. అంచేది మనం ఈ గ్రామస్తులు నాయ గ్రామస్తులు కూడా మనం ఇప్పుడు కూడా మనిషిని బతికుండగా విలువ తెలుసుకోవడం కష్టం. చనిపోయిన వాడు కళ్ళు చారిడేసి ఒక మనిషి బతికుండగా ఆ మనిషి విలువ తెలుసుకోవడం చాలా కష్టం. అంటే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే కష్టపడి కష్టపడి సాధిస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. అలాగే భగీరథ ప్రయత్నం చేసి ఆ రోడ్డు ఇక్కడ వరకు కోరుకుల దాకా కలిపారు. ఇలా భీమవరానికి తణికి వెళ్ళిపో, ఇలా తణికి నుంచి భీమవరం వెళ్తున్నాయి, భీమవరానికి తణికి వెళుతున్నాయి, ఇలా రాజమండ్రి వెళుతున్నాయి. మామూలుగా పూర్వం రోడ్ల కంటే ఈ రోడ్డు చాలా బాగుంది. పూర్వానికి ఎప్పుడు తారు రోడ్ల కంటే ఇప్పుడు ఈ రోడ్డు చాలా బాగుంది. తర్వాత ఒకటి ఈడూరు గ్రామం. ఈడూరు గ్రామం చిన్న గ్రామం. ఈడూరు గ్రామానికి ఇది ఇది నిర్మించారు, ఇది కళ్యాణ మండపం నిర్మించారు, పార్క్ ఒకటి పెట్టారు. ఎన్టీ రామారావు గారు కూడా సోత్రాలను బట్టి ఈ గ్రామం అంటే అభిమానం. ఆయన విగ్రహం పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఆయన విగ్రహం అక్కడ పెట్టారు. తర్వాత మనకు అన్నం పెట్టినటువంటి కాటన్ దొర కాదు, కాటన్ దొర అంటే మనల్ని ఎవరు క్షమించారు, కాటన్ మహర్షి అన్నారు. కాటన్ మహర్షి అన్నాడు అటువంటి వాళ్ళు దేశంలో పది ఉంటే ఈ దేశం అంతా బంగారం అయిపోతుంది. కాటన్ మహర్షి ఆయన 1840 ధవళేశ్వర ఆనకట్ట ప్రారంభం 5 52 పూర్తి చేశారు. ఎవరికో పురమై ఇటుకి ఇటుకి పేర్చేటప్పుడు కూడా, రాయి రాయి పేర్చేటప్పుడు కూడా దగ్గర కూర్చున్నారు. దగ్గర కూర్చుని కాటన్ ద్వారా చూపించాడు. ఎవరి మీద వదిలేసి ఇంటికాడ కూర్చోవడం కాదు, ఆయన ఇటుకి ఇటుకి మధ్యన పేర్చేటప్పుడు కూడా కాటన్ ద్వారా. ఇప్పుడు కావేరి మీద నది కట్టి కావేరి మీద ఆనకట్టు కట్టారు, కృష్ణానది మీద ఆనకట్టు కట్టాలని డిజైన్ ఇచ్చాడు. కానీ ప్రతి ఇటుకి దగ్గరగా చూసుకుని జాగ్రత్తగా చూసుకుని కన్స్ట్రక్షన్ బాగుందో లేదో, సరిగ్గా తడుపుతున్నారో లేదో 1,000 పెట్టుకుని చూసి కట్టించాడు గోదావరి బ్యారేజ్ కాటన్ అన్నమాట. కాటన్ మహర్షి ఈ రోజున మనం అన్నం తింటున్నామంటే ఉదయం సాయంత్రం కూడా కాటన్ మహర్షిని మనసులో స్మరించుకుని మొదట మధ్య నోట్లో పెట్టుకోవాలి. సర్వసంగా సాంప్రదాయంలో ఈ మొదటి గీత భగవద్గీతలో పూట అధ్యాయం అంటారు. అంటే 15 పూట అధ్యాయం అంటారు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచాన్యన్నం చతుర్విధమని అందరిలోనే జఠరాగ్రిలో ఉన్నవాడు నేనే, ఎవరు తింటున్నా నేనే పూజిస్తున్నాను అని కొంతమంది 15 చదవకపోయినా ఈ ఒక్క శ్లోకం చదువుకుని మొదట మొదట పెట్టుకుంటారు. మన ఆ శ్లోకంతో పాటు కాటన మహర్షిని స్మరిస్తూ మొదట మొదట పెట్టుకోవాలి. ఏంచదంటే ఆ ఆనకట్ట కట్టకముందు ఆకలి తట్టుకోలేక ఇంత బెల్లం ఒక ఈ మా 2 నీళ్ళు ఇంత బెల్లం మొక్క కలిపేసుకుని ఆ నీళ్ళు తాగేసేవారు. అంటే ఆకలి చచ్చిపోతారు. రోజుకి ఒక్క పూట కూడా అన్నం లేదు. దాత నామ సంవత్సరాన్ని కాటన్ దరిగారు ఇంకో 10 ఆనకట్ట కడతారనగా చింది లేక ఈ ఉభయ గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 9,000 అన్నం లేక 1,000 చచ్చిపోయారు దాత నామ సంవత్సరం. 1,000 హిస్టరీ జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. 1,000 అన్నం లేక అప్పుడు గవర్నర్ గారు ఇంతమంది చదివి ఇంత పెద్ద నది ఇలా ప్రవహిస్తుంది, ఇంతమంది జనం చచ్చిపోతున్నారు, దీనికి ఏం ఉపాయం ఏంటి, ఎవరు కడతారు ఎవరు కడతారంటే అప్పుడు విశాఖపట్నంలో ఉండేవాడు కాటన్ మహర్షి. ఎవరికంటారు ఎవరు ఎవరి సమర్థులు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఏమున్నా ఏమి లేవు ఇంజనీరింగ్ కాలేజీలు. కాటన్ గారు కూడా చాలామంది ఇంజనీర్ అనుకుంటారు. ఇప్పుడు మన కమల్ గారు ఉన్నాడు చూడండి, ఇంజనీర్ల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది బిల్డింగ్లో. మన కమల్ గారు ఇంజనీర్ కాదు, కానీ హౌస్ బిల్డర్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇంజనీర్ల కంటే ఎక్కువ జ్ఞానం. అలాగే కాటన్ గారి గారు చాలామంది ఇంజనీర్ అనుకుంటారు, ఇంజనీర్ కాదు బిఎస్సీ. కాటన్ గారి గారు చాలామంది గొప్ప ఇంజనీరు, డిస్టింగ్విష్డ్ ఇంజనీర్ గా ఇంజనీర్ బాంబులు బిఎస్సీ చదివి ఉద్యోగం కోసం నదుల మీద అప్పుడు వంతెన లేకపోతే పంటలు కట్టి ఇంగ్లాండ్ సైన్యాన్ని ఈ పక్కన ఆ పక్కన దాటించడానికి ఆ పంటలు కట్టడానికి ఆయన ఇండియా ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాడు. 96 సంవత్సరాలు జీవించాడు. కాటందర గారు దగ్గర నేర్చుకోవాల్సింది, యూనివర్సిటీ పేరు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే ఆ పని సొంత పని అయినా ప్రజల పని అయినా ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి. అలా చేశారు కాబట్టి ఆయన పలు కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి సహాయ సహకారాలు అందించారు ఈ రోడ్డు వేయటం ద్వారా. అంచేతనే ధన్యజీవి, ఆయన జీవితాన్ని ఆయన ఉపయోగించుకున్నారు, మ్యాక్సిమం ఆయన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఆయన జీవితాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. సంపద 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 అంటే కేవలం పైసాలే కాదు, కేవలం కాగితం ముక్కలే కాదు, నోట్లే సంపద కాదు, మంచి గుణాలు కలిగి ఉండటమే నిజమైన సంపద. ఏంచేదంటే 1000 కోట్లు సంపాదిస్తే మన శరీరంలోంచి ప్రాణం బయటకు వెళ్ళిపోయిన తర్వాత 1 రూపాయి మనకు కూడా రాదు. నీలోన మంచి గుణాలన్నీ కూడా వస్తాయి. 1 రూపాయి కూడా రాదు 1000 కోట్లు సంపాదిస్తే 1 రూపాయి, కానీ మంచి గుణాల మటుకి కూడా వచ్చేస్తాయి మనకు. అంచేత స్వర్ప్రయరికి గుణ సంపద ఉంది, ధన సంపద ఉంది, కీర్తి సంపద ఉంది, ఆయనకి యశస్సు ఉంది. ఇవన్నీ కూడా సమగ్రంగా ఆయన ఆయన జీవితాన్ని సమగ్రంగా జీవించారు. కాటందర్ గారు 96 సంవత్సరాలు జీవించారు. ఆయనకు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే 1 ఏకాగ్రత, 2 కాటందర్ గారు 1 ఏకాగ్రత, 2 జ్ఞాపకశక్తి. ఆయనకి 96 సంవత్సరాలు వచ్చాక ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళిపోతే ఎవరైనా రావుడిపోవడానికి కానీ ఏ సిద్ధాంతానికి వెళితే ఇలా స్వామి మేము ఇంగ్లాండ్ చదువుకోవడానికి వచ్చాం, ఇలా మీరు మాకు తండ్రి లాంటి వారు మిమ్మల్ని చూడటానికి వస్తే ఆయన నా కళ్ళని తీరేస్తున్నారు, ఆ దొరగాలని ఒకట ఆ రావుల పారు డబ్బు సార్ ఉన్నారు బాగున్నారా అని అడిగారట. పాస్ 96 ఏళ్ళు వచ్చాడు. జ్ఞాపకండి, ఆ రావులపాలెంలో మునుసారు ఉండాలి, మునుసువారి పేరు చెప్పి అది సిద్ధాంతంలో కర్ణం గారు చెప్పి వాళ్ళు పని చేసేటప్పుడు కూలీలను పంపేవారు, డబ్బులు కాటందర్ గారు ఇచ్చేసారు, ఆ కూలీలను పంపేవారు వారు బాగున్నారు వీరు బాగున్నారు అంటే ఏంటి మన దేశానికి ఉపకారం చేసి మన దేశంలో ఒక ఎక్కడవాడిని పుచ్చుకోకుండా కేవలం జీతం డబ్బుల మీద ఆధారపడి భారీ చేత తిట్లు తిని గవర్నమెంట్ చేత తిట్లు తిని రైల్వే వాళ్ళతో తిట్లు తిని అందరి చేత తిట్లు తిని భార్య రోజు తిట్టిదారు. సుప్రభాతం ఏంటంటే రాజు భార్య రోజు పొద్దున్నే ఆయనకి ముందు కాఫీ ఇవ్వకుండా తిట్లు తిట్టి కాఫీ ఇచ్చిందట కాటన్ గారు గారు. కారణం ఏంటంటే ఈ అడవిలో డబ్బులేసినప్పుడు అంతా అడవి, ఈ అడవిలో ఉద్యోగం ఏంటి, మనం మెడ్రాసులో ఉద్యోగం చేయాలి, కలకత్తాలో ఉద్యోగం చేయాలి, విశాఖపట్నంలో ఉద్యోగం చేయాలంటే ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి అడవిలో ఉద్యోగం అనేది రోజు తిట్టిందట. రోజు తిట్టిన తర్వాత ముందు కాఫీ ఇచ్చేదట. పాపం కాటన్ గారి వాడు ఆ తిట్లకి పడి నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు, పుట్టింటికి వెళ్ళి నేను ఇంగ్లాండ్ పంపేస్తాను, కానీ తీరా మొదలు పెట్టాం కదా మధ్యలో పని అలా విడిచిపెట్టి వస్తాను అంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళేదట కదా, ఇంగ్లాండ్ వెళ్ళేది కాదు, పుట్టింటికి వెళ్ళేది కాదు, ఇక్కడ తిట్టడం మానేది కాదు, వెళ్ళిపో పుట్టింటికంటే వెళ్ళేది కాదు అక్కడ. ఇప్పుడు తిట్లు మారేస్తే తిట్టింది మారదు. ఆ బడ్జెట్ కంటే కొంచెం 1000 రూపాయలు వచ్చేసి ఇంగ్లాండ్లో పార్లమెంటు వాళ్ళు పిలిచి అనుకున్న దానికంటే ఎస్టిమేషన్ పెరుగుతుందని ఆ పార్లమెంటు వాళ్ళు తిట్టేవాడు, తిట్టడానికి అవలంబించేవాడు. అన్న ఇన్ని బాధలు పడి ఇందులో ఆయనకి ఏం కలిసి వచ్చింది ఇవ్వలేదు మనకు అన్నం పెట్టడం కోసం. ఎంత మంచిగా తిట్లు తిని బెల్లం తిట్లు గవర్నమెంట్ తిట్లు మరి తర్వాత రైలు వాళ్ళు తిట్టేవారని కాకంగారు గారు కావాలని తగ్గిస్తున్నారు, సరుకులని రైల్వేలు ఎవరైనా పడవలో తీసిపోతారో, మనకు ఆదాయం తగ్గిపోతున్నారో రైల్వేలు తిట్టేవారు. ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా జట్లు తిని ఆ కాకంగారు చాలా రాత్రి అనగ పగలనక కష్టపడి 5 సంవత్సరాలు అది పూర్తి చేశారు. ఆయన మాట చెప్పారు, ఈ నరసాపురం కాలవ, అత్తిరి కాలవ, తణుకు కాలవ, ఈ కాలవలు ఇంకా అమలాపురం కాలవ, ఎన్ని కాలవలు కట్టినా నేను తేలిగ్గా కట్టించాను కానీ ఏలూరు కాలం మటుకు నా రక్తం పిండేసిందని చెప్పారు. అంటే ఏలూరు కాలం ఎందుకంటే పల్లవులోంచి మెరక్కి నీరు పంపాలి. ఏలూరు కాలవ పల్లవులోంచి మెరక్కి నీరు పంపడం కష్టం. ఇప్పుడు నరసాపురం కాలం ఉందనుకోండి, తణుకు కాలం అనుకోండి, దొరికించుకు వచ్చేస్తుంది నీరు. అంచేత ఏలూరు కాలవ నిర్మించడానికి డౌన్లోంచి మెనకలోకి నీరు పంపడానికి చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసి చాలా కష్టపడి. ఒకే ఉదాహరణ చెప్తాను, కాకంగారి గారికి ఒకసారి డబ్బు చేస్తుంది, డబ్బు చేస్తే ఆ పని ఆపుచేయొద్దు అని ముఖ్యంగా వాళ్ళకి పని చేసే వాళ్ళకి అప్చెప్పి ఈ రకంగా ఈ పని చేయండి ఈ పని చేయండి అని 6 నెలలు సెలవు పెట్టి స్విట్జర్లాండ్ వెళ్ళాడు ఆరోగ్యం కోసం. స్విట్జర్లాండ్ వెళ్తే అక్కడికి వెళ్ళాడు, 2 నెలలకు కొంచెం డబ్బు తగ్గింది కొంచెం, తీరా సెలవు పెట్టి వచ్చేసాం, ఆనకట్టి పాడు చేస్తున్నారేమో, సరిగ్గా కడుతున్నారో లేదో ఆయనకి బెంగెట్టుకుని ఇండియాలో ఉండలేక అక్కడ స్విట్జర్లాండ్లో సుఖంగా భోజనం చేసి ఉండలేక మళ్ళీ దవుడేశ్వరి అడవిలోకి వచ్చేసాడు. వాడి కాటం ఆయనకి స్విట్జర్లాండ్లోన జీతం వస్తుంది, దవుడేశ్వరిలోన జీతం, అది కాదు పేక్ష దేశ పని. అప్పుడేమో ఇడ్లీలు లేవు, పెసరెట్లు లేవు, దోశలు లేవు, ఏమిలు వాళ్ళు గుర్రం మీద తిరిగి చిన్నకారులు లేవు, గుర్రం మీద తిరిగి ఒక అత్తం అట్టిపళ్ళు ఆ సంచిని వేసుకుని ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ 2 పళ్ళు తిని అలా కాలక్షేపం చూశాడు కాకుండా. అవి ఇడ్లీ పట్టుకెళ్ళి అట్టిపళ్ళు తినరు, అట్టిపళ్ళు తిని ఏదో ఒక అట్టిపళ్ళు 2 అట్టిపోయి ఆకలి వేసినప్పుడు 2 అట్టిపళ్ళు తిని ఆకలి చంపుకుని గుర్రం మీద తిరిగి అలా తగిలిపోయి కాలువలు చూసి ఆ డిజైన్ చూసి అన్నీ చూసి అన్నీ చూసి అలా కష్టపడారు కాటన్ గారు. అంటే కాటన్ మహర్షి ఎందుకు జ్ఞాపకం వచ్చాడు, కాటన్ మహర్షి ఇక్కడ విగ్రహం పెట్టారు, కాటన్ మహర్షి విగ్రహం పెట్టారు. తర్వాత సూత్రాలు గారు వెంకటేశ్వర పెరుమాళ్ళు ఇక్కడ ఒకటి, వెంకటేశ్వర పెరుమాళ్ళు ఒకటి విగ్రహం, వెంకటేశ్వర పెరుమాళ్ళు మనకు ఆ దేవుడు కూడా. వెంకటేశ్వరుడు అంటే, వెంకటేశ్వరుడు అంటే ఒక మహావిష్ణువే కాదు, సుబ్రహ్మణ్యుడు, మహావిష్ణువు, శివుడు, అమ్మవారు, బాలాజీ, ఆ బాలాజీ అంటే అమ్మవారు, అందరి దేవతలు కలిపిన స్వరూపమే వెంకటేశ్వర స్వామి. చాలామంది ఏమనుకుంటారంటే మహావిష్ణువే అనుకుంటారు, మహావిష్ణువు మాత్రమే కాదు, సుబ్రహ్మణ్యుడు, మహావిష్ణువు, అమ్మవారు, శ్రీ వెంకటేశ్వరుడు, ఆ శబ్దంలోని ఈశ్వర శబ్దం ఉంది, అంటే వెంకటేశ్వరుడు. సకల దేవతల స్వరూపుడే, అందరి దేవతల స్వరూపుడే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ విగ్రహం కట్టించారు. తర్వాత ఇక్కడ మన అటువంటి వారి విగ్రహం కూడా ఇక్కడే, స్వర్పాయని విగ్రహం కూడా ఒకటి పెట్టారు. ఎంచకంటే వారికి శరీరం ఉన్నా శరీరం లేకపోయినా అటువంటి విగ్రహాలు పెడితే, అటువంటి విగ్రహాలు మనం చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, అదొక ఇన్స్పిరేషను. అది పెద్దవాళ్ళని విగ్రహాలు పెట్టడం కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞాపకం, వాళ్ళు చేసిన కృషి మనకు జ్ఞాపకం రావటానికి అది విగ్రహం అడిగి పెట్టారు. ఇక్కడ డైనింగ్ హాల్, ఇక్కడ డైనింగ్ ఇది కట్టారు. ఇది ఈ చిన్న గ్రామంలో, ఈడూరు గ్రామంలో ఇది ఈ కళ్యాణ మండపం కడతారు. తర్వాత గణపాలంలో సరిపెల్ల, గణపాలం దగ్గర సరిపెల్ల కదా, ఆ సరిపెల్ల కూడా వెంకటేశ్వర ఇది కళ్యాణ మండపం కట్టారు. అప్పుడు కనకరాజు గారు టీటీడీ చైర్మన్, కనకరాజు గారికి చిన్న మాట అన్నా పడి ఇష్టపడరాను, మాట అంటే పడరాయన కనకరాజు గారు, మాట అంటే పడి మనిషి కాదు. ఆయన ఏం చేశారంటే అక్కడ కట్టించి ఎక్కడ ఆ సరిపెల్లలో టీటీడీ కడిగి ఎన్టీ రామారావు గారిని గోపురికి తీసుకొచ్చారు. ఏమంటే కనకరాజు గారు, ఈ చూస్తే సరిపెల్ల చూస్తే పల్లెటూరులాగా ఉంది, ఎంత డబ్బు పెట్టి ఇంత హాల్ ఇక్కడ కట్టించాలా, ఏంటి ఇంత డబ్బు ఎందుకు పెట్టారు ఈ పల్లెటూరులో అని ఎన్టీ రామారావు గారు కనకరాజు అంటే, ఆ మాటకి ఆయన బాధతోచి టీటీడీ చైర్మన్ రాజీనామా ఇచ్చేశారు. చిన్న మాట, ఆయన కోపంగా అల్లేదు చిన్న మాట, అది మాట కనకరాజు గారు ఎవరి చేత మాట పడరాదు. తర్వాత మన బీవీ రాజు గారికి కూడా సోర్పాయారంటే చాలా గౌరవం ఉంది. బీవీ రాజు గారు సోర్పాయారు బాగా స్నేహితులు, భీమరాజు గారు కూడా ఏదైనా మాటలు మాట్లాడేప్పుడు సోత్పాయ ఏర్పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. అంచేది ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇక్కడ మీటింగ్ మురళీ కృష్ణ గారు ఇది మాకు స్వరాజ్యం వీళ్ళు ఇక్కడ వారు ఆహ్వానించినా ఈ అవకాశాన్ని తీసుకుని వారికి ఇక్కడ సన్మానం చేయటం నాకు హృదయపూర్వకంగా నేను నిండి మనసుతో చెప్పేది ఏంటంటే వారు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆయన ఎప్పుడు కూడా మనకు పని చేయలేకపోయినా పెద్ద తరకాలు ఎంతసేపు ఎంతకాలం జీవించి ఉంటే అంత మంచిది. ఎంచేది వాళ్ళ సలహాలకు పనికి వస్తారు. సలహా పని ఎంచేదంటే కొన్ని పుస్తకాలు చదివితే మనకి జ్ఞానం రాదు, పాఠాలు నేర్చుకోవాలి. పెద్దల దగ్గర కొన్ని నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. అయితే పెద్దల దగ్గర సేవ చేయమని చెప్తారు పెద్దలకి. అంటే మనం కేవలం పుస్తకాలు చదివితే వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, అలా కాదు. పెద్దలకు సేవ చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు పొందటం వల్ల మన మనస్సు నిర్మలమవుతుంది. ఆ రకంగా కూడా మనం జ్ఞానం సంపాదన చేయొచ్చు. అంటే యుడి సోత్రాజారికి ఈ సభాముఖంగా వారు చేసిన కృషికి, చేస్తున్న కృషికి, చేయబోతున్నటువంటి కృషికి, ఈ గ్రామానికి, ఈ పరిసర గ్రామాలకి, అత్తిమించి కోరికల వరకు వారు నిర్మించినటువంటి రోడ్డుకి, ఈ గ్రామానికి చేసినటువంటి సేవకి మీ తరపున, నా తరపున, అందరి తరపున, అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్తులు సమర్పించుకుంటూ ఈ భాగం, ఈ చాప్టర్ ఇంతటితోటి విరమిస్తాను. సోత్ప్రయాలు పటం పెట్టారు, చాలా సంతోషం. స్వర్ప్రజారి కానీ మురళీకృష్ణుగారు ఎవరో ఒకరి ఆ సైజు పటం ఇక్కడ వెంకటేశ్వరం పటం ఒకటి పెట్టారు. అది స్వర్ప్రజారు పెట్టిన పర్లేదు, మురళీకృష్ణుగారు పెట్టిన పర్లేదు. అది ఎవరు పెట్టారు అండి, ముఖ్యం కాదు. స్వర్ప్రజారు పెట్ట ఇప్పుడు ఈ స్వర్ప్రజారి గారి పటం ఏ సైజులో ఉందో ఇదే సైజులో అది ఎక్కడ పెట్టారో పటం, ఈ పక్కన వెంకటేశ్వరం పటం అంటే ఇది కళ్యాణ మండపం కాబట్టి వెంకటేశ్వరం పటం అంటే వెనకాల ఉంది సరిపోతుంది. వెనకాల నేను చూడలేదు, వెనకాల ఉంది ఆ పటం సరిపోతుంది. ఆ పటం వెనకాల పటం నేను చూడలేదండి, ఆ పటం సరిపోతుంది. అది సరే సరే తర్వాత ఆ విగ్రహం చూడటం అంటే సౌందర్యవంతుడు వెంకటేశ్వర స్వామి, సౌందర్యవంతుడు మనిషి మనసుల రూపం కూడా ఆకర్షిస్తుంది. వెంకటేశ్వర స్వామి చాలామంది ధ్యానం చేయటం ఎందుకంటే మనస్సుని మనస్సుకి రూపం ఆకర్షిస్తుంది, పేరు ఆకర్షిస్తుంది. ఆ పేర్లు కూడా మంచి పేర్లు పెట్టుకోవాలి. పేర్లు కూడా చాలా మంచి భగవంతుడికి సంబంధించిన పేర్లు మంచి పెట్టుకోవాలి. అంటే రూపం వెంకటేశ్వర స్వామి చాలామంది ధ్యానించడం కారణం ఏంటంటే సుందరమైన రూపం వెంకటేశ్వరుడు. పైగా కలియుగ దైవం, కలియుగ నారాయణుడే కలియుగ దైవం. అంచేత చాలామంది వెంకటేశ్వర రూపాన్ని ధ్యానం చేయడం కారణం ఏంటంటే మనస్సు నిలబడటం కోసం. గొప్ప సౌందర్యవంతుడు, మన్మధుడు కూడా ఆయన సౌందర్యానికి సిగ్గుపడతాడు. మన్మధుడు గొప్ప సౌందర్యవంతుడు. వెంకటేశ్వరం సౌందర్యం చూసి ఆయన సౌందర్యం ముందు మన సౌందర్యం ఏపాటిదని మన్మధుడు కూడా సిగ్గుపడేటంత సౌందర్యం గలవాడు. విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది, చాలా సంతోషం. అంచేత అన్నీ సమగ్రంగా ఉన్నాయి. ఇక్కడ ఈ మీటింగ్లో స్వత్వాల గురించి నాలుగు మాటలు చెప్పి అవకాశం నాకు కలిగినందుకు నాకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. మన సబ్జెక్టులో వాళ్ళు కానీ ఎవరో చెప్పారని ఎంతకాలం చదువుతారు? ఇన్నూరులో 60 ఏళ్ళ కిందలాగా ఒక ముసలాయి బలిచిపోయాడు, 60 ఏళ్ళు ఆ ముసలం బలుచుకుంది ఒక్క కొడుకు. అప్పుడు ఆ ముసలాయిని చూడు ఏమన్నాడంటే, ఎవరి కొడుకు ఏమన్నా అంటే ఇంకా 2 రోజులు చచ్చిపోతాడు ఆయన. అమ్మని ఎలా చూడమంటారని అడిగాడు. ఏమని అడిగాడు? ఆ అమ్మని ఎలా చూడమని. ఆయన ఒక్కడే కొడుకు, మరి ఇష్టం ఉండాలి, ఎవరైనా అక్కడ పడి ఉండాలి. అయితే అమ్మని ఎలా చూడమంటారని అడిగితే ఆ ముసలాయిని నవ్వుకున్నాడు. ఆయనకేం చదువు సంధ్య లేదు, కొడుకు ఎస్ఎల్సీ చదివాడు, ఆయనకు చదువు సంధ్య లేదు. ఎవరికి ఆ ముసలి వాళ్ళు తెలివితేటలో చూడండి. ముసలి అన్నాడు, నీ అమ్మని బాగా చూడు అని నువ్వు నా నోరు చోడు చెప్పించుకునేది ఎంతకాలం చూస్తావురా, నీకు బుద్ధుల్ని చూడాలి కదా, నా నోరు చెట్టు మీ అమ్మని బాగా చూడు, మీ అమ్మని బాగా చూడని చచ్చిపోతావా, అలా చచ్చిపోతే నువ్వు బాగా చూస్తావా, నా నోరుతో చెప్పించుకుని మీ అమ్మని చూస్తావా. తల్లి కూడా దేవతతో సమానమని తల్లిని చూడాలని నీకు బుద్ధిని నువ్వు చూడాలి, కానీ నాకే చెప్పించుకుని ఏం చూస్తారా నువ్వు, నాకే చెప్పించుకుని చూస్తే నువ్వు చూడగలవా. అమ్మను బాగా చూడు, అమ్మను బాగా చూడని చెప్పి చచ్చిపోతే చూస్తావు కదా, చూడవు నువ్వు, అయితే నీకు అమ్మ కాదా. ఇందుకే రమణ మహర్షి గారు చెప్పి ముగిస్తున్నాడు, అలాగేంటన్నాడు, ఉడిచిట్టు చూడటం, పవన్ వచ్చేంత సముద్రంలో పడిపోవటం, స్నానాలు చేయటం, ఇంకోటి చేయటం, అల్లరి అల్లరల్లరు. మిమ్మల్ని సాధన చేయొద్దంటే ధ్యానం చేస్తున్నామండి, జపం చేస్తున్నామండి, అది చేస్తామండి, గంగా కాశీలు వచ్చేసామండి, గంగానగర్ స్నానం చేసి వచ్చేసామండి, అది విశేషాన్ని ముట్టుకుని వచ్చేసామండి, అభిషేకం ఏంటి అల్లరు అన్నాడు. నువ్వు కనీసం ఒంటరిగా కూర్చుని, నీ ఇంటికా నువ్వు ఒంటరిగా కూర్చుని, ఇవన్నీ అసలు నాకేమైనా దేహాభిమానం తగ్గిందా లేదా, అన్ని అరిష్టాలకు కారణం దేహాభిమానం. ఈ దేహాభిమానం తగ్గిందా లేదా, నా చుట్టూ లోకం కనిపిస్తుంది, వస్తువులు కనిపిస్తున్నారు, మనుషులు కనిపిస్తున్నారు, వాళ్ళ మీద నాకేమైనా మమకారం అసలు రవ్వంటేనే తగ్గిందా లేదా అని కనీసం రోజుకి ఒక్కసారైనా ఆలోచిస్తున్నావు లేదు, ఏమీ ఆలోచించడం లేదు, అసలు బాగుపడుతున్నావు లేదా లోపలికి వెళ్తున్నావు చూసుకోవటం లేదు. చాలామంది ఏంటంటే వాళ్ళు భక్తులు కాకపోయినా ఇతరులందరూ నేను భక్తులని చెప్పుకోవాలని, వాళ్ళు ఇంగ్లీష్లో శోకాలు డివోటీస్ అంటారు, అంటే వాళ్ళు భక్తులైనా వాళ్ళు భక్తి అక్కడ అందరూ భక్తులైనా అందరి చేత భక్తులని పిలవబడితే సరిపోతుంది. ఈ అలవేంటన్నాడు, గంగానగర్ స్నానం చేసేసారా, ఆ వెంకటేశ్వరం గుడి చుట్టూ తిరిగి వచ్చేసారా, అయిపోయింది, అది నీకేమైనా రోగం తగ్గుతుందా, అది అజ్ఞానం కొంచెం ముళ్ళంతానే తగ్గింది అసలు, కొన్ని తగ్గిందో లేదు. మీరు ఒంటరిగా కూర్చుని ఎప్పుడైనా ఇంటికాడ మీరు ఏకాంతంగా కూర్చుని నాకేమైనా ఈ కారాలు తగ్గుతున్నా లేదా, ఈ దేహాభిమానం అసలు అరిష్టాలన్నీ దేహాభిమానంతో ప్రారంభమవుతాయి, ఈ పౌరుషాలు ఈ రోషాలు అన్నింటికి కారణం లేదా, ఈ దేహాభిమానం ముళ్ళంతైనా తగ్గిందా లేదా, నా చుట్టూ ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం మీద నాకేమైనా మమకారం తగ్గిందా లేదా, మీలో మీరు ఒంటరిగా కూర్చుని మీలో మీరు మీ మనసుని విశ్లేషణ చేసి మీ బుద్ధిని విశ్లేషణ చేసుకుంటున్నారు లేదా, అది ఏమి లేకుండా అక్కడికి వెళ్ళి వచ్చేసాను, ఇక్కడికి వెళ్ళి వచ్చేసాను, ఏం వచ్చేసాను, స్నానాలు చేసి వచ్చేసాను, స్నానాలు చేసి వచ్చేసారా, మీ అంతటా మీరు అసలు ఎప్పుడో పరి వాచింగ్ ఉందా, మీ మనసు ఏం చేస్తాను వాచింగ్ అనేది ఉందా మీకు, బయట వాళ్ళు కూడా ఎందుకు మీకు అసలు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి టైం లేదు మీకు, ఇంకెతరులు కూడా ఎందుకు, ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, నిజానికి ఇతరులు లేరు, అబద్ధానికి ఇతరులు ఉన్నారు, మీ అహంకారానికి ఇతరులు ఉన్నారు, మీ మమకారానికి ఇతరులు ఉన్నారు, సత్యానికి ఇతరులు లేరు, అసత్యానికి ఇతరులు ఉన్నారు. ఈ పూజ చేస్తాం ఆ పూజ చేసి ఎవరు ఏంటన్నాడు ఆయన, అసలు కనీసం మీ మనసులో ఏం జరుగుతుందో, మీ బుద్ధిలో ఏం జరుగుతుందో అది వాచింగ్ ఉండలేదు, అసలు అది వాచింగ్ ఉండాలి కదా, మీరు ఫెయిల్ అయిపోవాలంటే సక్సెస్ అవ్వాలండి, అది లోపల ఏం జరుగుతుందో వాచింగ్ ఉండాలి కదా, ఇంతకాలానికి సాధన చేస్తాం ఎవరి మారు మనస్సు పొందామో లేదని, మారు మనస్సు పొందటకు ఏ రోజుకి ఆ రోజే ప్రయత్నము చేయవలెను, అంటే ఏ నెల కార్యాల కాదు, మీరు మీ మనసులో మార్పు తెచ్చుకోవడానికి మీ ముఖం హృదయం వైపుకు, మీ ముఖం హృదయం వైపుకి తిప్పుకోవడానికి వృధాగమకుండా మీరు ప్రయాణం చేయడానికి మేము చేశామండి, మనం చేశామని అండాలకూడదు. మీరు మారు బుద్ధి పొందటానికి, మారు మనసు పొందటానికి, వృధాగమకుండా మీరు లోపలకు వెళ్ళటానికి, ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడో అక్కడ హృదయ గుహలో ప్రవేశించడానికి ఏ రోజుకి ఆరోగ్య సాధన చేయవలనం. ఏ నెల కాని నెల కాదు, ఏ రోజుకి ఆ రోజు మీరు సాధన చేయవలనం. ఒక మీకు మారి ఉద్దేశం లేదనుకోండి, ఈ గొడవలు అనేస్తాయి. మీరు చేసుకునేదో మీరు చేసుకోరు, లోపల మార్పు తెచ్చుకున్నారని వాడికి మాటల భగవాన్ చెప్పేది. ఏ రోజుకి ఆ రోజే ప్రయత్నం చేయవలను, ఎప్పుడూ ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు కొంత దూరం మీరు ప్రయత్నం చేశాక ఇక ఈశ్వరుడు అంతర్యాన్ని మీ లోపల గుంజుకుంటాడు. మీ శ్రమతోడు సంబంధము లేకుండా, మీ అపట్టుతోడు సంబంధం లేకుండా లోపలని ఈశ్వరుడు తన లోపల గుంజుకుంటాడు. గుంజుకుంటే కాదు, తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. మీ జీవలక్షణాలని పోగొట్టి, మీ దేహాభిమానాన్ని పోగొట్టి, ఒకవేళ మీరు ఎంత సాధన చేసినా బయటికి వెళ్ళని బరువైన రాళ్ళు ఉంటే, ఆ డీప్ రూటెడ్ హ్యాబిట్స్ ఉంటే, ఈ బరువైన రాళ్ళని గురువు తీశాడు, చేతితోడు తీసి బయటికి గొమ్మరిస్తాడు. గుమ్మరించి మీ జీవ లక్షణాలన్నీ పోగొట్టి, ఎక్కడి నుంచో రాడు వాడు, మీరు అంతర్యాముగా ఉండదు. మీ జీవ లక్షణాలను పోగొట్టి ఊరుకోవటం కాదు, ఆ లోపల ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అంతర్యామం ఎక్కడి నుంచో రాగాడు, ఇక్కడే ఉన్నాడు కదా. అంతర్యాముగా ఎక్కడి నుంచో వస్తాడని మనం తెలియ అజ్ఞానం వల్ల అనుకుంటున్నాడు. దేహాభిమాని ఎక్కడే ఉన్నాడు కదా. ఇందు గలడు అంది లేడని సందేహం వరదు చక్రి. ధ్రువుణ్ణి వాడు తెలుసని చాలా అవమానం చేసింది. ధ్రువుణ్ణి వాడు తెలుసల్లి చాలా అవమానం చేసింది. తల్లి అండి మా తిన్న అవమానం చేసింది, మా తిన్న అవమానం చేసింది. అత్తమాను ఎలా అనుకుంటే నీకు టైం వేస్ట్. మహావిష్ణువుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి బాబు అని అంటే, మా తిన్నమ్మ నన్ను ఆగవరపరిచింది, మా తిన్నమ్మ నన్ను ఆగవరపరిచింది. ఇలా అనుకుంటే నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అత్తమాన్ నేననుకుంటావు నిన్ను బాధ పెట్టిందా, నువ్వు బాధ పెట్టిందా, నువ్వు బాధ పెట్టి నిన్ను బాధ పెట్టిందా, నువ్వు మాట్లాడుతున్నావు అలా ఎందుకు మాట్లాడిందా, నాకు బాధ వస్తుంది పదిసార్లు కాపాడించుకుంటుంది. ఇదంతా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ బాబు. మహావిష్ణువుని ప్రార్థించాను, అనుగ్రహాన్ని పొందితే తల్లి చెప్పినట్టు చేస్తే వాడు గ్రహం వచ్చింది, పరవచ్చు. చిరకాలం వాడి పేరు నిలబడిపోయింది, అనేక మహారాజ్యం వచ్చింది. ఎవళ్ళు అనుగ్రహించాడు, భోగాలు అనుగ్రహించాడు, మహాజ్ఞానం అయ్యాడు. మనందరం చిరకాలం భక్తికి మోడల్గా చెప్పుకునేవాడు ధ్రువుడు అయ్యాడు. ఎందుకు రాపాడించుకుంటావు, మా పిన్నమ్మ అవమానం చేస్తుంది, మా పిన్నమ్మ అవమానం చేస్తుంది. ఇలా పదిసార్లు రాపాడించుకునే ఈశ్వరుడు యొక్క పాదాలను ఆశ్రయించు బాబు. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు, టైం వేస్ట్ చేసుకుంటావు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను అవమానం చేశారు, ఏదో ఎంతకాలం నీ టైం పాడు చేసుకుంటావు బాబు. దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించండి. ఇలా టైం వేస్ట్ చేసి వద్దరు. మహావిష్ణువుని జపించి ధ్యానించి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయటం మానేసి ఎందుకు ఇలా ఆడి కొట్టాడు, వీళ్ళు తిట్టారు, వారు మాట్లాడినారు, వాళ్ళు అవమానం చేశారు, ఏంటి ఇది ఎంత లోపం. లోకం ఇప్పుడు వంకరగానే ఉంటుంది అలాగే. అంటే భగవాన్ చెప్పింది నిన్ను నదిలో స్నానం చేయొద్దని, అది ఈశ్వరుడికి అభిషేకం చేయొద్దని కాదు. అసలు అదే పదే మీలో మార్పు వస్తుంది అనేది ఇంక చూసుకోక్కర్లేదా. మీరే మారు మనస్సు పొందటానికి, మారు బుద్ధి పొందటానికి ఏ రోజుకి ఆ రోజే ప్రయత్నము చేయవలను. సంయోగం వచ్చిందా వియోగం వచ్చి చేరుతుంది. ఇప్పుడు మనం అందరం కలుసుకున్నాం, ఆనందంగా ఉన్నాం, విడిపోతున్నాం. ది టైమ్ హెస్ కమ్ టు పార్టీ, మళ్ళీ విడిపోయే టైం వచ్చేసి ఇది ప్రపంచం. మనందరం కలుసుకుని అక్కడ 3 గంటలకు కూర్చున్నాం, మళ్ళీ ప్రేమవుతుంది, సంయోగం అయింది. మీటింగ్ అయితే బీటింగ్ అయితే పార్టీ వచ్చేస్తుంది. ది టైమ్ హెస్ కమ్, ది టైమ్ హెస్ కమ్ టు పార్టీ, విడిపోయే టైం వచ్చేసింది. సాక్రటీస్ అని శిష్యంతో చెప్తాడు, యూ కెన్ లివ్, ఐ షుడ్ డై, నీకు ఇంకా బతుకుండే టైం ఉంది, నేను చచ్చిపోయే టైం వస్తుంది. నేను ఎందుకు చచ్చిపోతున్నాను, మీరు ఇంకా ఎందుకు బతుకుంటారో అది ఈశ్వరుడికి తప్పించి నీకు నాకు తెలియదు. యూ కెన్ లివ్, ఐ షుడ్ డై, ఐ షుడ్ డై, యూ కెన్ లివ్. నేను ఇంకా కొంతకాలం బతుకుంటాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఎందుకు బతుకుంటాను, అది ఈశ్వరుడికి తప్పించి ఎవరికి తెలియదు. ఐ షుడ్ డై, యూ టెల్ మీ. అంటే గడలో మోస్ట్ భగవంతుడికి ఒకరికి తెలుసు. గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, ఈజ్ ఆల్ సీయింగ్, ఈజ్ ఆల్ పర్మిటెడ్. అది జాతము చేయండి, రైలు ఇంజిన్ తోటి పెట్టికి అనుబంధం కలిగించే ప్రయాణం ఎంత స్పీడ్గా ఉంటుందో ఆ జపం చేయటం వల్ల భగవంతుడితో మీకు ఒక చుట్టరకం, మీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. మీకు చాలామంది చుట్టాలు ఉన్నారు, మీకు చాలామంది చుట్టాలు ఉన్నారు, పోనీ కనీసం భగవంతుని పెద్ద చుట్టం అనుకోండు. మీకు చాలామంది చుట్టాలు ఉన్నారు, చుట్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు, దేహం వస్తే చుట్టాలు వచ్చేస్తారు. మీకు చాలామంది చుట్టాలు ఉన్నారు, ఈ చుట్టాలందరూ కూడా చిన్న చిన్న చుట్టాలు, మనకి భగవంతుడు పెద్ద చుట్టం, బిగ్గెస్ట్ రెంట్ పెద్ద చుట్టం. మీ చుట్టాల మీద ఉండే ఆక్షేపిత కూడా భగవంతుడి మీద ఉండదా? గీతలో స్వామివారు వాసుదేవ స్వామి వారు అర్జునుడు చెబుతూ, అర్జున ఒక కౌంటేయ, ఇదంతా మన కళ్ళకు కనిపించేది, నీ కళ్ళకు కనిపించేది కళ్ళకు కనిపించదు కూడా, కళ్ళకు కనిపించేది నీ కళ్ళకు కనిపించదు కూడా, ఇదంతా వాసుదేవ స్వరూపం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కదా నీ చివరి జన్మ, నీ కడసారి జన్మ అప్పుడు అయ్యా. నీ కళ్ళకు కనిపించేది వాసుదేవుడు, కళ్ళకు కనపడింది కూడా, మన కళ్ళకు కనపడింది కూడా వాసుదేవుడు. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే నీకు నీ కడసారి జన్మలో, నీ చివరి జన్మలో, మళ్ళీ నీకు పునర్జన్మ లేని స్థితికి నువ్వు వచ్చినప్పుడు కదా ఈ అనుభవం నీకు వచ్చింది. కౌంట్ అయ్యా, చుట్టానికి నాకు స్నేహితుడివి, నాకు శిష్యుడివి, నాకు బంధువి, నాకు బంధువు, నా కూడా నన్ను నమ్ముతున్నావు, నన్ను విశ్వసిస్తున్నావు, నన్ను పూర్తిగా నమ్ముతున్నావు నువ్వు. నీకు సత్యం కాకపోతే అర్జున అసత్యం చెప్తానా నీకు? నిర్మమ, నిర్వహంకార, నిస్పృహ, ఈ 3 జ్ఞాపకం ఉంచుకోండి. మీరు సాధన చేయండి, రమణ మహర్షి గారు అడిగి నీ 3 ఏమైనా తగ్గుతున్నాయి చూసుకోండి. ఏంటి అహంకారం, మమకారం, స్పృహ ఏసీ? నిర్మమ, నిరహంకార, నిస్పృహ, అసలు మీకు ఎవరు భోగం విడిచిపెట్టారనుకోండి, అది భోగం విడిచిపెట్టేశాము అనే స్పృహ కూడా ఉండదు, ఒక జ్ఞాపకం కూడా రాకూడదు. అంత ఎత్తికి నువ్వు ఎదిగి రావాలి అర్జున, నువ్వు అన్నం తింటావు ఒకసారి కక్కేస్తాం, సరిగ్గా పడకపోతే కక్కేస్తాం, కక్కేసిన తర్వాత మనం వెళ్ళిపోతాం, అక్కడ ఏ ఇంటి పక్కనే కక్కేస్తాం, అది సింగి కక్కేస్తాం, కక్కుతాం, కక్కుతాం, కక్కేసిన తర్వాత కక్కిన కూడాక నువ్వు నోట్లోంచి బయట ఏదైతే కక్కేసావు, నువ్వు కక్కిన కూడాక నీ మనసు, ఆ కక్కిన కూడాక నీ మనసు ఆలోచించదనుక, ఆ కక్కిన కూడ ఎవరు తినడానిక, ఆ కక్కిన కూడలు, ఆ కక్కిన కూడేది నీ మనసు మీద కావాలని అడగదు. అలాగే భోగాలన్నీ కూడా స్పృహ లేకుండా వదిలేసావా, నిస్పృహ నిర్మమః నిరహంకారః, అవన్నీ చూసుకుందాం, స్నానం చేయిస్తాం, పొద్దున చేయిస్తాం, స్నానం చేయిస్తాం, యాత్రకి వెళ్ళిపోయాం, ఏదైనా తోడు బొమ్మ అంటుంది. పూజ అయిపోయిందండి, అయ్యింటికి అయిపోయిందండి పూజ. ఏమంటే బొమ్మలాటైంది, అది మీరు ఏమైనా బాగుపడతారులే చూసుకోవాలా, చూసుకోక్కర్లేదా, ఏమైనా శ్మశానం కొట్టేది, మీరు వెళ్ళిపోతున్నారు. ఆచార్యులు ఎవరు అంటారు చివరి, మీరు ఇచ్చిన బట్టలకి మీరు పెట్టిన అన్నాలకి నేను కృతజ్ఞత, ఈ రోజు వెళ్ళిపోతున్నాను. కేదార్నాథ్లో చెప్తాడు, అది కేదార్లో వెళ్ళిపోయాడు అంటే అది శరీరం శవం అనేది అదృష్టం అయిపోయాడు. మీరు పెట్టిన అన్నాలకి మీరు ఇచ్చిన బట్టలకి నేను కృతజ్ఞత అంటాడు. అప్పుడు ఇతను ఏడుస్తాడు, పద్మపాదం ఏడుస్తాడు. మిగతా భక్తులు ఏమో అడుగుతాడంటే ఈ చివరి శ్వాసన కూడా నాలుగు మంచి మాటలు చెప్తాడు. ఈ లాస్ట్ పార్ట్ ఇన్ ఫైనల్, ఈ ఫైనల్గా విడిపోయే టైంలో కూడా మీరెక్కడికో మేము ఎక్కడికో విడిపోయే టైంలో అంటే అప్పుడు చెప్తాడు. ఆ చివరి టైంలో కూడా ఉపనిషత్తులు భగవద్గీత రెండు అధ్యయన విషయంలో అశ్రద్ధ పానికరా అంటే నీకు వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు మరుపు వచ్చేస్తూ ఉంటుంది. అది శాస్త్రం నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, శాస్త్రం నీకు జ్ఞాపకం చేస్తుంది. ఉపనిషత్తులు భగవద్గీత అధ్యయన విషయంలో అశ్రద్ధ పానికరాదు. అయ్యి నువ్వు చదివి అదంతా అధ్యయనం చేసి అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవటంలో అశ్రద్ధ పనికి రాదు. ఏంటి ప్రాణం పోయినప్పుడు కూడా చూడండి ఎంత ప్రేమం, నేను వెళ్ళిపోతున్నాను మీరు ఉండిపోతున్నారు, లాస్ట్ ఫైనల్గా చెప్తాడు, మీరు పెట్టిన మీరు పెట్టిన అన్నానికి మీరు ఇచ్చిన బట్టలకి కృతజ్ఞత. ఒక పద్మం పాదని ఏడుస్తాడు లాస్ట్ టైం, మేము పెట్టిన బట్టలకి మేము ఇచ్చిన, మేము పెట్టిన బట్టలకి మేము ఇచ్చిన, మేము పెట్టిన అన్నానికి మీరు మా కొడుకు చెప్తున్నారు. మట్టి లాంటి మనుషులు, మట్టి లాంటి మనుషులు మమ్మల్ని బంగారం కింద తయారు చేశారు, మీరు మాకేం చెప్తారు, ఈ మట్టి ముద్దలని, ఈ మట్టి ముద్దలని బంగారం కింద తయారు చేశారు. అవిద్య అవిద్య అవిద్యలో ఉన్న వాళ్ళు మనం నేను కలిపి విద్యా సముద్రంలో ముంచి మీరు వెళ్ళిపోతున్నారు, మరి మీకు మీరు ఎలా పెట్టారు చెప్తారు. లాస్ట్ డైలాగ్. లాస్ట్ టైం నేను వెళ్ళిపోతున్నానక, నా టైం హాస్ కమ్. నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, మీరు ఉండే టైం ఉంది, మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, నాకు ఇంకా టైం లేదు. మీ టైం హాస్ కమ్. ఆ లాస్ట్ పార్టింగ్ టైంలో కూడా మీరు ఇచ్చిన బట్టలకి, మీరు పెట్టిన అన్నానికి నేను కృతజ్ఞత. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. కేదార్నాథులు టాక్ట్ బదులు కాదు, కేదార్నాథులు టాక్ట్. మేము మట్టి మొద్దలం, మమ్మల్ని బంగారు కింద తయారు చేస్తారు. అవిద్య సముద్రంలో ఉన్న వాళ్ళని మమ్మల్ని నేను కొడిపి, మీరు అవిద్యా సముద్రంలో ఉన్నారని కూడా మేము చెయ్యటం లేదు అని అవిద్యా సముద్రంలో మమ్మల్ని నేర్పి విద్యా సముద్రం చేసి, విద్యా సముద్రం చేసి మమ్మల్ని విద్యావంతులు చేసి మీరు మమ్మల్ని విడిచిపెట్టారు. మీరు మాకు చెప్పిన జ్ఞానానికి మేము మీకు ఏ కృతజ్ఞత చెప్పాలి? మీరు అన్నం పెట్టినందుకే కృతజ్ఞత చెబుతున్నారే, మాకు మేము మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. మాటలకు అందరు ఒకవేళ మీకు మేము కృతజ్ఞత చెప్పడానికైనా మాటలతో చెప్పలేము. ఎక్కడ కేదార్నాథులు, కేదార్నాథులు డైలాగు. అధ్యయన విషయంలో అశ్రద్ధ పనికి రాదు. ఏం చేసి మీరు సాధన మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, సాధన చేసి మళ్ళీ మర్చి ఆ శాస్త్రం మీకు గుర్తు చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో శాస్త్రం గుర్తు చేస్తుంది. అధ్యయన విషయంలో మీరు దాని మరణం చేయటంలో, దాని అనుభవంలోకి తెచ్చుకోవటంలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. పార్టీ టైం విడిపోతున్నారు, అప్పుడు విడిపోతున్నారు. ఎవరు దాన్ని విడిపోతున్నారు, పార్టీ పెట్టారు. తర్వాత మన బంధువులకి మనకి శ్మశానంతో సంబంధం చెందిపోతుంది. మన బంధువులు కదా, మన ఇంట్లో వాళ్ళకి మనకి కూడా శ్మశానంతో సంబంధం చెందిపోతుంది. శ్మశానం దాకా వస్తారు కొంతమంది, కొంతమంది రాలి, కొంతమంది వస్తారు. ఆ శ్మశానంతో వాళ్ళు కూడా మనకి సంబంధం చెందిపోతుంది. కానీ మనకి జ్ఞానం వచ్చే వరకు, ఆ జ్ఞాన సముద్రంలో మనల్ని మొలకలు వేసే వరకు గురువుతో సంబంధం మనకి తేగదు. వాడు గురువు. గురువుతో మనకి సంబంధం, శరీరం చచ్చిపోయిన తర్వాత గురువుతో సంబంధం తెగదు. మళ్ళీ ఆ జ్ఞాన సముద్రంలో మనం ఈతలు కొట్టే వరకు మనం గురువు విడిచిపెట్టడు. వాడు గురువు. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యము, గురువు అంటే బ్రహ్మము. వాడు శరీరం కాదు, వాడు శరీరం కాదు. కానీ అంచగా వాడి శరీరం మాత్రమే కాదు, మన శరీరం కలిగి కూడా ఆ గురువుతో అనుబంధం. మనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు మనం ఆయన చెయ్యి విడిచిపెట్టేసిన, మన చెయ్యి ఆయన విడిచిపెట్టకుండా గంటాడుతాడు. వాడు గురువు. మన ఆయన ఆయన కూడా మన మనం పట్టం కదా, మన కూడా వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆ జ్ఞాన గంగ మనకు దొరికే వరకు, మన రోజు జ్ఞాన గంగ మన చేతికి అందే వరకు మనం వెంటాడుతాడు. వేటగాడి జంతువుని ఎలా వెంటాడుతూ ఉంటాడు, ఈ జీవ లక్షణాలు పోగొట్టడం కోసం ప్రతి ఏ జన్మక ఆ జన్మ వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు అని అర్థం. గురువు అంటే చీకటిని పోగొట్టాడు. మనలోని అంధకారం, మనలో అంధకారం పోగొట్టే వరకు గురువు వెంటాడుతూ ఉంటాడు. ఆచార్యులు వారు ఏమన్నారంటే, మీరు 10,000 ఎకరం ఉంది కాక, 100,000 కోట్లు ఉంది కాక, మీరు గొప్ప గొప్ప మంచి పనులు చేసి ఉంది కాక, ఎన్ని చేసినా ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం రాదు. సూర్యుడు ఉదయించకుండా మీకు చీకటి బయట కలదు. అదేవిధంగా మీ హృదయంలోని జ్ఞాన సూర్యుడు ఉదయించకుండా మీ ఎన్ని సత్తరులు కట్టించిన, ఎన్ని కాలాలు గమనించినా మీలో జ్ఞాన సూర్యుడు ఉదయించకుండా మీలోని చీకటి బయటకు రాదు. జ్ఞానాన్ని సముపార్జించడంలో అశ్రద్ధానికి రాదు. అజాగ్రత్తానికి రాదు. ఇంట్లో వాళ్ళు ఎంత శ్రద్ధగా చెబుతారా? లాస్ట్ మినిట్లో తన శరీరానికి ప్రాణం లేని పడిపోతాను. లాస్ట్ మెసేజ్, ఫైనల్ మెసేజ్. ఒకవేళ మీకు బాగా సంపదనే మనకు లోటు ఏంటనుకుంటామేమో, శ్మశానం చూడ ఆఖరు. గొప్ప పనులు చేసిన, గొప్ప గొప్ప పనులు చేసిన, ఎవరో చేయలేనట్టు గొప్ప పనులు చేసిన, నీకు ఆత్మజ్ఞానం లేకుండా నిర్వాణ సుఖం లేదు, నీకు మోక్షము రాదు. పరతత్వం నీకు తెలవలేదు. ఆ పరతత్వం నారాయణుడు. శంకరుడు అడిగి చేసి చెప్పడం కాదు, అడిగి చేసి చెప్పడం కాదండి, అది మహాప్రవాహం. మామూలు ప్రవాహం అంటే వరద వచ్చినప్పుడు నీరు ఎలా ఉంటుంది, అది ప్రవాహం. వ్యాసకాలంలో నదీ ప్రవాహం లాంటిది కాదు, వరదలు వచ్చినప్పుడు నీరు ఎంత ప్రవాహం, ఎంత వేగంగా ఉంటా టీచింగ్లో అంత వేగం. నాన్ స్టాప్, నాన్ స్టాప్. ఇంకా మద్రాసులో ట్రైన్ బయలుదేరిందంటే ఇంకా రాజమండ్రి ఆడదు, విజయవాడ ఆడదు, విశాఖపట్నం ఆడదు. నాన్ స్టాప్, నాన్ స్టాప్, నాన్ స్టాప్. వేలాది మంది, లక్షలాది మంది ఆ ట్రైన్ మోసిపోతుంది. ఆ డెస్టినేషన్ ఎవరేలా పడేస్తాడు. నాన్ స్టాప్, నాన్ స్టాప్. అది శంకర బోధ. మద్రాసులో కూర్చున్న వాడిని కలకత్తాలో తీసుకెళ్ళి ఎప్పుడు పడేయటం వాడికి కావాలి. కానీ రాజమండ్రి లేదు, విశాఖపట్నం లేదు, బేదవాడ లేదు. నాన్ స్టాప్, నాన్ స్టాప్, నాన్ రన్నదే, రన్నదే, నాన్ స్టాప్, నాన్ స్టాప్. విశాఖపట్నం కూడా ఆడదు. శంకర బోధ. ఆ శంకరుడి బోధ ఎలా ఉంటే విసుగొచ్చి మీరు వెళ్ళిపోవాలి. వాడు వాడి టీచింగ్ ఆడదు. ఒకవేళ మీరు వెళ్ళిపోతాం అనుకోండి, మీరు ఎవరికి బోధిస్తారంటే గోడలకు బోధిస్తారంటాడు వాడు శంకరుడు. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, గోడలకు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అందరూ, మీరు గోడలకు బోధిస్తారంటే వాడు శంకరుడు. అడిగితే చెప్పడం కాదండి, అడిగితే చెప్పడం కాదు. మీరు మమ్మల్ని గౌరవించండి, గౌరవించండి, మీరేం గౌరవిస్తారు మిమ్మల్ని? ఆ లోపల గౌరవ భావం ఉండాలి. కానీ అది ఎవరు చేయదు, ఎవరు అడిగితే చెప్పడం కాదు. ఒక ప్రవాహం, దాన్ని స్వచ్ఛందంగా చెప్పటం అంటారు. స్వచ్ఛందంగా వెళ్ళిపోతుంది ఆ ప్రవాహం, ఇంకా అడగటం కలగటం ఉండదు. ఇక్కడ యజ్ఞ సందర్భంగా మళ్ళీ ఆ మాట్లాడు ఈరోజు రిపీట్ చేసి, ఈరోజు రిపీట్ చేసి తర్వాత భగవద్గీతలో 10 నిమిషాలు చెప్పి తర్వాత భగవాన్ ప్రవచనం నేను ఎవరు అడిగారు ఆ విషయం చెప్పారు. అంచేత నిన్న చెప్పిన విషయాలు కొంచెం ఏ కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని జ్ఞాపకం లేదు. మాకు కాటన్ తరగతి ఫోటోగ్రాఫిక్ మెమరీ, అంత మెమరీ మాకు లేదు. నేను చెప్పిన అంత జ్ఞాపకం లేదు. అయినా కానీ కొన్ని జ్ఞాపకం వచ్చిన మీకు చెప్తాను. దుఃఖేషు అనుద్విగ్న మనహ, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయ క్రోధ, స్థిత ధీర్మునిరిచ్యతే. అంటే మనకి శీతాకాలం వచ్చింది, శీతాకాలం వెళ్ళిపోతా ఉంది, వేసవికాలం వస్తుంది, వేసవికాలం వెళ్ళిపోతా ఉంటుంది. తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వెళ్ళిపోతూ ఉంటుంది. కాలాలు వస్తూ ఉంటాయి, కాలాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే అదృష్టం వస్తుంది, ఆ దేహానికి అదృష్టం వస్తూ ఉంటుంది, దురదృష్టం వస్తుంది. అదృష్టం ఏమో సంతోష రూపంలో ఖర్చు అయిపోతుంది, దురదృష్టం దుఃఖ రూపంలో ఖర్చు అయిపోతుంది. అది పోతుంది ఇది పోతుంది, అన్నీ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. అంచేత అర్జున, ఆ వచ్చి వెళ్ళి మీద నీ మనస్సుని పెట్టకు. నీ హృదయంలో సత్యం ఉంది, నేను నీ హృదయంలో ఉన్నాను. అసలు కేశవుడంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు స్వాధీనంలో ఉన్నారో వాడు కేశవుడు. కేశవుడంటేనే అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎవరు స్వాధీనంలో ఉన్నారో వాడే కేశవుడు అని కేశవుడు అంటారు. అంచేత అడు మీ అందరూ ఏమో నేను ఆత్మగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను. మీకు మనకు తెలుసున్నా తెలియకపోయినా ఆయన సత్యముగా ఉన్నాడు. హృదయంలో ఉన్న సత్యానికి మరణము లేదు. హృదయంలో ఉన్న సత్యానికి మృత్యువు లేదు. అది ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడంటే సత్యరూపంలో ఉన్న హృదయంలో ఒక నిజరూపంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, సర్వసాక్షిగా ఉన్నాడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షిగా ఉన్నాడు, మనకు అంతర్యాముగా ఉన్నాడు. ఆ దేహాన్ని ప్రారంభాన్ని పెట్టాలని నియమిస్తున్నాడు. వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ప్రభు, ఈశ్వరుడు అంటే యజమాని. అంటే మీకు నాకు సృష్టికంతా యజమాని ఒక్కడే, వాడిని ఈశ్వరుడు అంటాము. ఈశ్వరుడు అంటే నియమించే ఏ జీవుణ్ణి ఎక్కడ నియమించాలో అలా నియమిస్తూ ఉంటాడు వాడు. ఈశ్వరుడు అంటే నియంత, సర్వాధికారి. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఆ దేహంలో వారు ఎంతకాలం ఉండాలో అని నియమించేవాడు ఈశ్వరుడు. ఆయన ఒక్కడే ప్రభు. ఆయన ఉన్నాడు, నేను అంతటా ఉన్నాను, మీ హృదయంలో కూడా ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాడు. అయితే ఉన్నాడు లోపల, ఎలా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అక్కడి నుంచి మనకి ఇప్పుడు నేను అనేది తలంపంది. మనకి ఎక్కడ ఏముంది, నేను అనేది తలంపంది. నేను నేనై ఉన్నాను, అయం దటయం. మొత్తం వేదాంత రహస్యవంతి వాక్యంలో ఉన్నది. నేను నేనై ఉన్నాను అంటే ఈ హృదయంలో ఒక నేను అంటే భగవంతుడు ఏమన్నాడు, హృదయంలో ఉన్న ఆ హృదయంలో ఒక నేనుగా ఉన్నాడు, ముద్దిగా లేడు, నేనుగానే ఉన్నాడు. హృదయంలో ఎలా ఉన్నాడు, నేనుగా ఉన్నాడు. అయితే ఆయన ఏనేనుగా ఉన్నాయంటే ఈ దేహానికి పరిమితం కాదు, మన మనస్సుకి పరిమితం కాదు, మన అదృష్టానికి దురదృష్టానికి ఆయనకి సంబంధం లేదు. ఉన్నాడు, స్వతంత్రంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, స్వతంత్రంగా ఉన్నాడు. అయితే వచ్చిన చిక్కలు ఎక్కడ వస్తానంటే అక్కడి నుంచి ఆ నిజమైన నేను నుంచి, ఆ సత్యమైన వాస్తవమైన యథార్థమైన నేను నుంచి, నిత్యమైన సత్యమైన ఆ నేను నుంచి, అందు నుంచి పరమాత్మ ఏ హృదయంలో ఉన్నాడో అక్కడి నుంచే మనకి నేను అనే తలంపు వస్తాను. మనం అందరం నేను నేను అంటాం కదా, మరో అందరం నేను రామకృష్ణ, మనం అందరం రోజుకు ఉదయం మొదలు సాయంత్రం దాకా నీళ్ళ కంటే ఎక్కువ వాడి ఇది నేనే. నేనే రామకృష్ణ పరమహంస గారి పొరపాటుని ఎప్పుడైనా నేనంటే నాకు సిగ్గేస్తాను. ఆయన పరమహంస పాపం ఎప్పుడైనా నేను అనేవాడు కాదనా, ఎప్పుడైనా పొరపాటుని నేనంటే ఏంటి నేను వాడటానికి. ఆయన కూడా హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన రాసి కూడా ఆయన చెప్పిన మాటలన్నీ ఆయన సరైన పది బహిరంగంగా అది గొప్ప ఆయన పేరు ఉంది. ఆయన అన్నాడు, ఏమో ఎప్పుడూ పొరపాటుని నేనంటే కాలు జారినట్టు నేను వచ్చేస్తాను నాకు, ఆ నేను నేనంటానికి నాకు సిగ్గేస్తానది, నేనేవ్వండి అంటాడు. నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఏదైతే నేను నేనంటున్నానో అది నేను కాదని నాకు తెలిసిన అలవాటును బట్టి వచ్చేస్తుంది. నేను నేను జ్ఞానం అంటే ఏమిటి, నేను 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 అంట, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అన్నాడు రామకృష్ణుడు. రామకృష్ణుడికి చదువు లేదు, రాయలేడు, చదవలేడు, కానీ పరమాత్మ అనుభవం పొందాడు. వేద పండితులు ఉన్నారు, ఓ వేదానికి వాళ్ళు అర్థం తెలియకపోవచ్చు. వాళ్ళు అర్థం అంటే తెలియకపోయినా వాళ్ళు మనకు గౌరవించాలి. అంటే వేదాన్ని తరతరానికి మోసుకొస్తున్నారు కాబట్టి వేదం చదువుకుని దాని అర్థం తెలుసుకుని దాని అర్థం మనకు వంట పెట్టేలాగా ఎవరైతే చెబుతున్నారో వారు బ్రాహ్మణులు. అది బ్రాహ్మణులు అంటే వారు, బ్రాహ్మణులు అంటే వారు ఎవరంటే ఈ వేదాన్ని అధ్యయనం చేసి, చదవటం కాదు అధ్యయనం చేసి, అది దాన్ని ఆ శబ్దానికి అర్థం నేర్చుకుని, ఆ వ్యాకరణ శాస్త్రం నియుక్తి అని నేర్చుకుని, ఆ శబ్దానికి అర్థం తెలుసుకుని వాళ్ళ ముందు ఆ వేద సారాన్ని అనుభవించి మనకు అర్థమయ్యేలా చెప్పేవారు బ్రాహ్మణులు. అది బ్రాహ్మణులు చేసే పని. అంచేది ఇక్కడ ఆ పరమాత్మలోంచే మనకి నేనని తలంపు వస్తుంది. ఈ నేనని తలంపు గాఢ నిద్రలో లేదు. గాఢ నిద్రలో ఎవరో ద్వైతంలో ఉంటే అందరూ అద్వైతంలో ఉంటారు. మీకు డబ్బు ఉన్నా డబ్బుతో తావాత్సం ఉండదు, చదువు ఉంటే చదువుతో తావాత్సం ఉండదు, శరీరంతో తావాత్సం ఉండదు, సెక్స్తో తావాత్సం ఉండదు, మీ పరిసరాలతో తావాత్సం ఉండదు. భగవాన్ ఒకసారి అన్నారు, సగం చదివి జ్ఞాపకం వస్తుందన్నారు, అమృతం మీకు కూడా పోసేయగలరు. నేను కూడా కంగారు పడకూడదు, టైం వచ్చినప్పుడు చెప్పాలి కానీ టైం లేదు అన్నాడు. జ్ఞానానికి జన్మలు కానీ జ్ఞానానికి అజ్ఞానానికి జన్మలు కానీ జ్ఞానానికి జన్మలు ఉన్నాయా అన్నాడు. పూర్వం మనం ఇలాగే ఇప్పుడు శరీరాలతో ఎలా పుట్టాం, పూర్వం ఎక్కడో చోటు పుట్టాం, మనం ఇప్పుడు శరీరాలతో ఉన్నాం, మరి శరీరం పోతుంది, ఎక్కడ పోతాం, ఎక్కడ ప్రారంభాన్ని బట్టి ఎక్కడికైనా అక్కడ ఆ జీవుని ఎక్కడ నియమించాలంటే ఈశ్వరుడు చూసుకుంటాడు. పూర్వజన్మ ఎంత అబద్ధము, ఈ జన్మ కూడా అంతే అబద్ధం, ఈ జన్మ ఎంత అసత్యము, రాబోయే జన్మలు అసత్యం. నీవు దేవతా శరీరం వచ్చిన మామూలు శరీరాలు అది ఎంత అసత్యము. ఇదంతా అజ్ఞానం. అజ్ఞానముకు జన్మలు, అజ్ఞానానికి జన్మలు కానీ అజ్ఞానానికి క్షోభ కానీ అజ్ఞానానికి అశాంతి కానీ జ్ఞానమునకు జన్మలు ఉన్నాయా, అది అపూర్ణ పరిస్థితి. అంటే మనకి జ్ఞానం లేని మాట ఈ చక్రంలో తిరుగుతున్నాం. అదే జ్ఞానానికి జన్మలే లేవన్నారు. జ్ఞానం అంటే ఆత్మ, అంటే చైతన్యం. దాని కాదు అనుభవం వాడికి జన్మలేంటి, జన్మ లేనే లేవు అసలు. అజ్ఞానానికి జన్మలు, జ్ఞానానికి జన్మలు ఉన్నాయా అంటే జ్ఞానికి ఆ జ్ఞానం మీకు అనుభవం. మీ హృదయంలో ఒక జ్ఞానం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక సత్యం ఉంది. దాని తాలూకు ఎరుక మీకు రాగానే పూర్వజంలో మీరు ఎత్తిన జన్మలని నూటికి నూరు పాలు అసత్యం మీకు తెలుస్తుంది. నూటికి 99 పాలు మీరు ఒకవేళ కష్టపడ్డా సుఖపడ్డా జన్మలన్నీ నూటికి 100 పాలు అసత్యం అని తెలుస్తుంది. అజ్ఞానానికి జన్మలు ఉన్నాయి కానీ జ్ఞానానికి జన్మలు ఉన్నాయా? అజ్ఞానానికి నీవు నేననే భేదం ఉంది కానీ జ్ఞానానికి భేదం ఉందా? ఎలా అలా మళ్ళీ మొన్న సరిగ్గా వెళ్ళిపోయేది వెంకటరమణ గారి భార్య గురించి చెప్పాను కదా మీకు. వెంకటరమణ గారి భార్య నేను సరిగ్గా వెళ్ళిపోలేదు అన్నారు కొంతమంది. నైట్ అది కట్ అయిపోయింది సరిగ్గా భగవాన్ దగ్గరికి వచ్చేవాడికి అక్కడ ఆ కళ్యాణ మండపంలో అది అక్కడ కట్ అయిపోయింది. ఏది యజ్ఞం దగ్గర యజ్ఞం ఒకసారి 1932 పెళ్ళైంది వెంకటరమణ గారికి. ఆవిడకి ఆవిడ పేరు నాగలక్ష్మి, భార్య పేరు ఆవిడ 16 సంవత్సరంలో పెళ్ళైంది చిన్నతనం. చాలా మంచివాడు నాగలక్ష్మి గారు నాకు తెలుసు, చాలా మంచివాడు. ఆ 1932 పెళ్ళైంది 31 ఇప్పుడే కాపురానికి వచ్చారు ఆవిడ అరుణాచలం. ఆవిడ రోజు రమణాశ్రమం రోజు వస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, వెళ్తూ ఉంటారు. ఆవిడకి ఎంత వయసు? 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. ఆవిడ 16 సంవత్సరాలనే పెళ్ళైంది. పూర్వం ఎక్కువ చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేవారు పూర్వం అందరూ బ్రాహ్మణ్స్ మరియు చిన్నతనంలో చేసేవారు. ఒకసారి మెడ్రాసులు కానీ భక్తులు చూడటానికి వచ్చారు. ఒక అమ్మగారు ఎవరో ఒక 10 మంది కలిసి చూడటానికి వచ్చారు. ఈ నాగలక్ష్మి గారిని భగవాన్ ఏమని పిలిచేవారంటే నాగు నాగు నా కొత్త పెళ్ళి అయిన అమ్మాయి అంటే నాగు నాగలక్ష్మి అనకుండా నాగు నాగు అని పిలిచేవారు. ఎవరో ఒక అందమైన చీర కట్టుకొచ్చారు. ఆ చీర అందరూ చూసి మెరిచిపోతున్నారు. ఆ చీర చూసేటప్పుడు అందరూ అలా అందరూ చూస్తున్నారు. పైకే ఉంటారు ఇంకా అందరూ ఆ మనిషి చూడక చూడటం చేయడానిక చూస్తున్నారు అందరూ. అది మెడ్రాస్ నుంచి వచ్చింది. అందరూ అలా చేయడానికి చూస్తున్నారు. ఈ నా ఈ చిన్నవాడు కదా, చిన్న వయసు కదా, ఆ పెద్దోడు చూసి చీర చాలా బాగుందంటున్నాడు కానీ పైకి అంటలేదు, అలా అనుకున్నారు. ఏదంట కదా, మామూలు తేలి కుట్టిన దొంగలాగా అలా అనుకున్నారు. పైకి ఏమంటే దొంగలు తేలి కుడితే అలా చేరి పడి ఉంటాడు. అలాగే పయ్యో కదరాలు అది అలాగే ఉన్నాయి. ఈ పాపం ఇవిడు చిన్నతనం కదా, అప్పుడే పెళ్ళింది ఇవిడికి. ఏమన్నా అంటే ఏమంటే ఎవరైతే మీ చీర ఎంత బాగుందండి అలాగే, అప్పుడే పెళ్ళైంది, కాపురానికి వచ్చి 6 నెలలు అవుతుంది, ఇంకా చీర సరదాగా ఉంది, ఆ చీర చూసి మీ చీర ఎంత బాగుందని ఎంత బాగుంది. అవి మాట్లాడలేదు. మీరు ఎవరంటే ఇలా భగవాన్ తమ్ముడు గారు కోడలో పెళ్ళైంది మొన్న అని ఊరికి అన్నారు. ఆవిడేం మాట్లాడలేదు, అయిపోయింది ఆ సంగతి, అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది సార్, ఆవిడ నిద్ర చెల్లిన తర్వాత పాప అమ్మాయి ముచ్చట పడిందని ఇవిడ ఎటువంటి చీర కట్టుకుంది, ఆ చీర మెడ్రాసులో కొని పార్సిల్ చేసి రమణాశ్రమాన్ని పంపారు. ఇప్పుడు ఈ సంఘటన అయిపోయిన తర్వాత 4 నెలలకి ఎవరు తప్ప భగవాన్ దగ్గరకు వస్తుంది, ఎవరొత్తాడానికి ఇచ్చేస్తారో ఆయనకు వచ్చిన మటుకు చూస్తారు, లేకపోతే ఎవరొత్తాడానికి ఇచ్చేస్తారు భగవాన్. తర్వాత పార్సిల్ వచ్చింది, చీర పార్సిల్ వచ్చింది. ఈ చీర పార్సిల్లో పంపారు. పార్సిల్ పంపే భగవాన్ గారు ఏంటిది మెత్తగా తగులుతానని చేసుకెళ్ళ అప్పుడు చీర అది మెచ్చగా తగ్గుతానంటే ఈ ఓపెన్ చేసి చూడండి అని అడిగారు భగవాన్. ఓపెన్ చేసి అందుకు చీర ఉంది, చీర భగవాన్ కట్టుకోవడానికి పంపుతారా? అది చంద్రుడు చీర. ఆ చీరలో ఏమనుందంటే ఇది ఈ చీర నాగలక్ష్మి గారికి అమ్మజీవనని. ఈ పెళ్ళిళ్ళకి అలాగా పెడతారు, ఈయనకి పని ఈ చీర ఎరికి, ఆ చీర ఎరికి, ఈ చీర ఎరికి. ఈ పెళ్ళిళ్ళ రోజుల్లో యజమానులకు అదే పని, ఈ చీర ఎరికి, ఈ చీర ఎరికి, పంచిరికి, ఈ లాజ్ ఎరికి, చొక్కా ఎరికి, ఇదే పని యజమానులు. భోజనాల పని కంటే ఈ పని పెద్ద పని. ఈ చీర నాగలక్ష్మి గారికి అమ్మజీవన్ని అని ఉంది. అది చీర బాగా ఇచ్చేశారు భగవాన్, వాడికి ఇచ్చేమన్నారు నాగలక్ష్మికి అందేసేమని అందేసి. తర్వాత 6 రోజులకి భగవాన్ కథ మొట్టమొదటిలో వంటింట్లో దేవుడు అని పేరు. ఆయనకు వంట అంటే బాగా ఇష్టం. సరే ఇప్పుడు కూడా బ్రాహ్మణ పురుషులు చాలామంది వంట చేసుకుంటారు. బ్రాహ్మణులు చాలామంది ఇప్పుడు కూడా పురుషులు వాళ్ళకి వంట చేసుకుంటారు. భగవాన్ కూడా వంట అంటే ఇష్టం. మామూలుగా చిన్నప్పటి నుంచి అలవాటు వంట. ఆయన చూడటానికి ఎవరు రాకపోతే వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఆ వంటింట్లో ఆయన కూరగాయలు ఏదో కోసుకుంటున్నారు. వంటింట్లో కూరగాయలు కోసుకుంటుంటే ఈ నాగలక్ష్మి గారు, ఈ నాగలక్ష్మి గారు మామూలు భగవాన్ దగ్గరికి వెళ్ళారు. భగవాన్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అక్కడ నిల్చున్నారు. చూస్తే నాగు నాగు, ఎవరైనా అందమైన చీర కట్టుకుంటే మనమే కట్టుకున్నాం ఆ చీర అనుకోవాలి అన్నారు. ఎవరైనా అందమైన చీర కట్టుకుంటే ఆ చీర వారికి, వారికి మనకి తేడా ఉంది. వారి మనం ఉంటే మీరు మనం మీరు వేరు మీరు వేరు అనుకుంటున్నాం తెలియక, మన అందరం ఒకటే. లోపల పదార్థం ఒకటి వాసుదేవుడే, లోపల ఉన్నవాడు వాసుదేవుడే. ఏ మనస్సు ఒకటి, శరీరం ఒకటి, ఇంద్రియాలు ఒకటి, పైన తొడుగులు, సత్యం పైన తొడుగులు. కానీ మూలం లేకపోతే చూస్తే అందరం ఒకటే. ఇవన్నీ పైన వేసుకున్న చొక్కాయి తొడుగులు, బడి వేసుకున్నాం బడి పైన చొక్కాయి, చొక్కా పైన కోటు, కోటు పైన ఇంకోటి ఎలా వేసుకున్నాం, ఉన్నది ఉడికే లోపల దానిపైన తొడుగులు ఉడికే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, దానిపైన ఉడికే తొడుగులు అంటే ముప్పాలు సత్యం పైన పొరలు ఇవ్వండి. ఈ పంచక విషయాలతోటి ఏర్పడినటువంటి శరీరం, గుణాలతో ఏర్పడినటువంటి మనస్సు, వికారాలతో కూడిన ఇంద్రియాలు, ఇవన్నీ తొడుగులే. వాణి అప్పుడు నాగు, ఎవరైనా అందమైన చీర కట్టుకున్నారు, వారికి మనకి తేడా ఉంది, మనమే కట్టుకున్నాం చీర అనుకోవాలి. తర్వాత వారికి మెళ్ళ వస్తువులు, బంగారపు వస్తువులు ఎక్కువ ఉన్నాయనుకో, ఆ వస్తువులు వారు పెట్టుకుని మనమే ధరించామనుకోవాలి. ఎవరైనా మెళ్ళో బంగారపు వస్తువులు ఎక్కువ ఉంటే ఆ వస్తువులు వారనుకో, వారిగా మనయే అయ్యా మెళ్ళ వేసుకున్నారనుకో, ఆ వస్తువులు మనమే ధరించామనుకోవాలి. వారికి మనకి తేడా ఏంటి? వారి మనం వేరేతను, మనకు లేదు వారికి ఉందనుకోవడానికి, వారికి మనం వేరేతం అందరం ఒకటే. ఎవరైనా 4 కోట్లు వేసుకుని అన్నం తింటున్నాడు అన్నీ మనమే తింటున్నాం అనుకోవాలి. వారికి మనకి లోపల తినేవాడు ఒకటే, అహం వైశ్వానరం పోతే లోపల జగరాజ్ఞం ఒకటే, లోపల ఆరాధించేవాడు ఈశ్వరుడే. అయితే ఎవరు ఏది తిన్నా మనం తిన్నట్టే, ఎవరు ఏది ధరించినా మనం ధరించినట్టే, ఎవరు ఏది భోషణమే ధరించినా భోషణం కాదు మనం ధరించినే, ఎవరు ఏ చీర కట్టుకున్నా మనం ఎంతైనా మనం కట్టుకున్నట్టే నాగు అన్నారు భగవాన్. అప్పుడు ఈ నాగలక్ష్మి కంగారు పడి ఏం చేసిందంటే, స్వామి చీర బాగుందన్నమాట నిజమే, అంతేకాని మద్రాసు నుంచి పంపమని అటువంటి మాటలు ఇదే ఎందుకు చెప్తానన్నారు. అది కాదు మరి, నువ్వు పంపమంటే నువ్వు పంపమన్నావా మీద గొడవ వదిలి అధికార సమస్య సబ్జెక్ట్ ఇదని చెప్పారు. నువ్వు పంపమన్నావు చీరాన్ని అంటలేదు, సబ్జెక్ట్ ఇది అంటే అన్నది చిన్న 17 సంవత్సరాలు అంటే ఇంకా 100 ఏళ్ళు బతకాలి ఆవిడ. ముందు జాగ్రత్తగా ఎవరికైనా ఏది ఉంటే మనకు కావాలనే బుద్ధి పోగొట్టడం కోసం ఆ చిన్న అమ్మాయికి నేర్పినటువంటి పాట అన్నీ మనమే అమ్మనావు. తర్వాత భగవాన్ ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే 10 మందిలో చెప్పుకోవాలి కదా, వాళ్ళు ఎప్పుడు నువ్వు ఒంటరిగా కనిపించినప్పుడు అంటే సత్యము కూడా అప్రియమైనది చెప్పకు, అది సత్యమైన ప్రియము కానిది చెప్పకు, సత్యమైన శుతముగా చెప్పు, వారికి అక్కడికే అర్థమయ్యేలా చెప్పు. సత్యమైన నోటికి వచ్చినట్టు అతివాదుడిగా ఉండకూడదు, సత్యమైన అప్రీతిగా చెప్పకూడదు, ప్రీతిగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే ఎవరైనా ఏదైనా ఒంటరిగా కనిపించినప్పుడు నాలుగు మాటలు చెప్పేవారు, ఎప్పుడైనా హాల్లో కూర్చున్నప్పుడు చెప్పాలి చూస్తా పేరు పెట్టకుండా పేరు మెన్షన్ చేయకుండా ఆ వ్యక్తికే భగవాన్ మన గురించే చెప్తున్నారని మాట అర్థమైంది, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఆ వ్యక్తికే తెలుస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు వాడి భగవాన్. అంటే గుట్టైన మనిషి చాలా గుట్టిగా ఉండకూడదు. అయితే ఈ మాటలు నేను వినపడ్డది చాలామంది, అంటే ఎవరికి ఏదున్నా మనకు ఉన్నట్టేనమ్మా, ఇవన్నీ తేడా ఏమి, మనకు భేదము లేదు, ఉన్నది అభేదమే, అద్వైతం ఉన్న సత్యము భేదంలో అభేదంగానే ఉంటుంది, భేదము లేదు. భేదం అనేది దొంగలేని మాయలేని దేహగతమైన లేని మనోగతమైన కల్పించిన గొడవలు. ఆ భేదాన్ని చూసి మనకు అసూయ వస్తుంది, కక్ష వస్తుంది, ఈర్ష వస్తుంది, ఇవన్నీ వస్తాం భేద దృష్టిలోంచి, భేద బుద్ధిలోంచి. మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం. ఈ భయం ఎందుకు వస్తుందంటే భేద బుద్ధిలోంచి వస్తాను, కానీ లోపల ఉన్న సత్యములు అదంతా అభేదమే. అంటే భేదం ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి చావు వచ్చి తీరు. నేను నేనై ఉన్నాను, నేను నేనై ఉన్నాను అంటే నీ హృదయంలో ఒక నేను ఉన్నమాట నిజమే. అది ఎవరో, అది ఎవరో, నారాయణుడో కైలాసంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, విష్ణులోకంలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, వాడికి మనకి సంబంధం ఏంటి? నీ హృదయంలో ఉన్నవాడికి వాడికి ఏమి సంబంధం లేదనుకోకండి, హృదయంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా పరాయి వాడిగా లేడు, అది మీరు ఉన్నారు. నేను నేనై ఉన్నాను అంటే దొంగలేని దానికి వచ్చేప్పటికీ ఎవరికి ఎవరు కాలేదు. ఎప్పుడు కూడా నిజం ఒకటిగా ఉంటుంది, కానీ అబద్ధం ఎప్పుడు, అబద్ధం 100 రకాలుగా ఉంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఈ హృదయంలో నేను ఉండి మీలోనే ఉండడం తేడా లేదు, అది ఒకటే, అది ఉండటం కాదు, నేనై ఉన్నాను. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం, మీ హృదయంలో ఒక సత్యం ఉంది, అది ఉండటం కాదు, అదే మీరై ఉన్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీ మనోదేహములతో సంబంధం లేకుండా, మీ కర్మలతో సంబంధం లేకుండా, మీకున్నటువంటి పుణ్యకర్మ పాపకర్మ వీటితో సంబంధం లేకుండా స్వాతంత్రంగా ఒక నేనున్నది, ఇండిపెండెంట్గా ఒక నేనున్నది, సుఖముగా శాంతిగా ఆనందముగా ఒక నేనున్నది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. అంతేకాదు దానికి మరణం ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, అది ఎవరో కాదు, మీరై ఉన్నారు. అది అనుభవంలోకి వచ్చేవరకు మాయి మనల్ని విడిచిపెట్టదు, ఈ జన్ సంసార చక్రంలోంచి బయటకు రాగం, ఈ భేద బుద్ధి విడిచిపెట్టదు, ఈ విరోధాలు విడిచిపెట్టవు, భయము కోపము అసూయ ఇటువంటి చెడు గుణాలు కూడా, ఈ బ్యాడ్ క్వాలిటీస్ కూడా మనం విడిచిపెట్టి బయటకు వెళ్ళవు. ఈ మిథ్య దేవగత ఇండియాలోనే అన్ని చెడ్డ గుణాలు అంటిపెట్టుకుని ఉంటాయి. అలాగే మీ చెప్పిన దుఃఖం వస్తుంది, ప్రారంభాన్ని బట్టి దుఃఖం వస్తుంది, వస్తే రానివ్వండి, ఉండదు వెళ్ళిపోతుంది. అలాగే మీ చెప్పిన సంతోషం వస్తుంది, అది రానివ్వండి, వస్తే రాని వద్దు వద్దు అనకండి, వస్తే వస్తుంది, అది వెళ్ళిపోతుంది. శరీరమే బయటికి పోయేప్పుడు అయ్యని చెప్పండి, మన శరీరమే బయటికి పోతుంది కదా, అది అని చెప్పి ఉంటుంది అయ్యా, ఏమి ఏడుండి రేపు పోయేదాని మీద ఎందుకు మీరు మనసు అక్కడ పెడతారు? ఎన్ని తాత్కాలికాలు, ఎన్ని టెంపరీలు, ఏడుండి గౌరవాలు, గౌరవం గౌరవం అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని మర్చిపోయాం మనం. మహాత్మా గారు గాంధీ గారు అంటారు, ఈ గౌరవాలు కాలప్రవాహంలో ఈ గౌరవాలు కొట్టిపోతాయి, అగౌరవాలు కొట్టిపోతాయి, అన్నీ కొట్టిపోతాయి. అయితే వాటి మీద అవన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, అవన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అయితే వాటి మీద నువ్వు స్పృహ పెట్టకు. తర్వాత ఉదాహరణకు మనం రోజు చుట్ట కాల్చుకుంటున్నాం అనుకోండి, అస్పృహ పెట్టకు. మనం రోజు చుట్ట కాల్చుకుంటున్నాం అనుకోండి, డాక్టర్ గారు చెబుతారు మీ రోజు చుట్ట మానేయండి, మీకు టీబీ వస్తుంది, లేకపోతే ఊపిరి తిత్తులు పోతాయి అనేది చెబుతారు. అంటే ఇలా కాల్చుకుంటారు చెప్పేసి మానేస్తాం మాని కానీ లోపల నీకు అంటే నీ శరీరానికి అనారోగ్యం వచ్చిందని మానేసావు, కానీ నువ్వు మానలేదు. లోపల చుట్ట వదిలేసాం, చుట్ట వదిలేసాం, లోపల వాసన ఉంటుంది, కోరిక ఉంటుంది, లోపల వాసన ఉంటుంది. అంటే బయటికి ఏం కోరిక కనపడదు, లోపల ఎక్కడో నీకు తెలియకుండా ఉంటుంది. ఎవరైనా చుట్ట కాల్చుకుంటే అయ్యో కాల్చుకునే అవకాశం మనం పోయింది అనుకుంటా ఉంటారు, లోపల కోరిక ఉండిపోయింది. నీ అనారోగ్యం వస్తుందని భయపడి నువ్వు అది వదిలేసి హృదయపూర్వకం విడిచిపెట్టలేదు. అంటే నీ లోపల సటిల్గా నీ మనస్సులో దాని మీద వాయించే చుట్టను బాగా ఇంద్రియానికి నువ్వు వదిలేసినా దాని తాలూకు వాసన, దాని తాలూకు కోరిక అతి సూక్ష్మంగా దారాంత సంబంధం అతి సూక్ష్మంగా నీ లోపల ఉన్నప్పటికీ మళ్ళీ నీ ఆరోగ్యం బాగుపడితే నీ చుట్ట నీకు వచ్చేస్తుంది. అంటే స్పృహ దాని మీద సూక్ష్మంగా కూడా నీకు పూర్తి లేకపోతే విడిచిపెట్టగలగాలి, బాహ్యంగా విడిచిపెడితే విడిచిపెట్టినట్టు కాదు అంటున్నాడు స్వామి. ఎవరికో భయపడి అలవాటు మానేస్తామనుకో, మానేసి లోపల వాసన ఉండిపోతుంది. ఆ వాసనని సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్న కోరికని, సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్న వాసనని వీడి స్పృహ అంటున్నాడు. ఎవడు ఆ స్పృహ ఉంటే మళ్ళీ నీకు ఆరోగ్యం అది బాగుపడితే మళ్ళీ నీ చుట్టలో నీ బీడీలు నీ అలవాట్లన్నీ వచ్చి కూర్చుంటాయి. అయితే ఏదైతే వదిలేసావో దాని పట్ల నీ స్పృహ కూడా పనికిరాదు, లోపల వాసన పనికిరాదు, లోపల వాసన పనికిరు రాదు. మీ లోపల చూడండి, కిరసన డబ్బాలు కిరసనాలు వంచేసిన మీరు డబ్బా చూడండి, ఆ కిరసనాలు వాసన కొడతా ఉంటుంది. అలాగే బాహ్యంగానికి నువ్వు భోగాలు వదిలేసిన కొంతకాలం నువ్వు అనుభవించావు కాబట్టి దాని వాసన బాగుంది. ఈ వాసన పోగొట్టుకోవడానికి తపస్సు అన్నాడు. వీడు ఒక మహాత్ముడు ఏమన్నా అంటే తప ఆ తపను తిరగలిగి ఉన్నాడు. పత ఎవరైతే తప వదిలేశాడు పట్టడం పోతాడు శుభ్రంగా. తప మాటను తిరగలిగి ఉన్నాడు. పత అంటే ఎవడైతే తపస్సును వదిలేశాడో, ఎవడైతే సాధన వదిలేశాడో వాడు శుభ్రంగా భ్రష్టుడు అయిపోతాడు. నీ ముక్కులో గాలున్న చేపు, నీ శవం నీ భూమి మీద తిరుగుతున్న చేపు నువ్వు సాధన విడిచిపెట్టకూడదు, పరమాత్మను మరిచిపోకూడదు, పరమాత్మను విడిచిపెట్టకూడదు, పరమాత్మ పాదాలు విడిచిపెట్టకూడదు. నువ్వు ఒడ్డుకొచ్చావు తొందరగా నమ్మకూడదు. బయటికి కోరికలు లేకపోయినా ఎక్కడైనా సూక్ష్మాతి సూక్ష్మంగా బీజ రూపంలో కోరికలు ఉన్నా మళ్ళీ అవసరమైనప్పుడు విజృంభిస్తాయి, మరి నీ పతనానికి అయ్యే కారణం అవుతాయి. అందుకే తపస్సు విడిచిపెట్టకు. విడిచిపెట్టావు ఒడ్డుకు వచ్చేసావు అని విడిచిపెట్టావు, పతనం తప్పదు. తప తిరగమన్నా రెండు మాటలు తిరగమన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే స్వామి ఏమంటున్నాడంటే, నీకు రాగం విడిచిపెట్టు, భయం విడిచిపెట్టు, కోపం విడిచిపెట్టు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజమైన నేనికి రాగం లేదు, భయం లేదు, కోపం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ హృదయంలో ఒక నేను ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఏమంటున్నావు కదా, ఆ నేను నువ్వు కాదు, ఆ నేను నువ్వు కాదు. తిరుపతిలో మీటింగ్లో ఎవరు ఇద్దరు ముగ్గురు ఇచ్చారు. రామకృష్ణ మధ్యలో నా పక్కన కూర్చున్న ఒక పెద్ద పండితుడు, నిజంగా పండితుడు. ఆయనకి పాప ఈ నేను గురించి ఎవరికి అలవాటు లేదు. ఈ నేను ఆ నేను ఈ నేను కంగారు పడిపోతున్నాడు. పండితుడు ఆయన ప్రత్యేకంగా మీటింగ్లో జరుగుతాడు. రామకృష్ణ మీటింగ్ ఈ నేను ఆ నేను ఈ నేను అహే ఉంటే నేను బుధమే చేయిస్తుంటే ఆ గొడవ వదిలేదు అన్నాను. కంగారు పడిపోతున్నాడు పాప, ఆయనకి ఇది అలవాటు లేదు. అది అది పెద్ద పండితుడు. ఇంగ్లీష్లో పండితులు, సాంస్క్రిట్లో పండితులు, తెలుగు భాషలో పండితులు, అందులో సందేహం లేదు. ఈ నేను గురించి కన్ఫ్యూజన్కి, ఈ నేను గురించి ఈ నేను ఆ నేను ఈ నేను ఏంటి ఏ జరుగుతుంది కంగారు పడిపోతుంది. ఆ పక్కన కూర్చున్నాడు ఆయన, ఇలా బుధం మీద చేసి ఇలా సైన్ చేశాను. ఇంకా గొడవ వదిలేదు. అంటే క్లారిటీ ఉండాలి. మనం సబ్జెక్టు చెప్పేటప్పుడు అరిచేతిలో ఉన్న వస్తువుని ఎలా ఎంత స్పష్టంగా తెలుస్తుందో సబ్జెక్ట్ అంత క్లారిటీ ఉండాలి. చెప్పేవాడికి స్పష్టత లేనప్పుడు వినేవాడికి ఏముంటుంది? సోషల్ స్టడీస్ మాస్టర్ లెక్కలు చెబితే ఎలా ఉంటుంది? సోషల్ స్టడీస్ మాస్టర్ని తీసుకొచ్చి లెక్కలు చెప్పుకుంటే ఏం చెప్తారు? సగం తెలుస్తే తెలుస్తుంది, లెక్క మనమే తప్పు చేస్తారు. మళ్ళీ బోర్డు మీద లెక్క అంతా తిరిగి చేస్తారు. అంటే ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఏంటిది ఇక్కడ ఒక నిజం ఉంది, ఇక్కడ ఒక నిజం ఉంది. అది ఎంతో కొంత హింసేస్తే మనకు అనుభవం లేకుండా చెప్తే తప్పనిసరిగా ఫీల్ అయిపోతాం. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి నేనైన తలంపు, మన నిద్ర మనకి ఈ నేనైన తలంపు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, దేవుడు ఎక్కడ ఉన్నాడని. ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, ఇంకో లోకంలో ఉన్నాడు, విష్ణు లోకంలో ఉన్నాడు, ఏమని చెప్పలేదు ఆయన. ఆయన అదేమని చెప్పలేదు. ఈ మోల్ నేనన్నది తలంపు ఉంది, అది నిజమే. ఆ నేననేది నిజం, అది ఒక తలంపు మాత్రమే. ఇది చాలా తలంపులు ఉన్నాయి. ఆ నేననేది మొదటి తలంపు, ప్రథమ తలంపు, మూల తలంపు. ఆ నేనైన తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, అది లోపల నుంచే వస్తుంది. దానికి పెద్ద చదువు అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. ఆ తలంపు నీకు లోపల నుంచే వస్తుంది. నేను లోపల ఉన్నావు కానీ బయటనే ఉన్నాను సంగతి తెలుస్తుంది. ఆ నేను ఆ మూల తలంపు, నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. మూల తలంపు మూలములో దేవుడు ఉన్నాడు. అది నిజమైన దేవుడు. అయితే అక్కడ దేవుడు లేడా? కైలాసంలో దేవుడు లేడా? వైకుంఠంలో దేవుడు లేడా? ఈ దేవుళ్ళు, ఈ దేవతలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు అభివృద్ధిలోకి రావటం, పతనం అయిపోవటం, పూర్వజన్మలు, పునర్జన్మలు, మంచి జన్మలు, చెడ్డ జన్మలు, ఇవన్నీ నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. ఇవన్నీ సాపేక్షిక సత్యాలు. సత్యము కాదు, సత్యము మనకి కనిపించి అన్నాడు స్వామి. సత్యము కాదు, సత్యము వలె కనిపిస్తున్నాయి జన్మలకు. సత్యము కాదు, సత్యము వలె కనిపిస్తున్నారు. అది తలం దొక్కడి నుంచి వస్తుంది. మనం ఎక్కడైతే ఉన్నామో, నిజంగా ఎక్కడైతే ఉన్నామో, మనోదేశంతో గాఢ నిద్రలో చూడండి. గాఢ నిద్రలో ఈ నేననే తలం, నేనుంది గాఢ నిద్రలో, నేనుంది కానీ నేననే తలంపు లేదు. అక్కడ ఏం లేదు, దేశం లేదు, సెక్స్ లేదు, ప్రాపర్టీ లేదు, కులం లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. నువ్వు కాని దానితో దేనితో సంబంధం లేదు. కానీ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదంటే ఉన్నావు. అది నీ వల్ల ఉన్నావు, నీకు తెలుసున్నా అదే ఉన్నావు, చదవకపోయినా అదే ఉన్నావు. అది నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండగా, అది నువ్వు తెలియకుండా ఉన్నావు గాఢ నిద్రలో. అది జాగ్రత్త అవస్థలో ఉండగా నువ్వు ఎరుకుడు తెచ్చుకోవాలి. దానికే సాధన అవసరం, దానికే మితాహారం, మిత నిద్ర, మితంగా మాట్లాడటం. చాలా మితంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అతిగా మాట్లాడకూడదు. సరిపడే అన్నం తినాలి, ఎక్కువ తినకూడదు. సరిపడే నిద్రపోవాలి కానీ రాత్రి పగలు అదే నిద్ర అదే పగల. అలా టైం వేస్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న నేను నీకు అనుభవంలోకి రాదు. అన్ని ఇంద్రియములకంటే నాలుక చాలా ప్రమాదమైనది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది నాలుక, రుచులు చూస్తూ ఉంటుంది, పచి ఇంద్రియం ఒక్క పనులు చేస్తుంది, ఈ నాలుక రెండు పనులు చేస్తున్నాయి. అందుచేత ఈ నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుకను నిగ్రహించుకోకుండా నీకు తోకం పెరగదు. ఆరోగ్యం ఎలా ఉందంటే నాలుగోసారి బయటకు తెరువు అంటాడు, ఎలా తెరువు అంటాడు. కొంతమంది నాలుగుని చూసి ఎక్కడుందో శరీరంలో దోషం చెప్పగలరు. నీకు ఎప్పుడు అనుభవం తెలియదు, దాంట్లో ముందు మీ నాలుగు బయటకు చేయను అంటాడు. ఆ నాలుగుని చూసి నాలుగుని చూసి శరీరంలో నాలుగుని చూస్తుంటే వాడి శరీరంలో ఉన్న ఆరోగ్యం ఎలా తెలుస్తుందో ఈ నాలుగు దొర్లించే నాలుగులోంచి వచ్చే మాటలను బట్టి వాడు మనస్సు తెలుస్తుంది అన్నాడు ఒక శాస్త్రజ్ఞ. ఈ నాలుగు విడదీసి నాలుగు చెప్పే మాటలను బట్టి వాడు మనస్సు ఉంటే తెలుస్తుంది. నాలుగు ఎలా తెలిస్తే నాలుగును చూస్తే శరీర ఆరోగ్యం తెలుస్తుంది. ఈ నాలుగులోంచి వచ్చి మాటలు చూస్తాడు మనసు తెలుస్తుంది. నాలుగును బట్టి శరీరం చెప్పొచ్చు, నాలుగును బట్టాడు గుణం చెప్పొచ్చు, నాలుగును బట్టాడు మనసు చెప్పొచ్చు. ప్రతి ఇంద్రియం ఒకే పని చేస్తాడు, నాలుగు రెండు పనులు చేస్తాడు. అంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, సరిపడే మాట్లాడాలి, తగు మాత్రంగా మాట్లాడాలి, అది కూడా హితవుగా మాట్లాడాలి. చేదుగా మాట్లాడకూడదు, పుల్లగా మాట్లాడకూడదు, స్వీట్గా మాట్లాడాలి. అవసరంలో ఎంత అవసరమో అంతవరకు మాట్లాడి వదిలేయాలి. అతి పనికి రాదు, అతి సర్వప్రభ అర్థయ్యొచ్చు అని చెబుతూ ఈ నేను గురించి అంటే ఈ ఆహారంలో నేను, మాటల్లో నేను, నిద్రలో నేను, సత్పురుషులతో సహవాసం చేయటం, ఈ నియమాలన్నీ ఎందుకంటే ఈ మిజ్జానుంచి ఈ దేహగతమైన నేను నుంచి విడుదల పొందటాను. ఎందుకని మీరు బాగా అర్థం చేసుకోండి. శంకరాచార్య గారు దీనికి ఉదాహరణ ఎలా చెప్పారంటే, ఈ దొంగ నేను చేసే పనులు మీకు చెల్లించడం లేదు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మూసేస్తుంది, ఎంత దారుణమైన పనులు. శంకరాచార్య గారు ఏమన్నారంటే, ఇది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వచ్చి ఊరుకోవటం లేదు, ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మూసేస్తుంది పట్టు మీద మహామాయ అన్నాడు ఆచార్యులు. ఇక చూడమని ఒకసారి కంచి పరమాచార్యే ఒకసారి గుంటూరులో ఉంటే నేను చూడటం కలిగితే శంకరాచార్య వారు కొన్ని గ్రంథాలు రాశారు. రాస్తే ఏ గ్రంథం చదివితే నాకు బాగా జాగ్రత్తగా శంకరాచార్యుల వారి హృదయం ఆచార్య స్వామి హృదయం పట్టుకుంటుందంటే ఆ దొరగారితో ఆయన చెప్పాడంటే, ముందు వివేక చూడమని చదువు, ముందు అపరోక్షానుభూతి చదవకు, ముందు వివేక చూడమని చదువు, తర్వాత అపరోక్షానుభూతి, ఆ తర్వాత అపరోక్షానుభూతి ఆ చదువు, ఈ ప్రకరణ గ్రంథాలు ముందు ఆ రెండు చదివితే శంకరాచార్యుల గారి వల్ల హృదయం ఆచార్యుడు ఆ మహాజ్ఞాని హృదయం కొంతవరకు నీకు తెలుస్తుంది, ఊరికే మచ్చుకు చూపిస్తున్నారు అన్నాడు. అవి సముద్రాలు, భాష్యాలు సముద్రాలు, ఆ గీతా భాష్యం, ఉపనిషత్తుల భాష్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం, ఆ సముద్రాలు. మనం ఏ కాలం ఎదురైపోతున్నాం, బోధ ఎదురైపోతున్నాం, సముద్రం ఏం పడతావు, డైరెక్ట్గా వెళ్ళి సముద్రం ఏం పడతావు నువ్వు, ముందు వేక చూడమని చదువు, తర్వాత అపరోక్షాన్ని బట్టి చదువు. దాన్ని బట్టి శంకరాచార్యుల వారి హృదయం నీ కొంత ఎంతో కొంత నీకు తెలుస్తుందని ఒకసారి కంచి స్వాములు వారు ఒక దొరకి సలహా చెప్తాంటే నేను గుంటూరులో విన్నాను ఈ మాటలు. ఇప్పుడు ఎందుకు ఏం చెప్పుకుంటున్నా, శంకరాచార్యుల వారు వేక చూడమని ఏమని చెప్పారంటే, శంకరాచార్యుల వారు రాసిన గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం విష్ణు సహస్రనామానికి భాష్యం. హరిద్వార్లో ఒక ఆశ్రమం, వారు బోధిస్తారు. అంటే యజ్ఞాలు యాగాలు గొడవ ఏముండదు వాళ్ళకి. హరిద్వార్లోని ఆశ్రమంలో యజ్ఞాలు చేయండి, యాగాలు చేయ ఆలకుండదు, యజ్ఞం చేయకూడదు అని కదా. వాళ్ళు మటుకి యజ్ఞాలు కూడా ఏమి పెట్టుకోరు, అందరికీ సంకల్పన కూడా పెట్టుకోరు. వాళ్ళు వాళ్ళ దగ్గర చదువు నేర్చుకునే వాళ్ళకి మట్టుకే భోజనం పెడతారు, రోడ్డు మీద పిలిచే వాళ్ళు అందరినీ పెట్టరు. వాళ్ళ దగ్గర చదువు నేర్చుకునే వాళ్ళకి మట్టుకి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు. అంతవరకు వాళ్ళు శంకర 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 చెప్పిన మాటలు, శంకర చెప్పినటువంటి రాతలు తప్పించి మిగతావి ముట్టుకోరు. ఒకవేళ మీకు ఇష్టమైతే చదువుకోండి, మాకు సంబంధం తరపు శంకర. శంకర శంకర. మేము ఆయన ప్రమాణంగా తీసుకున్నాం, మేము ఆయన ప్రమాణంగా తీసుకున్నాం. మీకు రామానుజులు మధ్వాచార్యులు చదువుకోవాలంటే చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు సంబంధించినంతరకు శంకర శంకర శంకర, మాకు సంబంధించినంతరకు. మీకు ఏదైనా గ్రంథాలు మీ ఇష్టం వచ్చింది మీరు చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. రోడ్డు మీద పోయి వాళ్ళని మేము భోజనాలు పెట్టాం, మా దగ్గర చదువుకున్న వాళ్ళకి భోజనాలు పెడతాం, మా దగ్గర చదువుకున్న వాళ్ళకి బట్టలు ఇస్తాం, మా దగ్గర చదువుకున్న వాళ్ళకి రోగం వస్తే వైద్యం చేస్తాం. ఆ చదువు అయిన తర్వాత మేము మీకు ఎంత కష్టపడి చెప్పాము, మీరు కూడా సమాజంలోకి వెళ్ళి అంత కష్టపడి చెప్పండి అని చెబుతాం. అంతకంటే మేము ఆశించింది ఏమి ఉండదు. ఒకే ఆశ్రమంలో హరిద్వార్లో ఉంది ఓన్లీ శంకర, ఓన్లీ శంకర. సాంస్క్రిట్ చెప్తారు, భాష పాఠాలు చెప్తారు, సాంస్క్రిట్ కూడా నేర్పుతారు వాళ్ళు. ఇంతకీ మనం ఏం చెప్తున్నాం, ఆచార్యులు వారి వివేక చూడమనలు ఏమన్నారంటే, మేఘాలు వస్తున్నాయి, ఈ మేఘాలకి ఎవరి కారణం, సూర్యుడి కారణం. సూర్యుడు అంటే సూర్యుడి కిరణాలు సముద్రంలో నుంచి నీరు దాక్కుంటే అవన్నీ కూడా ఇలా మేఘాల కింద వస్తున్నాయి. వర్షాలకు సూర్యుడే కారణం, ఈ మేఘాలు ఏర్పడటానికి సూర్యుడే కారణం. సముద్రంలో నీరే సూర్యుడి కిరణాలు కదా మేఘాల కింద వస్తున్నాయి. అక్కడ ఈ మేఘాలు వస్తున్నాయి, ఈ మేఘాలకు కారణం ఎవరు, సూర్యుడే కారణం. కానీ మేఘాలు ఏం చేస్తాయంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చి సూర్యుడి కనపడు, ఆ సూర్యుని కనపడకుండా ఈ మేఘాలు ఏ సూర్యుడి దగ్గర నుంచి వచ్చినాయో అక్కడి నుంచి వచ్చి సూర్యుడు మన కళ్ళకు కనపడకుండా ఈ మేఘాలు చేసేస్తున్నాయి. అదేవిధంగా ఆ నిజమైన నుంచి వచ్చి దొంగలే వచ్చేసి ఆ నిజమైన నేను మూసేస్తాను, కనపడకుండా చేసేస్తాను. ఆచ్య మహావిష్ణువు పని ఏంటంటే, నారాయణుడికి కోరమ పురాణంలో అంటాడు, ఎవరితో చెప్తే నాకు పని ఏంటని చెప్పమంటావో, నాకు పని ఏంటంటే ఈయన ప్రవృత్తి సృష్టిని సృష్టిస్తూ ఉంటాను, పాలిస్తూ ఉంటాను, మళ్ళీ లయం చేస్తూ ఉంటాను, ఈ వ్యాపారం ఎలా జరుగుతూ ఉంటుంది, ఈ సృష్టి వ్యాపారం ఎలా జరుగుతూ ఉంటుంది, సృష్టి జరుగుతూ ఉంటుంది, సృష్టి నడుస్తూ ఉంటుంది, మళ్ళీ లయం అయిపోతూ ఉంటుంది, ఈ లోకంలోకి వచ్చి వాళ్ళు వస్తారు, ఉండి వాళ్ళు ఉంటారు, పోయి వాళ్ళు పోతూ ఉంటారు. అంటే మీ శరీరం చచ్చిపోయినంత మాత్రం సృష్టి వ్యాపారం ఆగదు, ఈ సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. సృష్టి వ్యాపారం అనేది నా ప్రవృత్తి, అంటే ఈ సృష్టి వ్యాపారం చేయటం నా ప్రవృత్తి. ఎవడైతే నన్ను ఆశ్రయించాడో ఈ ప్రకృతిని దాటి సృష్టిని దాటి బయటికి పోతాడు అన్నాడు నారాయణుడు. నా పాదాలను ఆశ్రయించిన వాడు మటుకు సృష్టి ఈ ప్రకృతిని దాటి సృష్టిని దాటి వెళ్ళిపోతాడు, లేకపోతే సృష్టిలోనే మళ్ళీ అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, అలాగే తిరుగుతూ ఉంటారు చక్రం తిరిగినట్టు. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ రాగదేశాలు ఎవరికి, నేను ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. భగవాన్ ఏం చెప్పారు, నేనుంటే అంటే ఈ దేహగతమే, దేహగతమే నేనున్నప్పుడు ఈ కూడా కలిసి ఉంది, మనస్సు కలిసి ఉంది, ఇంద్రియాలు కలిసి ఉంది, వాసనలు కలిసి ఉన్నాయి, నీ పుణ్యం కలిసి ఉంది, నీ పాపం కలిసి ఉంది, సమస్తము నీ క్షోభ అంతా కలిసి ఉంది. అంటే నేనంటే కేవలం ఈ దేహమునే కాదు, దేహము మనస్సు అహంకారము బుద్ధి చిత్తము ఇంద్రియములు నీ పుణ్యము నీ పాపము నీ గొప్పలు నీ తిప్పలు మొత్తం అని నేనది రెండు అక్షరాలు ఇముడి అది మనకు తెలియక నేను నేనంటే రామకృష్ణ పరమహంస గారు నాకు సిగ్గేస్తాంది, నేను నేనంటే అంటే నాకు సిగ్గేస్తా అన్నాడు రామకృష్ణుడు. సిగ్గేస్తాంది ఎప్పుడు పొరపాటు ఈ మాట వచ్చేస్తా, ఈ చెత్త అంతా బజారు దష్ట అంతా నేను రెండు అక్షరాలు నేను. అంటే ఈ నేను మనం అతిక్రమించలేమనుకోండి, ఆ నేను ఎక్కడి నుంచి వస్తానో దాని మూలం మనకు తెలియకపోతే అందులోంచి బయట పడలేదు, అందులోంచి బయట పడలేదు. అందుకే గురువనుగ్రహం ఉండాలి, శాస్త్ర అనుగ్రహం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం లేకుండా, శాస్త్ర అనుగ్రహం లేకుండా, దైవానుగ్రహం లేకుండా, గురువనుగ్రహం లేకుండా మనం తెలియచేతల వల్లే కేవలం మనం బయటకు రాలేము, కేవలం మన ప్రయత్నం వల్ల మనం పైకి రాలేదు. అయితే ఈ నేనికి ఇప్పుడు దేహానికి ఆహారం ఎలా పంపుతున్నాము, ఈ నేనికి దేహగతమైన నేనికి దానికి వెళ్ళి ఆహారం సప్లై ఇచ్చి ఆహారం కట్ చేయి, దానికి వెళ్ళి ఆహారం ఎలాగలకంగా చూసుకుని దానికి వెళ్ళి ఆహారం కట్ చేయి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, అనుకోండి మీకు తెలియకుండా నేను పెరిగిపోతాను, మీరు ఎవరైనా తిట్టారనుకోండి, మీకు డిప్రెషన్ వచ్చిందనుకోండి, కుంగిపోతూ ఉంటుంది. పొగిడి చంటే దేనికి ఆహారం వెళ్ళిపోతుంది లోపలికి. ఎవరైనా తిట్టారనుకోండి, మీరు కుంగిపోతున్నారు అనుకోండి, అది దానికి ఆహారం అది పెరిగిపోయి ఇంకా జన్మలను పెంచేస్తుంది. అది నిందాస్థుతులకి దూరంగా ఉండాలని గీతలో చెప్పడానికి, ఈ పుణ్యాలకి పాపాలకి నిందాలకి స్థుతులకి అదృష్టానికి దురదృష్టానికి ఎంతకి దూరంగా ఉండాలంటే వీటి వల్ల ఈ దొంగలు మరిచిపోతాయి. అంతే దూరంగా ఉండమని స్వామి వారు చెబుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, ఇది అలాగే దానికి సపరేట్, దానికి వెళ్ళి ఫుడ్ సప్లై కట్ చేయండి. ఇప్పుడు విషయాలు ఉన్నాయి. విషం చూస్తే చంపదు, నోట్లో పోసుకుంటే చంపదు. విషాన్ని ఇప్పుడు ఎండిని ఉందనుకో, ఎండిని చూస్తే మనం చంపేది, అది నోట్లో పోసుకుంటే చంపదు. విషం కంటే విషయాలు ప్రమాదం. విషయాలు నోట్లో పోసుకోక్కర్లేదు, చూస్తే పట్టుకుంటాయి, వింటే పట్టుకుంటాయి. ఆ చీర చూసేటప్పుడు పట్టుకుంది, ఆ మెడ్రాసించి తొడుక్కొచ్చిన చీర పాప నాగలక్ష్మి చూసినంతే పట్టుకుంది అంతే. ఆ చీర నాకు కావాలి, చూడకపోతే గొడవ లేకపోరు. విషం అంటే నోటు, ఆ చీరని నోట్లో పెట్టుకోలేదు, కావలతో చూసింది పట్టుకుంది అంతే. ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు యాగాలు, మీరు యాగం చేయండి, యజ్ఞం చేయండి, మీరు మంచి గొప్ప లోకాల్లోకి వెళ్ళిపోతారు, అక్కడ గొప్ప భోగాలు వస్తాయి, అప్పుడు ఇవన్నీ అనిపిస్తారు. ఎంత అనుకోండి, మనకి పురాణాలు ఉంటాయి మాటలు. మీరు ఈ పుణ్యం చేస్తే అక్కడ మా లోక పెద్ద మంచి గొప్ప లోక పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు, అక్కడ ఇటువంటి భోగాలు ఉంటాయి, ఆ భోగాలను మీకు అనిపిస్తేప్పుడు ఏమవుతుందంటే, ఈ సత్యాన్వేషణ వదిలేసి ఈ నిజమైన నేను తెలుసుకోవడం మానేసి ఈ చెవుల ద్వారా విన్నయ్యి మా కళతో చూసిన విషయాలు నిన్ను పట్టుకుంటాయి. విషయాలు నువ్వు తినక్కర్లేదు, నోట్లో పోసుకోక్కర్లేదు, చెవులతోటి వింటే చాలు, కళ్ళతో చూస్తే చాలు. నిన్ను పీడించి కొన్ని వందల జన్మలకు ఇది కారణం అవుతున్నాడు. దాన్ని బట్టి మనం ఎంత బహు జాగ్రత్తగా ఉండాలని చూడండి. విషం అంటే నోట్లో పోసుకుంటేనే చంపుతున్నట్టు, చంపదు, చూస్తే చంపదు. కానీ విషయం అలా కాదు, కళ్ళతో చూస్తే చంపుతాయి, చెవులతోటి వింటే చంపుతాయి. మేము మన పురాణాలు చదువుతున్నాం అనుకోండి, మీరు ఈ పుణ్యాలు చేసుకోండి, ఈ పుణ్యాలు చేసుకున్న వాళ్ళే పలానా లోకాలకు వెళ్తారు, అక్కడ భోగాలు అనిపించవచ్చు అంటే బాగుంది బాగుందని. ఇంకా పుణ్యం చేయటం, ఆ భోగం ఈ శుభ్రంగా, ఈ భోగం మనకు ఎప్పుడు వస్తుందో, ఈ భోగం మనకు ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుండి సత్యాన్ని అన్వేషణ చేయటం మానేసి, ఏది తెలుసుకుంటే నీకు జ్ఞానం వస్తుందో, ఏది తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుందో, ఏది తెలుసుకుంటే నువ్వు సర్వజ్ఞ అవుతావో, ఏది తెలుసుకుంటే నీకు తెలియటానికంటూ ఏమి మిగలదో, ఆ వస్తువుని అన్వేషణ చేయటం మానేసి కళ్ళతో చూసే విషయాల వల్ల, చెవులతోటి చూసే విషయాల వల్ల, చెవులతోటి వినే విషయాల వల్ల, కళ్ళతోటి చూసే విషయాల వల్ల, నీ మనస్సుతో చేసే నీ మనస్సుతోటి విషయాలు మననం చేస్తే ఇవన్నీ పునర్జన్మల కారణమవుతాయి. అది విషం కంటే ప్రమాదం. విషయాలు విషం కంటే ప్రమాదం. ఒక పెద్ద పావు నిన్ను కలిసిందనుకో, నువ్వు చంప, అది చంపడానికి నిన్ను 10 నిమిషాలు 20 నిమిషాలు పట్టచ్చు. విషయం అలాక చూస్తే పట్టచ్చు, ఆ చీర చూసి పట్టేస్తుంది నాగలక్ష్మి. అంత ప్రమాదం, అంత సజ్జన సాంగత్యం. స్వాది పురుషులు అంటే ఎర్ర బట్టలు కట్టుకున్నవాడు సాధు, సగుణమైన వాడు సాధు. ఇప్పుడు సాధువులు సాధువులు అంటే ఎర్ర బట్టలు కట్టుకున్నవాడని అర్థం కాదు, సత్పురుషుడు సాధువులు. నాకు అర్థం వచ్చాను, వసు మనాహ ఎవరు విష్ణు సహస్రనామాల్లో మహావిష్ణువు పేర్లు ఇది వసు మనాహ. నువ్వు బంగారం లాంటి మనస్సు కలిగి ఉంటే హృదయుడు ఉన్న బంగారం నీకు తెలుస్తుంది. వసు మనాహ, వసు అంటే బంగారం అంటే ఐశ్వర్యం నాకు అర్థం. తర్వాత వసు అంటే ప్రశస్తమైన అని ఒక అర్థం ఏంటి, వసు అంటే క్వాలిటీ, మంచి ప్రశస్తమైన ఉన్నతమైన క్వాలిటీ అని ఒక అర్థం ఉంది. ఎంత పవిత్రంగా ఉంటారండి వారి అగ్నిహోత్రం, వారు ఎంత ప్రశస్తంగా ఉంటారండి, ఎంత విశేషంగా ఉంటారండి. వశువు అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ప్రశస్తమైన మనస్సు, సంస్కరింపబడిన మనస్సు, తెర పవిత్రమైన మనస్సు అది ఎవరికైతే ఉందో అది మహావిష్ణువు ఉంది. అటువంటి పవిత్ర అటువంటి వసు మనాహ, అటువంటి బంగారు లాంటి మనస్సును కష్టపడి సాధించుకుంటే నీ హృదయంలో బంగారం నీ కెరికలోకి వస్తుంది. వసు మనాహ, వాడే వాసుదేవుడు, వాడే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరు? ఈ సృష్టికంతా ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఈ జీవకూటంతో ఎవరిలో ఉన్నాయో, ఎవరిలో ఎవరిని ఆధారపడి జీవిస్తున్నాయో, ఎవడు మన అంతర్యాముగా ఉన్నాడో, ఎవడు అంతర్యాముగా ఉన్నాడో, అంటే వాసుదేవుడు మన హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నాను అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితి సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ ఆదిశ్య మధ్యంచ భూతానం తేవచ్చే భూతానాత్మ భూతములకు భూతములకు లోపల ఆత్మగా ఉన్నవాడు భూతాత్ముడు. భూతములకు లోపల ఆత్మగా ఉన్నాడే భూతాత్ముడు. ఆ లోపల ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు, చైతన్యముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చైతన్యముగా ఉన్నాడని చెబుతూ అది ఉంటే ఉన్నాడులే అనుకోకు, వాడు నీవై ఉన్నావు. తత్తు అది త్వము నీవు అసి అయ్యున్నావు. ఈ మహావాక్యాలు వేదంలో చెప్పినటువంటి ఈ మహావాక్యాన్ని శ్రవణం చేసి మరణం చేసి మీ గుండెకి పట్టించుకోండి. ఈ ప్రాణాయామాలు యోగాభ్యాసాలు కూర్చోటలు ఈ గుంజీలు ఈ బస్కీలు ఈ ప్రాణం, మీ ప్రాణాలు ఎందుకు చేస్తారంటే ప్రాణం నిరోధించడానికి. ప్రాణం ఒక భగవంతుడు చెప్పినటువంటి గీతలో చెప్పినట్టు ఒక్క శ్లోకం ఒక్క వాక్యం మీరు మీకు అర్థమైతే మీ కుంభకు వచ్చేస్తుంది, మీ యొక్క ప్రాణం నిరోధించబడుతుంది. పెట్టుబడితో సంబంధం లేదు, మీ కాళ్ళు కలపక్కర్లేదు, చేతులు కలపక్కర్లేదు, గుంజులు తీయక్కర్లేదు, ఆసనాలు వేయక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆ భగవంతుడు చెప్పినటువంటి వాక్యం ఆ శబ్దం మీకు అర్థమవుతుందంటే మీ ప్రాణం నిరోధించబడుతుంది. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లిక్ ఈజ్ ఎనఫ్, వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్. ఇంత అక్కర్లేదు, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. అసలు మీకు సబ్జెక్ట్ అర్థమవ్వాలి కానీ ఒక్క వాక్యం చాలు. ఇవాళ పొద్దున్న ఎవరో అడిగారు నన్ను, నన్ను మీరు చిత్తశుద్ధి గురించి సగం చెప్పి వదిలేశారని మైక్ ఆగిపోయింది. చిత్తశుద్ధి అంటే ఏంటది? వాడు కొత్తగా వచ్చారేమో, అసలు చిత్తశుద్ధి అనే మాట మామూలుగా వస్తున్నమాట, చిత్తశుద్ధి లేని శివ పూజ నిలయ అని. ఆ చిత్తశుద్ధి అంటే సరిగ్గా చిత్తశుద్ధి చెప్పేవాడికి మైక్ ఆగిపోయింది. ఆ చిత్తశుద్ధి ఏంటంటే ఒకరు అడిగారు ఇవాళ పొద్దున్న, చిత్తశుద్ధి అంటే మనస్సు మాట చేత ఒకటిగా ఎవరికి ఉంటుందో వారు చిత్తశుద్ధి కలవాళ్ళు. మనస్సు మీకు అర్థమవుతుంది, మనస్సు మాట చేత ఈ మూడు ఒకటిగా ఎవరికైతే ఉంటుందో. కొంతమంది మనస్సులో ఉంటుంటుంది, మూడుతో చెప్పి ఒకటి చేతితోటి చేసేది. చిత్తశుద్ధి అంటే మూడు ఎవరికైతే నిదానంగా ఉంటాయో, శారీరకమైన తపస్సు, వాక్కుపూర్వకమైన తపస్సు, మానసికమైన తపస్సు ఎవరికైతే ఉన్నాయో, ఈ మూడు ఏకంగా ఎవరికైతే ఉంటాయో వారు చిత్తశుద్ధి గలవారు. ఎవరు ఏ సాంప్రదాయంలో ఉన్నా, ఎవరు యోగాన్ని అభ్యసించినా చిత్తశుద్ధి అనే గేటులోంచి మనం మోక్షంలోకి వెళ్ళాలి. కానీ ఇంకో దారి లేదు. మీరు విష్ణువుని ఆరాధించండి, శంకరుని ఆరాధించండి, బ్రహ్మదేవుని ఆరాధించండి, మరొకరిని ఆరాధించండి, మరొకరిని ఆరాధించండి, ఇవన్నీ చిత్తశుద్ధి కోసమే. భగవంతుని నామాన్ని స్మరించుకుంటున్నాం, భగవంతుని నామాన్ని నేను యజ్ఞాల్లో జప యజ్ఞం నేను పాలకులు చూడండి, యజ్ఞం చేస్తున్నారు, నెయ్యి ఖర్చు, భోజనాలు పెట్టాలి, ఇంకేమో ఖర్చు, అగ్నిహోత్రం, ఇంకా యజ్ఞం అంటే చాలా ఉంది. యజ్ఞం అంటే మామూలు డబ్బుతోటి పని, డబ్బు ఖర్చు అవుతుంది. యజ్ఞం అంటే ఏంటంటే డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఒక్క పైస కూడా ఖర్చు అక్కర్ లేకుండా ఒక యజ్ఞం ఉంది, కృష్ణుడు చెప్పాడు, అది జప యజ్ఞం. ఒక పైస మీ కాళ్ళు కలపక్కర్లేదు, చేతులు ఒక పైస కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. నా నామాలు ఏదో ఒక నామం తీసుకుని దాన్ని స్మరించుకోండి. స్మరించుకుంటే పవిత్రులు అవుతారు. నన్ను స్మరించుకోండి, స్మరించుకోవడం వల్ల పవిత్రులు అవుతారు. మీ మనస్సు సంస్కరించబడుతుంది, సత్యాన్వేషణకు ఫిట్ అవుతుంది. సత్యాన్వేషణకు దానికి యోగ్యత కలుగుతుంది. పైగా ఖర్చులను పని యజ్ఞాలు ఉన్నాయి, చాలా యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞం ఉంది, తపో యజ్ఞం ఉంది, స్వాధ్యాయ యజ్ఞం ఉంది, చాలా యజ్ఞాలు ఉన్నాయి. ఏదో ఒక పరీక్ష కూడా ఖర్చు లేకుండా ఒక యజ్ఞం ఉంది, అదేంటి? జప యజ్ఞం. భగవంతుని నామాల్లో ఏదో ఒకటి తీసుకుని మీరు ఆ జపాన్ని జపి, చాలామంది జప యజ్ఞాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఫీజు అంత ఎక్కువ పుచ్చుకుంటే వాళ్ళు అంత పెద్ద డాక్టర్లే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జప యజ్ఞాన్ని ఎవరు అంచనా వేయటలేదు, అంచనా లేదు, ఖర్చు లేదు దానికి. అయితే భగవంతుడి నామాన్ని మించినటువంటి యజ్ఞం లేదు. ఆ నామాన్ని మీరు జాగ్రత్తగా స్మరించుకోండి, అప్పుడు మీకు మీరు గాడ్ ద కాంటాక్టెడ్ సోల్. ఏం అపూర్వమైన బోధ! ఆ నామం ఏం చేస్తుందంటే భగవంతుడితోటి మీకు జత చేకూరుస్తుంది, అనుబంధం చేకూరుస్తుంది. మీ మనస్సు రైలు ఇంజిన్కి పెట్టి తగిలిస్తే ఇంజిన్ పట్టుకుని ఎలా వెళ్ళిపోతుందో, భగవంతుడితో మీ కాంటాక్ట్, భగవంతుడితో అనుబంధం, భగవంతుడితో సంబంధం, భగవంతుడితో చుట్టరకు ఏర్పడుతుంది మీకు ఆ జపయజ్ఞం వల్ల. భగవంతుడు రైలు పట్టాల మీద ఇంజిన్ ఏ విధంగా అయితే పెట్టిన లాక్కుపోతుందో అలా లాక్కి వెళ్ళిపోతారు వైకుంఠంలోకి. అది జపదించారు. అది దాని మీద మనకు గౌరవం లేదు. అది ఈశ్వరుడు ఉన్నాడనే గౌరవం లేదు మనకి. ఈశ్వరుడు ఉన్నాడనే అలా మనకి సజీవమైన విశ్వాసం ఉంటే నూటికి అర్థం ఉంటుంది, సాధన అయిపోయినట్టే. అది ఈ భగవంతుడు కూడా ఒక ఉన్నాడు అది అనేటువంటి మనకి ఆ విశ్వాసం, సజీవమైన విశ్వాసం ఉంటే మనకి సాధన నూటికి ఆడ మార్పులు మనకు వచ్చేసినట్టే. మన అందరం డౌటింగ్ థామస్లో ఏ రోజు కూడా ఉన్నాడు ఉన్నాడు అనుకున్నాడు, ఉన్నాడు అని లేడు. అది ఏ రోజు కలగదు అనుమానం, ఏ రోజు కలిగే సందేహం. మీ నేడని చూసి మీరు భయపడతాం, ఆత్మవిశ్వాసం లేదు, అహంకార రహితంగా జీవించలేకపోతుంది. అహంకార రహితంగా జీవించడానికి అలవాటు పడి ఆత్మవిశ్వాసం లేదు, మన మీద మనకి నమ్మకం లేదు. అది జాప అంటే నేను మీ భగవంతుడితో చుట్టరకు వచ్చేస్తుంది, భగవంతుడితో అనుబంధం వచ్చేస్తుంది, నీ వంటింట్లో చుట్టం అయిపోతావు. కొంతమంది వంటింట్లో చుట్టాలు, వంటింట్లో చుట్టాలు వెళ్ళి సింహద్వారం దగ్గర కూర్చోరు, వాళ్ళు వంటింట్లోకి వెళ్ళిపోతారు. గీతలో భగవంతుడు ఏమంటున్నాడు అంటే మీరు జప యజ్ఞం చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ గుమ్మం దగ్గర కూర్చుని యజమాని లోపల దయచేయండి అనే వరకు మీరు ఉండక్కర్లేదు. మీ అంతరే మీరే సహజంగా వెళ్ళి భగవంతుడు ఉండాలని పడిపోతారు. అంటే మీరందరూ వంటింట్లో చుట్టాలి. డైరెక్ట్గా కిచెన్ భగవంతుడి మీద భక్తి బిమ్మలు చివరిద్దరందరూ కూర్చోక్కర్లేదు. ఎదుర వరండాలు కుర్చీలు వేస్తారు, ఎదుర హాల్లో కుర్చీలు వేస్తారు, ఆ కుర్చీల దగ్గర కూర్చోక్కర్లేదు. ఆ కుర్చీలో కూర్చున్నాక వాళ్ళు సిట్టింగ్ రూమ్లో మనం పిలుస్తారు, అప్పుడు వాళ్ళు పిలవటాలు ఇక సింహద్వారం దాన్ని కూర్చోవటం, హాల్లో కూర్చోవడం అక్కర్లేదు. యజమాని వంటింట్లో ఉంటే మీరు వెళ్ళిపోతే అడగ అక్కర్లేదు, మీకు ఎంట్రీ అక్కర్లేదు. భక్తి మార్గం అటువంటిది, జప మార్గం అటువంటి కలిగారు, ఎంట్రీ అక్కర్లేదు. అసలు ముందు తెలియపరచక్కర్లేదు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని తెలియపరచుకుంటారు. ఇప్పుడు మన మంత్రి గారు కానీ మంత్రి గారు నేను వెళ్ళాలనుకోండి, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు, మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అని ఏదో అడుగుతాం మామూలుగా. అంటే ఇది ఎలా అక్కర్లేదు, గర్భవతిలో డైరెక్ట్గా హృదయంలో ప్రవేశించడమే. అపాయింట్మెంట్ టైం లేదు, దీనికి అడగక్కర్లేదు, వెళ్ళిపోవటమే. డాక్టర్ గారు ఇంట్లో వాళ్ళు, డాక్టర్ గారు ఇంట్లో వాళ్ళు డాక్టర్ గారిని అపాయింట్మెంట్ ఎప్పుడు అడుగుతారు, వెళ్ళిపోవటం డైరెక్ట్ కానీ. భక్తి మార్గం అటువంటిది, జపం యజ్ఞం అటువంటిది. మీరు జపం చేసే జపానికి ఖర్చు లేదు, ఖర్చు లేదు కాబట్టి మీరు తేలిగ్గా చేస్తున్నారు, తేలిగ్గా చూస్తున్నారు. దాని బరువు మీకు తెలియటం లేదు, దాని చోకము మీకు తెలియటం లేదు. భగవంతుడి యొక్క నామం వేరు, భగవంతుడి యొక్క వేరు కాదు. అయితే భగవంతుడి నామం మీకు భగవంతుడితో అనుబంధం ఏర్పరుస్తుంది. మీ అర్థంలో నిత్యమైన సత్యమైన శాశ్వతమైన వస్తువుతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడటమే కాదు, అది మిమ్మల్ని లోపలకు గుంజుకుంటుంది. గుంజుకుని మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఏక మీకు తీసుకొస్తుంది. అది జపయజ్ఞం. జపయజ్ఞాన్ని మీరు చాలా తక్కువగా అంతరం వేస్తున్నారని భగవంతుడు చెప్పాడు. మనం కోపం పాపం ఉంటుంది, నష్టం ఎక్కువ కోపం వచ్చేస్తాయనుకో నష్టపోతాం జీవితంలో. ఎక్కడో పగలోకం మాట ఉండదు, ఈ జీవితంలో కూడా నష్టపోతాం. ఎక్కడో ప్రతి చిన్న విషయానికి మన కోపం వస్తాం, ఎక్కడో పరలోకం వైకుంఠం వదిలేయండి, చాలా నష్టపోతాం. పై ఈ కోపం అనేది ఒక తలంపు, కోపం అనేది ఒక తలంపు. అది ఏ తలంపుకి వస్తుంది, దేహం లేని తలంపుకి ఆ తలంపు వస్తుంది. ఈ తలంపు పోతే ఆ తలంపు పోతుంది, ఈ తలంపు నుంచి ఆ తలంపు కూడా వస్తూ ఉంటుంది. ఇది పోతే అది పోతుంది, భజన కూడా అంటుంది. తర్వాత ఇంకోటి అమెరికాలో, అమెరికా మనం అమెరికాలో వాళ్ళకి వేలాది కోట్లు డబ్బులు, శనివారం ఆదివారం చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇంట్లో ఉన్న సామాన్లు తెచ్చుకుని పడదలుచుకుంటారు. ఓ కొనేసి తినేస్తారు, కొనేసుకోవటం కొనేసి మనం సరిగ్గా చేయడం తింటే మనం మనవలకు ఉండదేమో, మన ముందు మనవలు ఇలా గెలుస్తున్నారు, శుభ్రంగా తింటారు, మిగిలిందే పడేస్తారు, పడేస్తాడు మిగిలిందే. ఆ మిగిలిందేనే అంతా కుటుంబానికి ఏదో వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలనుకుంటే సొందాల కింద ఇచ్చేస్తాయి. మిగిలింది మనకి చెనం కట్టుకోం, బట్టలు కట్టుకోం, తిండి చెనం, చేపల మీద కూర్చోవటం, ఉసిరి మంటే ఏదవటం, ఆముదం పుచ్చుకుని మొక్కలు, డబ్బు ఉంటే ఏడిపో. అది ఏం చేస్తానంటే అన్ని ఉండి ఏడుస్తూ ఉంటాడు. అది ఏంటో మనకు తెలియదు. అమెరికాలో ఒకటి మైనస్ పాయింట్ ఎక్కడ ఉందంటే, వాళ్ళకి మనకి పని మొదలు పెడతాం. జీతం ఏం చెప్పాయంటే పని మొదలు పెట్టు, దేవుడు అనుగ్రహం ఉంటే దానికి ఫలితం వస్తుంది, లేకపోతే అనుగ్రహం లేకపోతే నువ్వు పని నువ్వు సంకల్పించడానికి పనికి వస్తావు, దాని ఫలితం నీ చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. నువ్వు పని నువ్వు నిజాయితీగా చెయ్యి, భగవంతుడు ఆ ఫలితం ఇస్తాడు, ఇవ్వకపోతాడు అని మనం ముందు ప్రిపేర్ అయ్యి ఉంటాం. సరిగ్గా మన డ్యూటీ మనం చేద్దాం, పని అవుతుంది అవుతుంది, అవ్వకపోతే అవ్వదాం. అమెరికాలో మైనస్ అన్నీ బాగుంటాయి. అమెరికాలో మైనస్ పాయింట్ ఏంటంటే, పని మొదలు పెట్టాలనేది అయితే రావాలనుకుంటారు. పని ఏదైనా మొదలు పెట్టాం ఈసారి ఉంచాలి మనం అవ్వాలనుకుంటారు, ఒకసారి ఫెయిల్ అయిపోతారు వాళ్ళు అని అనుకున్న పని చెప్పడం, అది ఈస్ట్వర్డ్ చేతిలో ఉంది. ఎంత ప్రయత్నం చేసాం ఫెయిల్ అయిపోయి సడన్గా డిప్రెషన్ వస్తుంది. మనకంటే అమెరికాలో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. మనకైతే ఆస్తులు తక్కువైనా డబ్బులు తక్కువ తొందరగా డిప్రెషన్ రాదు. ఏం చేయాలి డిప్రెషన్ రాదు, ఒక రకమైన జీవితం ఏదో చేసాం మరి మన వల్ల ఏమవుతుంది అవ్వలేదు, మనం చేయవలసిన ప్రయత్నం చేసామని సైలెంట్ విడిపోతాం. ఇంత పెద్ద ప్రయత్నం చేస్తే ఆ పని ఎందుకు అవ్వలేదు, అసలు మన ఆసక్తి పెట్టుకుని ఆ ఫలితం గురించి ఊహించడం వల్ల మనకంటే తొందరగా అమెరికాలో ఆనంది కోట్లున్నా వాళ్ళకి తొందరగా డిప్రెషన్ వస్తుంది. మరి డాక్టర్ కాడికి సిగ్గు లేదు వాళ్ళకి, డాక్టర్కి ఫోన్ చేస్తారు, డాక్టర్ ఫోన్ చేస్తే నాకు డిప్రెషన్ వచ్చింది ఫలానా కారణం వల్ల, మందు అడుగుతారు, ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ మిగుతూ ఉంటారు. అదేం మగ్గు మాట పడ. మొత్తం జన్మపాలు లెక్కేసుకుంటే మనకంటే వాళ్ళు ధనవంతులైన ఐశ్వర్యం, మనకంటే తొందరగా డిప్రెషన్ వస్తుంది. ఏం చేత అది రిజల్ట్ కోరి అంటుంది. ఇంత పని చేసాం మనకి ఇంత ఫలితం రావాలో ఎందుకు రాలేదండి, మనం చేస్తాం మరి మనం ఏం చేస్తాం, మరి మన పరిచయం కొంచెం సరిపెట్టుకుంటాం. వాళ్ళు చాలా తొందరగా సరిపెట్టుకునే మనస్తత్వం లేదు, అంతే తొందరగా వాళ్ళు డిప్రెషన్కి వస్తారు. అమారేకరం ఈ మధ్య కెనడా నుంచి నలుగురు ముగ్గురు ఉత్తరాలు రాస్తున్నారు. మేము జనవరి నెలలో మీ దగ్గరికి రావాలనుకున్నాం, మరి జనవరిలో రాలేదు. మీరు మరి ఫిబ్రవరిలో రావాలనుకున్నాం, ఫిబ్రవరిలో రావలేదు. మళ్ళీ మీరు పోయి మా కెనడా వచ్చేస్తారా? మా దగ్గర కొంత ఏదో ఉత్తరం రాశాడు ఈ మధ్య, ఇంత పేజీ ఉత్తరం రాశాడు కెనడా. ఆ ఉత్తరం రాస్తే వాళ్ళకి ఏదో కొంత జ్ఞానం తాలూకు ఎరుకున్నట్టు కనిపించింది. నేను మీ ఉత్తరం చదివాను, మీరు ఇండియా రావద్దు, నేను కెనడా రాను. మీరు ఇండియా రావద్దు, నేను కెనడా రాలేదు. మీరు రాసిన ఉత్తరం చూస్తే మీకు మంచి రైట్ పాత్రలో ఉన్నారు, కరెక్ట్ పాత్రలో ఉన్నారు, ఆ డెస్టినేషన్కి వెళ్ళి దారిలో ఉన్నారు, మీ సాధన కూడా బాగుంది. మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకునేది ఏమి లేదు, నేను కెనడా వచ్చి మీకు నేర్పేది ఏమి లేదు. నా ఎందు ప్రేమగా ఉండండి, మీ ఎందు నేను ప్రేమగా ఉంటాను. మనం ఈ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటుంది. దై ఫిజికల్గా వచ్చి మీరు నేను ఒకరినొకరు చూసుకోకర్లేకుండానే మీ పట్ల నాకున్న మీ మా నా పట్ల మీకున్న భక్తి, మీ పట్ల నాకున్న ప్రేమ అయ్యా ఇవి చూసుకుంటాయి. మీరు కెనడా, మీరు ఇండియాకి రాకండి, నేను కూడా కెనడా రానని చెప్పారు. మనసు మనసులో మాట్లాడుకునేవాడు, మనసు మనసుతోటే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా మిగతా ఏమక్కర్లేదు, ఈ నీడ్ నాట్ కమ్ టు ఇండియా. ఇంకేంటంటే మీకు ఆ లోపలికి వెళ్తున్నారు, మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారు, రైట్ పాత్రలో ఉన్నారు. మీరు ఎక్కడికి చేరుకుంటున్నారు, అక్కడ రాంగ్ పాత్రలో లేదు. మీ అండర్స్టాండింగ్ రైట్గా ఉంది, తర్వాత మీకు మీ బిహేవియర్ బాగుంది. మీ బిహేవియర్ మీరు నా మీద ప్రేమ ఉన్నట్టు మీరు డైరెక్ట్గా చెప్పటం లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అంటే ఇంపర్సనల్గా పర్సనల్గా చెప్పటం లేదు, డై ఇంపర్సనల్గా చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఇంపర్సనల్గా చెప్పటమే మంచిది. ఇప్పుడు మనం ఎవరినైనా మీరంటే నాకు ఇష్టం అలా అను, ఆ ఇష్టమని మనసులో ఉంచుకోవాలి, పైకి అనక్కర్లేదు. మీరంటే మాకు ఇష్టం అది నిజంగా ఇష్టం అని పైకి అనరు. నిజంగా మీరంటే మాకు ఇష్టం ఎవరైనా అంటారో నిజంగా ఇష్టం అనరు, అనవలసిన పని లేదు. అయితే మీ బిహేవియర్ ఎలా ఉంది, అయితే ఈ నీడ్ నాట్ కమ్ టు ఇండియా. అయితే అహంకారానికి కాలం ఉంది, దూరం ఉంది, దేశం ఉంది. అహంకారానికి చావులు ఉన్నాయి, పుట్టులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సత్యానికి పరిమితులు లేవు, సత్యానికి అద్దులు లేవు, సత్యం నదిని దాటుతుంది. రూపంలో వెబ్సైట్ పెట్టారు కదా, వెబ్సైట్ నెలకి 7 మంది ఓపెన్ చేస్తున్నారు. ఇక మనిషి అక్కర్లేదు, ఆ మాట దేవుడై ఉన్నది. ఆ మాట చాలు, వాడు బాగుపడతాను. మనం చూడక్కర్లేదు, ఏం చూసి శవాన్ని ఏం చూస్తారో మాట అక్కడ వాళ్ళకి ఆ మాట వరడి జనం, ఓన్లీ వన్ వరడి జనం. ఇప్పుడు ఒక మహాజ్ఞాన గారికి మనం వెళ్ళాం అనుకోండి, అది ఒకసారి మన ఇంటి అడుగు ప్రేమభావం కలిగింది అనుకోండి, నిజంగా కలిగింది అనుకోండి, వాడు అనుగ్రహించాలనుకుంటాడు అనుకోండి. మనం వాడు అనుగ్రహించాలనుకుంటాడు, వాడు మనకు చూసినప్పుడు మన శరీరం ఒక చూసి బాగా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది, మన పని పూర్తి అయిపోదు. వాడు మన శరీరం ఒక చూడటం, మనలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. మనలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. గుణాలను కాస్త చూడటం, మన గుణాలను చూడటం, మన శరీరం ఒక చూడటం, మన మనస్సు ఒక చూడటం, మన ఇంద్రియాలను కూడా చూడటం, మన రంగు అంతా చూడటం. శరీరానికి రంగు ఉంటుంది, మనసుకు గుణం ఉంటుంది. మీకు అర్థం వచ్చిందా? లేకపోతే మనకు మనకు ఏదో భయం ఉంటుంది, ఇందాక చెప్తున్నాడు బాధ విడిచిపెట్టు, కోపం విడిచిపెట్టు, దేవత బుద్ధి విడిచిపెట్టు అని ఏదో చెప్తున్నాడు కదా స్వామివారు, ఇవన్నీ మనలో ఉంటాయి. కానీ మహాజ్ఞానం ఏమై ఉన్నాడు, ఆత్మయి ఉన్నాడు, వాడు చైతన్యమై ఉన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. వాడు ఏమై ఉన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఒకసారి, మన దానికి అటు ఇల్లుని ఇల్లుని వేళా విశేషం బాగుందనుకోండి, ఆ టైం అలా చూస్తామనుకోండి, మనకి మన రూపం వంక చూడడం, మన కళ్ళు వంక చూడడం, మన నేత్రాలు వంక చూడడం, మన గుణాలు వంక చూడడం, మన మనస్సు వంక చూడడం. వాళ్ళు వాడు బ్రహ్మమై ఉన్నాడు. మన హృదయంలో ఉంది బ్రహ్మం ఉంది, చరిత్ర మన హృదయంలో ఉన్న ఆ బ్రహ్మ వంక చూస్తాడు. ఏం చూస్తాడు? బ్రహ్మం మన అంక చూడటం లేదు. ఎక్కడైతే చూస్తున్నాడో మనకు అనిపిస్తుంది. మనం మన అంక చూస్తాం, మన అంక చూడటం లేదు. కళ్ళు మనమైతే తెప్పించాడు, కానీ మనం అంత చూడటం లేదు. ఎక్కడో మనం అగ్రాంతరాలలో చూస్తున్నాడు. అన్ని చీల్చుకుని కోశాన్ని, పంచకోశాన్ని, ఈ దుప్పటిని, చొక్కాయని, బడేని, కోటుని చీల్చుకుని ఎక్కడికో చూస్తున్నాడు అనిపిస్తుంది. అంటే మన పని పూర్తి అయిపోతుంది, అయిపోయింది. రైలు ముందు రైల్లో కూర్చోబెట్టేస్తాడు. ఒక గంట వాల్చో, 2 గంటలు వేసాడు. ఆత్మ సామ్రాజ్యంలోకి, మోక్ష సామ్రాజ్యంలోకి, ఆనంద సాగరంలో ప్రవేశిస్తాం. యుగాల తలపడి తపస్సులు చేసినా, యుగాల తలపడి మనం ఏదో ఒక మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా, సత్తలను కట్టించినా, కాలువలు కదిలించినా, ఇంకేనా అన్నదానాలు చేసి ఎన్ని మంచి పనులు చేసినా, ఒక మహాత్ముడు గొప్ప, ఒక గ్రేట్ సోల్, అడ్వాన్స్డ్ సోల్, నోబుల్ సోల్, రిఫైన్డ్ సోల్, ఆడొకసారి మనం కలా చూస్తాడు అనుకోండి, ఎక్కడో రూపంలో చూస్తాడు. వాడు ఏదైనా ఉన్నాడో అది ఎక్కడ కూడా ఉంది, దారంగా చూస్తాడు. మనం అన్నీ చీల్చుకుని, మన బుద్ధి అన్నీ చీల్చుకుని అది ఎక్కడ చూస్తున్నాడు, బుద్ధి అక్కడ ప్రయాణం చూస్తాడు. మన పని పూర్తి అయిపోతుంది. ఒక గంట పూర్తి అవ్వదు అనిపించినా మన రైల్లో కూర్చోబెడతాడు. 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా 3 గంటలు లేట్ అయినా ఆ ట్రైన్ ఏ విధంగా అయితే డెస్టినేషన్కి వెళ్ళిపోతుందో మన జీవితాలు కూడా ఆనంద సాగరంలో ముగిసిపోతాయి. ఒక్క దేవతా పురుషుడు, ఒక్క మహర్షి, ఒక మహాత్ముడు, ఒక యోగి యొక్క స్పర్శ చాలు. వన్ లుక్ ఈ జన, వన్ టచ్ ఈ జన, వన్ వర్డ్ ఈ జన. అది పాండిత్యం వల్ల, డబ్బు వల్ల వచ్చేది కాదు. డబ్బు వల్ల దేవుడు చూడడం, ఆతలు కూడా కొనుక్కోవడం. ఎంపీ రాజుగారికి కోట్లు ఉన్నాయి, వేలాది ఎకరాల పొలం ఉన్నాయి. ఎంపీ రాజుగారి భార్యకి కాఫీ తాగితే పడదు. ఏ విధంగా బయటకు వచ్చేస్తుంది? అలా కష్టపడి 10 ఏళ్ళు అలా బతుకున్నారు. ఏ విధంగా అడగదు. 50 ఎకరాలు ఉన్నాయి, బ్యాంకులో డబ్బు, ఇంట్లో డబ్బు, గూట్లో డబ్బు. ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు. అది యజమానికి ఏం తింటే పడదు. డబ్బు ఆట, మోక్షం ఆట అది. నేను డబ్బు ఆటలను కూడా పనులేదు. డబ్బు పెట్టి మోక్షం ఆట అది. నేను ఆకలి కొనుక్కోవడం వల్ల ఆకలి ఇప్పుడు పూర్వం ఋషులు ఎలా చెప్పేవారు, మీటింగ్ని పెట్టి చెప్పేవారు కాదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టేవారు, దాహంగా ఉన్నవాడికి నీళ్ళు ఇచ్చేవారు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే వాడికి చివరి చిన్న అష్టం సరిగ్గా తిండ కదా. అలాగే ఎవరికైతే జిజ్ఞాస ఉందో, ఎవరికైతే ముముక్షత్వం ఉందో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే అపేక్షిస్తున్నారో వాళ్ళు గురువుని ఆశ్రయించి, గురువుని నమస్కరించి, గురువుని గౌరవించి, ఆయన దీక్ష చేసుకుని, ఆ దీక్షాలలో సగం గురువుని పెట్టి అన్నం పెట్టి, ఆయన దీక్ష చేసుకుని అందులో సగం అన్నం గురువు తెచ్చి, ముందు గురువు తీసుకున్నాడు మిగతా అన్నం నీళ్ళు తిని అలా తరించారు పూర్వం. డబ్బుందని ఒక విమానం కొనుక్కోగలం, డబ్బుందని 10 చిన్నకారులు కొనుక్కోగలం, కానీ డబ్బుందని ఆప్షన్ అయితే అక్కడ కొనుక్కోగలం, డబ్బుందని ప్రయాణం అక్కడ కొనుక్కోగలం. చిన్నకారులు కొనుక్కోవచ్చు, విమానం కొనుక్కోవచ్చు, ఏదైనా కొను. డబ్బుందని ఆప్షన్ అయితే అక్కడ కొనుక్కోనుంటాం. భగవంతుని పట్ల భక్తి అక్కడ కొనుక్కోగలం డబ్బుందని. జ్ఞానం ఎక్కడ, ఆత్మజ్ఞానం ఎక్కడ కొనుక్కోగలం డబ్బుందని. మనం ఏమనుకుంటున్నాం, తెలివి డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మీరు అలా అనుకుంటున్నా తెలియదు. మనం మంచివాడు తెలియదు సార్. అది మీకు అలా చూస్తే వాడు చూసినప్పుడు తెలిసిపోతుంది మనకి. ఎవరు మన అంక చూడటం లేదు, మన అంక చూస్తాం లేదు. ఎక్కడ చూస్తాడో మనకు అర్థమైపోతాడు. మన మనస్సు అంక చూడటం లేదు, మన దేహం అంక చూడటం లేదు, మన పొలం అంక చూడటం లేదు, మన గుణాలు అంక చూడటం లేదు. అంటే తెలుస్తాడు, ఎక్కడ చూస్తాడో తెలియదు. అయిపోయింది మన పని, అయిపోయింది అయిపోయింది మన పని, వచ్చిన పని అయిపోయింది. అని ఒక దేవతా పురుషుడు అనుగ్రహించాలి. వంద మంది దేవత అనుగ్రహం ఒక్కనేది ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహించాలి, మన పని పూర్తి అయిపోదు. ఆ రోగం కనిపెడితే ఒక్క డాక్టర్ సహాయం చాలు మనకు ఆ రోగం నుంచి బయటకు రావటానికి. వన్ డాక్టర్ గారు వంద మంది డాక్టర్లు అవసరానికి అవసరం లేదు. ఈత రాగం అనేది చెప్పాను, చెప్పుకున్నారు. నిర్మము నిరహంకార విహాయ కామాన్ని ఎస్ సర్వాన్ మాక్షరత నిస్పృహ నిస్పృహ నిర్మము నిర్మమ నిరహంకార సహ శాంతి అధిగచ్చతి. అంటే స్పృహ అహంకార రహితుడికి, మమకార రహితుడికి, స్పృహ రహితుడికి వాటికి శాంతిని పొందుతాడు. పాండితుడు ధనవంతుని పొందుతాడని ఇక్కడ లేదు. యశస్సుని వాడు ధనవంతుడు పండితుడు పొందుతాడని ఇక్కడ ఏమీ లేదు. పవిత్రుడే పొందుతాడు. పోతాత్మ అదేమి పవిత్రుడే పొందుతాడు. వాడి జనకాల తాడు పొందడం లేకపోయినా ఆడు ఆడు పవిత్రుడు భారతంలో కలవస్తుంది. రెండు పెట్టెలు ఆకాశం నుంచి ప్రయాణం చేస్తున్నాయి. అందులో పెట్టాను ఒక పట్టు. ఈ రాజు మనం ఏ ఆకాశంలో అయితే ప్రయాణం చేస్తున్నామో ఈ రాజు ఎంత గొప్పవాడు అనేది తెలుసా? చాలా మంచివాడు, అందరికీ భోజనాలు పెడతాడు, ఎవరికైనా వెళ్తే ఏ కష్టాలు ఉంటే వాడు చేయడం సహాయం చేస్తాడు. తర్వాత మనం ఏదైనా మనకు భయస్తుంటే మనకు రక్షణ ఇస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు. అయ్యి రాజు చాలా మంచివాడు, ఎంత గొప్పవాడి రాజు. ఆ రాజు ఆ రాజు పరిపాలించి రాజ్యంలో మనం ఆకాశంలో ఎగిరి వెళుతున్నాం. ఆ ఆకాశంలో వాడి పరిపాలించే ఆకాశంలో అంత మంచి రాజు ఆకాశంలో ఎగిరి వెళుతున్నాం. ఆ రాజు పరిపాలన చేసే రాజ్యంలో గాలి పీల్చుకుంటున్నాం అని ఒక పక్షి చెబుతుంది. ఇంకో పక్షి అంటుంది, మీ మహారాజు మా రైచ్యుడి కంటే గొప్పవాడా. మా దేశంలో రైచ్యుడు అని ఒకడున్నాడు, అది రెండెడ్ల బండి కింద కూర్చుంటాడు, బండి తోలడు, బండి కింద కూర్చుంటాడు. మీ మహారాజు మా రైచ్యుడి కంటే గొప్పవాడా. వాడెవడు మా రాజు కంటే గొప్పవాడా అంటాడు. ఈ పక్షులిద్దరం మాట్లాడుకోవటం రాజుగారి సైన్యం విన్నారు. నా రైతుడి నుండి మీ రాజుకి పెద్ద రాజ్యం ఉండొచ్చు, పరిపాలన బాగా చేస్తుండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు. మా రైతుడికి ఇంతే గొప్పవాడు. మా రైతుడికి రాజ్యం లేదు, రెండెడ్ల బండి కింద కూర్చుంటాడు, రెండెడ్ల బండి తోలడు, బండి కింద కూర్చుంటాడు అని ఈ రాజుగారి పట్టుకుని వీళ్ళు పట్టుకుని మా పక్షులు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుని రాజుగారి సైన్యం ఏమంటే మీకంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడన్నాడు. రైతులని ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే ఆ రాజు మంచివాడు, ఆ రాజు మంచివాడు. అసలు పండుగ నిజమే మనకంటే అవునొచ్చు ఉంటారు ఎవడేమో అని చూస్తే అని చూస్తే అని చూసి వాడు వెతకండిరా ఆ రైతుని వెతకండి అన్నాడు. వెతకగా వచ్చేటి బండి కింద కూర్చున్నాడు. వీడు ఎవరంటే వీడినే రైకుడు అని పిలుస్తారని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పారు. అప్పుడు ఈ రాజుగారి సాయంత్రం వెళ్ళి వాడు చూస్తే వీడి భోగాలు, వీడి భాగ్యాలు, ఈ సంబంధాలు, ఈ రాజ్యాలు కాదు. ఆ దగ్గర కూర్చోవడం తెలిసి అంత కష్టాలు, దాంతో మనం సంపాదించింది, మనం పొందింది, మనకున్న ఔన్నత్యాలు, లోకాలకు సంబంధించిన కీర్తులు, ఈ గౌరవాలు అగౌరవాలు, యశస్సులు, మనం ఏదో పెద్ద రాజ్యానికి రాదు. వాడు ఆయన ఏం మాట్లాడు, రైతులు ఏం మాట్లాడింది, ఆ రెండెట్ల బండి కూర్చుని వచ్చినాడు. వాడిని చూసేటప్పుడు మీ నిశ్చార్థ తెలిసింది, మనం ఏదో సారం ఉందనుకుంటున్నాం, మనలో సారం ఏం లేదు, నిస్సారమైన మనకి ఇన్ని ఉన్నప్పటికీ నిషేధ బాగుష్ ఇవన్నీ ఏంటి, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, రంగు ఉంది, రూపం ఉంది, పది మంది చేత అభివృద్ధించుకుంటున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ వాడి ముందు మనం ఏమి సారం లేని ఉప్పులేని పప్పు లాంటి వాళ్ళని మనం నిస్సారంతో తెలుస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, నిజమే. ఆ పక్షులు చెప్పుకున్న మాటలు నిజమే. వాడు ఆయన వచ్చింది తెలుస్తుంది. భాష్యం ఏమి లేదు వాడికి, భాష్యంగా ఏమి లేదు. కానీ ప్రదర్శన వాడికి తెలుస్తుంది, వాడు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం, మనము మన సంపదను అక్కడ గేరి అక్కడికి వెళ్ళవచ్చు. వచ్చిపోడు రాయిపోడు మహారాజు మంచివాడు కాబట్టి తల పట్టలేని తల వహించాడు అక్కడ ఆమె ఇచ్చాడు చూసి. అంటే డాక్టర్ చేయాలంటే ఒక మనిషి డాక్టర్ చేయాలంటే అన్నీ చేస్తే మీరు చదవాలి. ఒక ఇంజనీరింగ్ బిల్డింగ్లు కట్టాలంటే ఇంజనీరింగ్ పని ఏదో నేర్చుకోవాలి. వ్యవసాయం బాగా నేర్చుకోవాలంటే అగ్రికల్చర్ సైన్స్ ఏదో నేర్చుకోవాలి. చివరికి వడ్డం పని మనం చేయలేము, వడ్డం పని నేర్చుకుంటేనే కానీ ఇది చేయలేము. అలాగే కాఫీ పని కూడా మనం చేసుకుంటే నేర్చుకుంటే కానీ కాఫీ పని చేయలేము. అదేవిధంగా మీరు ఏమీ లేకుండా ఇది నేర్చేసుకుందాం అనుకుంటున్నారు, చిత్తశుద్ధి లేకుండా మీరు నేర్చుకుని ఇక్కడ కోపం చిత్తశుద్ధి. మన చెప్తే మన ఇంట్లో నేర్చేసుకు వచ్చాను, ఎంతో కొంత క్షయం లేకపోతే లోక విద్యలే చేయలేకపోతున్నారు కదా. ఒక కాఫీ పని నేర్చుకోవాలన్న సంవత్సరం పని ఉంది కదా మనకి. ఏ అర్హత ఎక్కర్లేని యోగ్యత ఎక్కర్లేదు కలిసి తీరిపోదు. ఆ చిత్తశుద్ధి ఉండాలి, లోపల సామాగ్రి మీకు బాగుపడేది ఎక్కిపోయేట్టు ఉండాలి, లోపల సామాగ్రి ఉండాలి, పెద్దలు గౌరవించే స్వభావం ఉండాలి, అసూయ రహితులై ఉండాలి. వాళ్ళ మనిషి వినేవాడు అసూయ రహితులై ఉండాలి. అంతేకాని లోపల అసూయ పెట్టుకుని తేడా బుద్ధి పెట్టుకుని ఈర్ష్య పెట్టుకుని మీకు అర్థమవుతుందా? మీరు ఎవరికి అసలు నేను చెప్పే మాట వినకుండా నా గురించి ఒక అంతరం వేసుకుని వస్తే మీకు అది జ్ఞానం. నేను చెప్పి మాట విన్నాక అప్పుడు మీరు గ్రహించే మాట వినకుండానే మీకు అంచనా మనిషి గురించి అంచనా ఇస్తే బాగా వడ్డన పని చేయడానికి ఒక సంవత్సరం కష్టపడతాను కానీ వడ్డన పని రాదు కదా. ఇది గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఇక గౌతమ బుద్ధుడు రోజు భిక్షకు వెళ్ళేవాడు. రామకృష్ణ పరమహంస గారు భిక్ష చేసుకోలేదు కానీ రామకృష్ణ పరమహంస గారికి ఆయన భార్య వండిపోయితే మట్టుకి కొంచెం జాగ్రత్తగా తినేవాడు. ఆయనకు పడవు రమణ మహర్షి భిక్ష చేసుకున్నాడు, యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, తర్వాత గౌతమ బుద్ధుడు వాళ్ళందరూ భిక్షలు చేసుకున్నారు. రామకృష్ణ పరమహంస గారి మట్టుకి ఆయన ఆడు వండి పెట్టేవాడు జాగ్రత్తగానే. ఒకవేళ ఊరెళ్తే మళ్ళీ ఎవరైనా వండి పెట్టాలని 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చేవాడు అండి. ఇది కొంచెం కారం ఎక్కువైనా కొంచెం నూనె ఎక్కువైనా ఏం చదవచ్చు స్టమక్ అప్సెట్ అయిపోయేదాన్ని. శారదామాత ఎక్కడైనా పుట్టింది తెలాలనుకోండి 4 రోజులు ఆవిడకి నేర్పి ఎవరికి ఒకరు భక్తులకి ఎవరికైనా నేర్పి ఎలా వండాలని చెప్పాడు. అంటే కొంచెం తేడా వచ్చిన స్టమక్ అప్సెట్ అయిపోయింది. శారదా శారదా వండి పెట్టడానికి దీన్ని పెళ్లి చేసుకున్నాను. దయాపూరితంగా మాట్లాడే భార్య అంటే ఒకసారి ఆమె కుర్చీలో పెట్టి నమస్కారం పెట్టుకోవాలి. నా వల్ల నీకు ఏ రకమైన సుఖం లేదు, అది నన్ను ప్రేమగా చూస్తున్నాను. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. నా వల్ల నీకు ఏ రకమైన సుఖం లేదు, కానీ నాకు భోజనం పెట్టడంలో టైంకి వడ్డించడంలో టైం క్యారీ చేయడంలో బాహ్యంగా చూస్తే నా వల్ల నీకేమి సుఖమైన సుఖం లేదు, కానీ నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు శారద అని ఓ రోజున ఆవిడ కుర్చీలు పెట్టి పాదాలకు పూజ చేశాడు వాడు రామకృష్ణుడు. ఈ స్ఫోర్టన్ ఎక్స్ప్రెషన్కి అందరి విషయాలు యాప్చయిత యాప్చయిత స్ఫోర్టన్ ఎక్స్ప్రెషన్కి రిటర్న్ ఎక్స్ప్రెషన్కి అందరి విషయాలు. ఇంతకేమో నేను ఈ సాపాటు కోసం నేను పెళ్లి చేసుకున్నాను, అందుకంటే నా ద్వారా నేను సుఖం పొందటం లేదు. శారద నువ్వు దేవతవమ్మా, ఎవరో దేవుడు ఏంటి, నాకు నువ్వే దేవుడు. ఈ మన నోడి తేడు చెప్పటానికి వీలు లేనటువంటి మాటలు. ఇట్ ఈజ్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈజ్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. నువ్వేం చెప్తున్నావు అమ్మ సబ్జెక్టు ఏదో చెప్తున్నా, కడ్డం తీసుకున్నావు మలుపు తీసుకున్నావు ఏంటి సబ్జెక్టు అది బుద్ధిని భిక్ష చేసుకున్నాడు. నేను సడన్గా తాడు పట్టుకోవాలి, ఒకసారి సడన్గా ఈ సందర్భంలో వచ్చింది. బుద్ధుడు రామకృష్ణుడు బెస్ట్ చేసుకున్నాడు కాదు, ఏం పడదు ఆయనకి. అందరూ చాలా కూర చాలా పప్పు అందరి చాలా వచ్చి అది ఆయన పడదు. చెయ్యి మారిందంటే తేడా వచ్చేస్తున్నాను. అది ఆ సందర్భ బుద్ధుడు రోజు బెక్ చేసుకున్నాడు. కానీ స్వామి 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 అందరూ మిమ్మల్ని మహాత్ములని చెప్పుకుంటున్నారు, నీకు మానసిక మినహాయింపు లేదని చెప్తున్నారు, నీకేం మినహాయింపు లేదు, జాతి భేదం కానీ కులం భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ లోపల మీరు ఎవరితో మాట్లాడినా మైండ్లో రిజర్వేషన్ లేకుండా మాట్లాడతారని చెప్తున్నారు. ఓపెన్ హార్ట్ అండ్ ఓపెన్ మైండ్, ఓపెన్ హార్టెడ్ మైండ్ ఓపెన్ హార్టెడ్ అండ్ ఓపెన్ మైండ్ అంటే గౌతమ బుద్ధికి సీక్రెసీ తెలియదు, లోపల బయట అనే బుద్ధి తెలియదు. ఈ యూనివర్సల్ ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, లేదా ఒక దేవుడికి సంబంధించిన వాడు కాదు, గుళ్ళు గోపురాలకు అక్కర్లేదు, ఇది యూనివర్సల్ బుద్ధి లార్డ్ బుద్ధ ఈ యూనివర్సల్ బీ. నేను గుళ్ళు గోపురాలు కూడా అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, సహస్రనామాలు అక్కర్లేదు, కంప్లీట్లీ యూనివర్సల్. ఓపెన్ మైండెడ్ అండి ఓపెన్ హార్టెడ్ స్వామి స్వామి మీకు మెంటల్ రిజర్వేషన్స్ ఏమి లేవని నేను వెళ్తున్నాను. మీరు మా ఇంటికి తరచుగా భిక్షకు వస్తున్నారు, సంతోషం. మీరు భిక్షకు వచ్చినప్పుడు నాకు ఏదో నాలుగు మాటలు బోధించకూడదా? మీరు వస్తున్నారు కదా ఎలా మీరు భిక్షకు మా ఇంటికి అంటే భిక్షంగా ఇంటికాడ బోధించాడు, గిన్నె తెచ్చుకుంటాడు, పాత్ర తెచ్చుకుంటాడు, ఆ పాత్ర ఎలా చూపిస్తాడు, ఏదో పచ్చడో లేచో ఆడు ఏదో వండుకుంటాడు కదా అక్కడ, ఆ వండుకొని పట్టిపోతాడు. ఇంకొక నాలుగు ఎన్నికల నిండిపోయిన తర్వాత అది ఇంటికి అది పట్టిపోతాడు సరిపడ. అదే వాడి ఇంటికి పోయి చెట్టు కింద భోంచేస్తాడు. బుద్ధుడు ఓ చెట్టు కింద పుట్టాడు, వాడు మహాప్పటికీ ఓ చెట్టు కింద పుట్టాడు, ఓ చెట్టు కింద జ్ఞానం పొందాడు, ఓ చెట్టు కింద బోధించేవాడు, చెట్టు కింద శరీరం చాలించాడు. వాడి వాడి జీవితం అంతా ప్రకృతిమయం, వాడి జీవితం అంతా చెట్టు. సర్వసాధారణంగా ఎవరు పుట్టినా పిల్లలందరూ ఇంట్లో పడతారు, లేదా హాస్పిటల్లో పడతారు. పిల్లలు హాస్పిటల్లో పడతారు, లేదా ఇంట్లో పడతారు. గౌతమ బుద్ధుడు చెట్టు కింద పుట్టాడు. అంటే ప్రారంభం అలా ఉంది, అంత అంత చెట్టు జీవితం అంత ప్రకృతి. అంటే గౌతమ బుద్ధుడి తల్లి రాజు ఎవరైనా అంటే రాజకుమారుడు కదా, రాజు ఎవరైనా అంటే నీకు పుణ్యం వచ్చే టైం అయిపోయింది, పుట్టింటికి ఎందుకు అక్కడ నీకు ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పుట్టింటి కాడ పురుళ్ళు ఎందుకు పోసుకుంటారంటే అత్తారింటి కాడ పురుడు పోసుకుంటే అంత ఫ్రీడమ్ ఉండదు. పుట్టింటి కాడ అంటే తల్లి వాళ్ళు ఎవరో ఉంటారు, అంత ఫ్రీడమ్ ఉంటుంది. అయితే ఎంత డబ్బు ఉన్నవాళ్ళైనా సరసారంగా పుట్టింటికి పంపేస్తారు పురుడు వచ్చే టైంకి. పుట్టింటి కాడ ఉన్న ఫ్రీడమ్ అత్తారింటి కాడ ఉండదు, అది ఆ వయస్సులో ఉండదు. గౌరవంగా చూడొచ్చు, గౌరవంగా చూసే ఉండదు. అయితే గౌతమ బుద్ధుడు తండ్రి ఎవరు అంటే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, ఆ పుట్టింటి వాళ్ళు కూడా ధనం ఉంటుంది, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అంటే నువ్వు ఎవరిని ఎక్కడ పురుడు పోసుకుంటాను. బుద్ధుడు చెప్తాను, బుద్ధుడి తండ్రి నువ్వు చెప్పేవాడు ఊరుకున్నాడు ఆవిడ బలవంతం చేయటం ఎందుకని. చివరికి ఏమైంది, ఇంకొక రోజులో పురుడు అనుకో, రేపో ఎన్నో పురుడు వస్తానే పుట్టింటికి వెళ్తాను. సరిగ్గా దారిలో పురుడు వచ్చేసింది, దారిలో పురుడు వచ్చి కూడా వీళ్ళు ఉన్నారు, ఎవరు నర్సులు ఆడు ఉన్నారు, ఓ చెట్టు కింద ఆవిడ పడుకు పెట్టారు, చుట్టూ చీరలు కట్టేశారు, అక్కడ పురుడు పోసేసారు. ఓ చెట్టు కింద పుట్టాడు బుద్ధుడు, ఓ చెట్టు కింద జ్ఞానం పొందాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే చెట్టు మీద బోధించేవాడు, ఎవరి దగ్గర కూర్చునేవాడు కాదు. ఆయనకు ఆశ్రమాలు అక్కర్లేదు, మసీదులు అక్కర్లేదు. వేసి పూస్తాడు నా మీద పక్షులు మెరుగు, మనుషులందరికీ ఇళ్ళు ఉన్నాయి, పక్షులందరికీ గూళ్ళు ఉన్నాయి, వీడికి గూడు లేకుండా వెళ్ళి అయిపోయాడు. యేసుక్రీస్తు ఇల్లు లేదు, ఎక్కడ దాకా లాలబోధ శాస్త్రి గారికి ఇల్లు లేదు. 10 సంవత్సరాలు యూపీ మినిస్టర్ చేశాడు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ చేశాడు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ చేశాడు, జవహర్లాల్ నెహ్రూ గారికి రైట్ హ్యాండ్ ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆయన శరీరం చచ్చిపోయేటప్పటికి ఆయన భార్యకి తింటానికి తిండి లేకపోతే గవర్నమెంట్ అప్పుడు నెలకు 3,000 రూపాయలు ఆయన డబ్బు ఇచ్చింది. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఉండటానికి ఇది లేదు. ఆయనకి అన్నిటికంటే అలహాబాద్ అంటే బాగా ఇష్టం. మనం ప్రయాగ అంటాం, ప్రయాగ అంటాం కదా, ఆయన త్రివేంద్రశాలం శాస్త్రి గారికి ఆ తీర్థం అంటే ప్రయాగ అంటే అలహాబాద్ అంటే ఆయనకు బాగా ఇష్టం. భార్యతో ఎప్పుడు అనుకోడు మన ప్రయాగలు ఎన్నుకోనాలి, ప్రయాగలు ఎన్నుకోనాలి. జీతాల మీద ఆధారమైన కడప పట్టించినవి చేస్తాం. ఆ బాధ్యుడి కొండని అనుకుని కొండని కొండాలని మరి రేట్లు తెలుసుకున్నామన్నాడు. అదే మనకు రేట్లు పెరిగిపోతాం, ఈ రేటు మేము మనం ఎక్కడ కొనగలనుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ చేసేవాడు ఈ మాటలు మీరు నమ్మరు, ఇదే పురాణాలు రాస్తే మీరు నమ్మరు. అయితే నోబుల్ సోల్స్ అంటే హోలీ సోల్స్ అన్న రిఫైన్ సోల్. ఇన్ని కాలు మంత్రి చేసి హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు, రైల్వే మినిస్టర్ చేస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు, ఇది లేకుండా చచ్చిపోయాడు. ఇది దీని పురాణాలు రాస్తే నమ్మదు నిన్న కాక మొన్నటి పనులు 60 ఏళ్ళు 60 ఏళ్ళు అనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గౌతమ బుద్ధుడు నేకెడ్ స్పిరిచువాలిటీ మినహాయింపుడు ఏమి లేవా ఆయన జీవితానికి. లోపల బయట బుద్ధులే ఎందుకే ఆ సబ్జెక్టుకి వస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకి వస్తున్నాను, మీరు రోజు మా ఇంటికి భిక్షకు వస్తున్నారు, మీ గురించి చాలా గొప్ప, మీరు ఏదో జ్ఞానవంతులని నిర్వాణం పొందారని ఎల్లైతే సోల్ అని చెప్పుకుంటున్నారు. మా ఇంటికి భిక్షకు వస్తున్నారు, వెల్కమ్, సంతోషమే. అంటే భిక్ష అంటే అక్కడ అన్నం తిండి ఆకేసుకు అవుతుంది, పళ్ళు ఈ ప్లేట్ కట్టుకుంటాడు, కొంత అన్నం పెడితే వెళ్ళిపోతాడు అనమాట. అంతేగాని మన ఇంటికే కూర్చుని తిండవు, అవి వచ్చి నిలబడతాడో మనం కొంచెం అన్నము పచ్చడి వేస్తే చారు వేస్తే వెళ్ళిపోతాడు, అవి తినేసి వెళ్ళిపోతాయి. అలా తిండవు, పట్టిపోతాడు, ఇంకో ఇంటికి వెళ్ళి 4 ఏళ్ళు తిరిగి సరిపడిందా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు నాకు వీడేమన్నాడంటే మీరు నాకు ఏదైనా బోధ చేయండి అనేవాడు. ఈ మాట్లాడేవాడు కాదు, వాళ్ళ ఇంటికి రావటం మానేవాడు కాదు. బాగా అర్థం చేసుకోండి, ఆయన వాళ్ళ ఇంటికి భిక్షకు రావటం మానేవాడు కాదు, అంత ఆ ఊళ్ళో ఉన్నంత కాదు, ఆ ప్రాంతంలో ఉన్నంత కాదు, ఎప్పుడు అక్కడ ఉన్నాను. అయితే వర్షాకాలం ఎక్కువ కాలమే ఒక ప్రాంతంలో, వర్షాకాలం మటుకు ఎక్కువ ప్రయాణం చేసేవాడు కాదు, ఓ ప్రాంతంలో ఉండేవాడు. శీతాకాలం వేసవకాలం ఎక్కువ వాండరింగ్ బాంక్ రమణ మహర్షి గారు ఆయన దగ్గరికి వస్తే చెప్పాడు, గౌతమ బుద్ధుడు మీ ఇంటికి వచ్చి చెప్తాడు జ్ఞానం, మీ గుమ్మాలకు వచ్చి చెప్తాడు. మీ ఊరు వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, మీరు ఆయన దగ్గర ఆయనే మీ గుమ్మాలకు వచ్చి చెప్తాడు. వాడు లార్డ్ బుద్ధ గౌతమ స్వామి వివేకానందకి రక్తపోటు ఉంది. ఒకసారి గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతూ రెచ్చిపోయి అందులో రాజు ఒకడు వివేకానంద రాజు దాని తగ్గట్టు రక్తపోటు ఉంది. ఓ మీటింగ్లో మాట్లాడుతూ గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతూ దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ పీపుల్, దట్ ట్రెమెండస్ లవ్, ఈ పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కనాట అండర్స్టాండింగ్ అంతవరకు బాగుంది. నా గురువైన గౌతమ బుద్ధుడు కాదు, నా గురువైన రామకృష్ణుడు కూడా సరిపోడు అన్నారు. జారిపోయి మాట మాట జారాడు. గౌతమ బుద్ధుడు ఎంత గొప్పవాడంటే నా గురువైన రామకృష్ణుడు కూడా సరిపోడు గౌతమ బుద్ధుడు కన్నాడు. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, వీ ప్రతిబైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కనట అండర్స్టాండ్. ఒకసారి ఆయన రక్తపోటు మరణం ఏంటో మాట జారి కూడా ఒకసారి కాలు జారినట్టు ఒకసారి మాట జారేవాడు. అయితే ఆయన అందరూ క్షమించేవాడు, ఏదో పొరపాటు మాట ఎందుకు క్షమించేవాడంటే హృదయంలో దోషం ఉండేది దానికి. గౌతమ బుద్ధుడు ఏదైనా పొరపాటు మాట్లాడినా ఆయన క్షమించేవాడు, ఎందుకంటే అది మా మామూలుగా మాట్లాడటం కానీ లోక హృదయంలో మనకి దోషం లేదు. అయితే ఆయన క్షమించేవారు, క్షమించి ఆశీర్వదించేవారు. దేశం కూడా పొరపాటుగా మాట్లాడాలని క్షమించింది ఆయన. ఇది గౌతమ బుద్ధుని గురించి చెప్తున్నాం. అంటే మనం ఏమనుకుంటున్నామంటే అన్నింటికి అర్హత ఉండాలి, ఈ భక్తికి అడగ మోక్షం రావడానికి అర్హత అక్కర్లేదు, యోగ్యత అక్కర్లేదు, ఏమి లేకుండా ఉంటే వచ్చేది ఇదో మీకు అందరికీ చీప్ కింద ఉంది. ఇదంతా ఏడవరకు ఉంటే ఇంగ్లీష్ వెళ్ళిపోతే సరిపోతుంది, ట్రైనింగ్ అక్కర్లేదు. గౌతమ బుద్ధి మీరు మాకు చెప్పను, మీరు భిక్షకు రావడం మాది వాడుకో చెప్పేవాడు కదా, వెళ్ళిపోయేవాడు. ఓ రోజు ఏం చేశాడంటే ఈయన భిక్ష చేసుకుని పళ్ళీలో కొంచెం దుమ్ము పోసుకున్నాడు. ఏ పళ్ళీలతో భిక్ష చేసుకుంటున్నాడో అదే దుమ్ము కొంచెం దుమ్ము పోసాడు. దింపేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్తే భిక్ష భిక్ష అడిగాడు. అని వచ్చి పళ్ళని చూశాడు. పళ్ళని చూస్తే అంత దుమ్ము పళ్ళు, ఆ పళ్ళులో ఆ పళ్ళు అంత దుమ్ముకే ఉంది. ఏమన్నా స్వామి స్వామి ఆ దుమ్ము కిందకి ముంచేది, ఆ దుమ్ము కింద పడేయండి, అప్పుడు నేను అన్నం పెడతాను మీకు, మధ్య కూడా మధ్య కూడా మీకు పోస్తాను, ఆ గిన్నెలో దుమ్ము కిందకు ఉంచేది అన్నాడు. అంటే బుద్ధుడు అన్నాడు, కొన్ని పెట్టేయచ్చాం కదా అన్నాడు, దుమ్ము ఉంటేనే కదా. అప్పుడు అన్నాడు, మీకు గిన్నెలో దుమ్ము ఉంటే నేను మీకు అన్నం ఎలా పెడతానండి అన్నాడు. నీ మనసు నిండా దుమ్ము ఉంటే నన్ను భోజించమంటావు అన్నాడు. ఈ గిన్నెలో దుమ్ము ఉంటే మామూలు తిరిగి పెట్టినట్టు, నీ మనసు అంతా దుమ్ము, నీ మనసు అంతా కుట్ర, నీ మనస్సుతో బోధపరచని నీకు మోక్షకాంక్షలేని బోధకాంక్షతో అన్నావు. నువ్వు ఆత్మను కానీ స్మరిస్తానంట, విషయాన్ని స్మరిస్తున్నావు, నీకు బోధ అన్నాడు. వాడికి వచ్చి ఎంత చెప్తే దుమ్ము, ఈ దుమ్ము అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే భక్తి భక్తి భావం వినేస్తే సరిపోతుంది, అర్హత దక్కలేదు, యోగ్య దక్కలేదు, మోక్షం చేస్తే భక్తి పోవచ్చాలనుకుంటున్నారు. ఈ మధ్య మా స్నేహితుడు అన్నాడు, కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా హాల్ దగ్గర టిక్కెట్ కొనుక్కోవడానికి ఆ రిలీజ్ పిక్చర్ చూడటానికి 2 గంటలు 3 గంటలు ఆ క్యూలో నిలబడి టిక్కెట్ కొనుక్కుంటున్నారు, 3 గంటలు నిలబడుతున్నారు. ఈ భక్తి మాటలు వినటానికి నీకు 3 నిమిషాలు కూడా నువ్వు నిలబడటానికి ఓపిక పట్టడం లేదు అన్నాడు. ఇది లోపం. కొత్త సినిమా చూడటానికి కష్టపడి 3 గంటలు క్యూలో నిలబడి టిక్కెట్ కొనుక్కుంటాడు. ఈ భక్తులందరికీ 3 గంటలు కదా, 3 నిమిషాలు మీరు మోక్షం ఇచ్చి పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు. ఎంత చేస్తే ఆ సినిమా రేపు కూడా ఉంటుంది, కొత్త సినిమా చూశారు అయిపోయింది కదా, మీకు ముగించేద్దాం. వాడు మై గైడ్ ఫిలాసఫర్, ఇది మై గైడ్, ఇది మై ఫిలాసఫర్, ఇది మై ఫ్రెండ్. టైం చెప్పేసి ముగించే మాట్లాడు. ఇంకా మా ఆరోగ్యాన్ని రక్షించేవాడు. ఇది మై గైడ్, ఇది మై ఫిలా, ఇది మై ఫ్రెండ్ అండ్ ఇది మై ఫిలాసఫర్. నువ్వు మామూలు తినే పెట్టినట్టున్నావు, ఏంటి దిమ్ము ఉన్న గిన్నెలో నీ మనస్సులో ఆశీని సంపద పెట్టుకుని రాక్షస గుణాలు పెట్టుకుని ఒక ఆర్ద్రత లేదు, ఒక జిజ్ఞాస లేదు. నాకు అన్నం పెడుతున్న మాట్లాడితే నీ మైండ్ ఎలా ఉందో నాకు తెలుసు. అంటే నాకు దుమ్ముల దిండిలో మామూలు పెట్టడానికి మీకు ఇష్టం లేనప్పుడు నీకున్నటువంటి రాక్షస గుణాలు మనస్సులో పెట్టుకుని దుమ్ములాంటి మనస్సును లోపల పెట్టుకుని అందరికీ బయటకు రాకుండా దిండో దుమ్ము పడేయబెట్టున్నావు. నీ మనస్సులో దుమ్ము, నీ మనస్సులో కుట్ర విడిపించుకోకుండా బయటకు రాకుండా నీకు బోధ చెప్పమంటావు, జ్ఞానం గురించి బోధ చెప్పం, వాటి లాక్కపోతా. ముగిస్తున్నావు. నిర్మమ నిరహంకార, ఎవరికి శాంతి కలుగుతుంది, ఎవరు శాంతి ఎవరు వచ్చి ఎవరి హృదయంలోకి వచ్చి శాంతి ప్రవేశిస్తుంది, ఎవరి హృదయంలోకి వచ్చి సుఖం మనకోకుండా అదే వచ్చిపోయి, ఎవరి హృదయంలోకి శాంతి ప్రవేశిస్తుంది, ఎవరి హృదయంలోకి సుఖం ప్రవేశిస్తుంది, ఎవరి రాష్ట్రం ఎప్పుడు ఉండే సుఖం, ఎప్పుడు ఉండే శాంతి, ఎప్పుడు దేహం చనిపోయాలి కంటిని వెళ్ళిపోతా ఉంటుంది శాంతి, దేహం ఇంతేలా పోతేయాలా, దేహంతో సంబంధం లేదు, ఆ లోపల సత్యానికి దేహానికి సంబంధం లేదు. ఇట్ ఇస్ బాడీ లెస్, ఇట్ ఇస్ మైండ్ లెస్, ఇట్ ఇస్ వరల్డ్ లెస్, ఇట్ ఇస్ గాడ్లెస్ ఆల్సో. ఇప్పుడు మీరు దాన్ని గౌరవించారనుకోండి, నాకు సంతోషం కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది నాకు ఏదైనా బిరిది ఇచ్చారనుకోండి, నాకు సంతోషం కలుగుతుంది. లేదా ఇప్పుడు ఏదైనా వచ్చి ఏదైనా సంపద వచ్చి నా నెత్తి మీద పడిపోయింది అనుకోండి, సంతోషం రావచ్చు. మీరందరూ నాకు విరోధం లేకుండా నాతో స్నేహంగా ఉంటున్నారు అనుకోండి, నా క్షేమం కోరుతున్నారు అనుకోండి, మీరందరూ నాకు ఇచ్చులు అనుకోండి, నేను ఆ క్షేమం కోరేవాళ్ళని నాకు సంతోషం కావాలి. మనుషుల వల్ల కానీ వస్తువుల వల్ల కానీ బయట గొడవల వల్ల కానీ మనకి ఎప్పుడైనా శాంతి రావచ్చు. అందరు ప్రేమించే వాళ్ళ మధ్యలో కాదు, మనందరూ ప్రేమించి మన చుట్టూరు ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకోండి, మన చుట్టూరు ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకోండి, మన చుట్టూరు మన క్షేమం కోరే వాళ్ళు ఉన్నారనుకోండి, మన చుట్టూరు మన ఆరోగ్యంగా ఉండాలనుకుని మన క్షేమం మన హితం కోరే వాళ్ళు ఉన్న అప్పుడు కూడా మనకు కొంత సంతోషం రావచ్చు. ఎక్కడున్న సుఖం ఎటువంటిదంటే అన్యము లేని ఇతరులు లేని, ఇతరులు కానీ వస్తువులు కానీ భోగాలు కానీ భోగకాంక్షములు కానీ కానీ ఇంద్రియములతో ఇంద్రియాలకే విషయాలతో ఆ సంబంధం కానీ ఏమీ లేకుండా ఇంద్రియాలు లేవు, అక్కడ ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, శరీరము లేదు, బాహ్యమైన గొడవలు అసలు లేనే లేవు, బాహ్యమైన భోగాలు లేవు, ఏమీ లేకుండా అన్యము లేని. అది వేరే విద్య లేదు, అన్యము లేని సుఖమయ్యా బ్రహ్మము. అర్జున అటువంటి బ్రాహ్మి స్థితిని పొందవయ్యా. అన్యము లేని అవి ఇతరులు లేరు, డబ్బు లేదు, పైసలు లేవు, గొప్పలు లేవు, ఏమీ లేవు. నేను చదువు అక్కడ మనుషులు ఎవరు లేరు, మనుషులు లేరు, వస్తువులు లేవు, పదార్థాలు లేవు, రక్తాలు లేవు, ఏమీ లేవు, ఎవరో లేరు, ఎవరో లేరు. నన్ను పొగిడే వాళ్ళు లేరు, అక్కడ ఎవరో లేరు, జనం ఎవరు అన్యము లేని అంటే ఇతరులు లేని, వస్తువులు లేని, విషయ వాసన లేని, అక్కడ ఏ రకమైన భోగం లేదు. పోనీ భోగం అనిపిందంటే ఏ రకమైన భోగం లేదు. ఒక ఇంద్రియానికి ఒక భోగం ఉంటుంది, అది ఏ భోగాలు లేవు, భోగాలు లేవు, మనుషులు లేరు, వస్తువులు లేవు, కీర్తిలు లేవు, కీర్తి లేదు, ఏమీ లేదు. అన్యము లేని అంటే మనుషులతోటి, వస్తువులతోటి, లోకంతోటి, పంచభూతాలతోటి అట్టిగా బ్రాహ్మి సుఖం. అన్యము లేని సుఖమయ్యా అన్యము వేరనేది లేదు, అక్కడ వేరే అన్యము లేని శాంతి, అన్యము లేని ఆనందమయ్యా. అటువంటి ఆనందానికి నువ్వు వారసడమైతే నీకు మళ్ళీ పునర్జన్మలేదు, ఈ సంసార చక్రంలోకి రావక్కర్లేదు. అటువంటి ఆనందానికి, అటువంటి స్వతంత్రమైన ఆనందానికి నువ్వు వారసుడైతే ఈ ప్రకృతిని దాటి శరీరం ఉండగానే ఈ ప్రకృతిని దాటి వెళ్ళిపోతావు. సుఖాలు కూడా నువ్వే లెక్కర్లేదు. సుఖమనండి, శాంతమనండి, మోక్షం నీకు వచ్చి ప్రవేశిస్తాయి. నదులు ఎన్ని సముద్రంలో ఎలా ప్రవేశిస్తాయో నీలో ప్రవేశిస్తాయి. అంటే నదులని సముద్రంలో కలిస్తే దానికి ఏం వికారం లేదు, పొంగు రాదు. నదులని సముద్రంలో కలవనుకోని వేసవకాలం, దాని ఏం కుంగిపోదు, ఎమోషన్ లేదు, డిప్రెషన్ లేదు. జ్ఞాని యొక్క పరిస్థితి అటువంటి వాడు ఎప్పుడు సముద్రమే. అన్యములే సుఖమయ్యా, అన్యము లేని శాంతి సాగ. ఉప్పు సముద్రం కాదు శాంతి సాగరం, అది ఉప్పు సముద్రం కాదు శాంతి సముద్రం. విద్యాసాగరుడు జ్ఞాని కాదు కానీ మంచివాడు. విద్యాసాగరుడు ఆ రోజున బాగా పేరున్నాడు దండాలు, జ్ఞాని మటుకు కాదు, అంటే ఆత్మసాక్షాత్కారం పొందినవాడు కాదు కానీ మంచివాడు. ఒకసారి భక్తులు ఆయన తీసుకెళ్తారు ఎవరో విద్యాసాగరం దొరకదు. ఇదివరకు భోజనాలు చూశాను, ఇదివరకు కాలువలు చూశాను, ఇదివరకు నదులు చూశాను, ఇదివరకు పొంతలు చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాడు అంటాడు. అంటే విద్యాసాగర్ ఎక్కడ, రామకృష్ణుడు ఎక్కడ, ఆయన విద్యాసాగరుడు గురించి ఏదో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా చూస్తారు. వాళ్ళు మనం మంచిని చూడడం రంధ్రాలకు ఎదుగుతాం. రామకృష్ణుడు అందరి వాడు అంటాడు విద్యాసాగర్, విద్యాసాగరుడు గొప్పవాడే కానీ భౌతికమైన గొప్పది, ఆధ్యాత్మిక అంతస్తు లేదు వాడికి. అయినప్పటికీ ఏమంటాడంటే నేను ఇదివరకు బోధులు చూశాను, కాలువలు చూశాను, నదులు చూశాను, పొంతలు చూశాను, ఇంకేదో మడుగులు చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాను అంటాడు. ఎవరిని విద్యాసాగర్ వాడు అన్నాడు, పెద్ద పండించినాడు అంత ఒక మాటలో పడిపోయాడు రామకృష్ణ దగ్గర. వాడు ఏమన్నాయండి, సముద్రాన్ని చూస్తున్నాను, సముద్రంలో ఏముంటుందండి, ఉప్పు ఉంటుందని అన్నాడు. నేను ఉప్పు సముద్రాన్ని చూడతాను, శాంతి సముద్రాన్ని చూస్తున్నాను, విద్యా సముద్రం. ఆయన పేరు విద్యాసాగర్ అని మర్చిపోయాడు, ఆయన పేరు అని మర్చిపోయాడు. ఆయన పేరు విద్యాసాగర్. నేను ఉప్పు ఏం చూసేది ఉప్పు సముద్రాన్ని కాదు, విద్యా సముద్రాన్ని చూస్తుంది. స్టన్ అయిపోయాడు, మాట పడిపోయినట్టు మహాపండితులకు కూడా. ఇవాళ నేను చూసేది ఉప్పున్న సముద్రాన్ని కాదు, జ్ఞాన సముద్రాన్ని, విద్యా సముద్రాన్ని, శాంతి సాగరాన్ని చూస్తుంది అన్నాడు. శారదా మాత వండించిన జాగ్రత్తగా వండి పెట్టిన అన్నం నేను ఇంటికే పెళ్లి చేసుకున్నాను. శారదా నిన్న వండర్ఫుల్ డైలాగ్స్ ఉపనిషత్తులు లేదా అంతాల శారద ఎప్పుడు నిర్వికారంగా ఉండదు. నా గాడెస్, నేను గుళ్ళోకి వెళ్ళి రోజు ఖాళీ మాత్రం అర్చన చేయడానికి జీవితానికి కుదిరాను. ఇక్కడ ఖాళీ ఆ గుళ్ళో ఉన్న ఖాళీ మాత కాదు, నువ్వే ఖాళీ మాత. నా దగ్గర పైసలు లేవు నీకు ఇవ్వటానికి, నా దగ్గర బంగారం లేదు నీకు వస్తువులు చేయించడానికి, పోయి దేహం తాలూకు సుఖం ఉందంటే దేహం తాలూకు సుఖం లేదు నీకు, ఏ రకమైన సుఖం లేదు, పోయి ఏదైనా భోగాలు ఇద్దా ఉంటే నా దగ్గర పైసలు లేవు, ఏమి లేకపోతే వికారం నిర్వికారంగా ఉంటున్నావు. నువ్వు గాడెస్, నువ్వే పార్వచేయలేవమ్మ, నువ్వే దేవి. ఏమీ లేదు నా దగ్గర నుంచి, ఏమి వాంఛించడం లేదు, అది నిర్వికారంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు. ఆ గుళ్ళో ఉన్న దేవత నువ్వు దేవతవా, ఆ గుళ్ళోని దేవత నువ్వు దేవతవా అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి బలవంతాన్ని పాదాలకి పూజ చేసిన రోజు రామకృష్ణుడు. సచ్ ఎ హోలీ మ్యాన్. అంటే చాలా కష్టం అది మనకు చెప్పుకోవడం తేలిక. భాషంగా ఏం పొందిలేదు కానీ అట్మాస్ఫియర్ వస్తారు, అట్మాస్ఫియర్ వస్తారు, అట్మాస్ఫియర్ కాదు, టాప్ మోస్ట్ కాదు. అంటే మామూలు గౌరవం కాదు, మామూలు ఏదో కొంతమంది లాంఛనానికి గౌరవం చేస్తారు, అలర్ట్ అది డెడికేటెడ్, డివోటెడ్, డెడికేటెడ్ లవ్, డివోటెడ్ లవ్, అట్మాస్ఫియర్ కాదు, టాప్ మోస్ట్ కాదు. అది రాష్ట్ర రామకృష్ణుడు ఆశ్చర్యపోయేవాడు. ఇప్పుడు రామకృష్ణుడి దగ్గర ఏదైనా అవసరం ఉంటే బాగా భక్తను ప్రేమించడం, అది వేరే విషయం, ఆస్తి కోసం, బంగారం కోసం, డబ్బుల కోసం, మరొకటి ఏమీ లేదు అక్కడ, ఏమి లేదు. ఆయన ఇప్పటికీ టాప్ మోస్ట్ కాదు, టాప్ మోస్ట్ వేస్తారు. వాళ్ళు మీకు మాటలు, వాళ్ళు మీకు మాటలు జ్ఞాపకం వస్తారు. రామాయణంలో ఏమన్నాడంటే వాల్మీకి రాముడు రూపంలో ఉన్నది సీత, రాముడు రూపంలో ఉంది రాముడు కాదు సీతమ్మ, సీత రూపంలో ఉన్నది సీత కాదు రాముడే అన్నాడు వాల్మీకి. వాళ్ళు జ్ఞాపకం వస్తారు రామకృష్ణుడు శారద వాడు. అంటే ఎవరిని శాంతి వరిస్తుంది, ఎవరిని సుఖం వరిస్తుంది, దేహం ఉన్నా దేహం లేకపోయినా మీకు అర్థమవుతుంది. తర్వాత ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా, స్నేహితులు బంధువులు ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని స్నేహితులు విడిచిపెట్టేసినా, బంధువులు విడిచిపెట్టేసినా, అరుణాచలేశ్వరు విడిచిపెట్టడం. ఇంకేది అరుణాచలేశ్వరు విడిచిపెట్టడం అంటే, అరుణాచలేశ్వరుడు అక్కడ కొండ రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అరుణాచలేశ్వరుడు? కొండ రూపంలో ఉన్నాడు. మీకు నోటి చోటు మాట చెప్పకుండా, మీకేమి వాగ్దానాలు చేయకుండా, మీకు మూడు దస్తావేజులు రాసివ్వకుండా, మీకు అద్వైతానుభవం అమృతానుభవం వచ్చే వరకు మిమ్మల్ని వెంటాడుతాడు. మీ ఆయన కూడా పరిగెట్టక్కర్లేదు, ఆయన మీకు వెంటాడుతాడు. ఏదో జన్మలో మిమ్మల్ని ముగ్గేస్తాడనా, ముగ్గేసి ఆయన మీకు మామూలుగా గొప్ప గొప్ప లోకాలు కాదు. ఏం స్వర్గలోకం అటువంటి లోకాలు గొప్ప బోను, ఏ లోకాలన్నా మంచి లోకాలు, అటువంటి లోకాలు కాదు. అద్వైత అనుభవం, అమృత అనుభవం కలిగే వరకు అది ఇవ్వటానికి అక్కడ కొండ లోపల ఉన్నాడు వాడు అడిగిన చెల్లిస్తాడు. ఏదో గొప్ప లోకాలు ఇవ్వటం కాదు, ఆ గొప్ప లోకంలో వెళ్తే ఎంతకాలం ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం కిందకి. అటువంటి రాకపోకలతోటి పని లేకుండా, గోయింగ్ తోటి పని లేదు, కమింగ్ తోటి పని లేదు. కెనడా వాళ్ళకి అదే ఉత్తరం రాస్తారు, మీకు ఇంకా కమింగ్ అక్కర్లేదు, గోయింగ్ అక్కర్లేదు, మీరు ఇండియా రావక్కర్లేదు, ఇండియా నుంచి మళ్ళీ మీకు కెనడా వెళ్ళిపోక్కర్లేదు, మీ కమింగ్ తోటి పని లేదు, గోయింగ్ తోటి పని లేదు. మీ ఉత్తరం చదివాను, మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నారు. మనకు మనసులో ఆప్యాయత ఉంటే సరిపోతుంది, దేహాలు ఎక్కడన్నా ఇబ్బంది లేదు. హృదయం హృదయం తోటి మాట్లాడుతుంటే ఈ మాటలతోటి పనేముంది, వ్రాతలతోటి పనేముంది. అంటే గోయంగితోటి సంబంధం లేకుండా, కమింగ్తోటి సంబంధం లేకుండా, గోయంగితోటి సంబంధం లేకుండా, కమింగ్తోటి సంబంధం లేకుండా ఆ అద్వైత అమృతానుభవం ఏ చిట్టాను కొమ్మ పరమస్థితి, ఆ పరమస్థితి మనకి అనుగ్రహించడం కోసం అరుణాచలిస్తుడు గిరి రూపంలో ఉన్నాడు. ఎంచుకున్నాడు అక్కడ, పని పాటలు లేకుండా ఉన్నాడు, ఏమి బడాయి మాటలు చెప్పకుండా సైలెంట్గా ఉంది, సైలెంట్గా ఉంది. మనల్ని ఆ అమృత అనుభవం పొందే వరకు అనుగ్రహిస్తూ, ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అనుగ్రహిస్తూ మనకు అమృతానుభవం కలిగే వరకు మనల్ని విడిచిపెట్టడం వాడి అరుణాచలిస్తాడు. అయితే మీరు ఒక్క విషయం ముగిస్తున్నాను, నాకు ఇంటికాడ కూడా చెబుతున్నాడు బుజ్జి, నేను మీ దగ్గరికి వచ్చి నిల్చుంటాను, అప్పుడు వెంటనే మానేయండి అని చెప్పాడు. అంతమంది జనంలో ఏమండి నాన్నగారు మీరు నోరు మూసుకోండి అంటే బాగుండదు. అది ఇంటికాడ చెబుతున్నాడు జిన్నూరులో, నేను నాన్నగారు మీరు నోరు మూసుకుని అంటే బాగుండదు, అంతమంది జనంలో వచ్చాక నుంచుంటాను, ఆ ఎంచుకు నుంచున్నాను అర్థం చేసుకుని మీరు ఆ మానేయండి అని చెప్తున్నాడు. ఎంతమంది జనంలో నాన్నగారు మీరు నోరు మూసుకుని అంటే బాగుంటుందో ముగిస్తున్నా, ఒక రెండు నిమిషాలు ముగిస్తున్నాం. వాడు అరుణాచ ఎవడు ఏమన్నాడు ఎవరి గురించి చెబుతున్నప్పుడు, అది చాలా మటుకి మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఒక మంచి మాట మాట్లాడారనుకోండి, లేదా సాధన చేశారనుకోండి, అది వేస్ట్ అవుతుంది జ్ఞాపకం. ఏది వేస్ట్ అవుతుంది అది, భగవంతుడు మీరు చేసిన మంచి అంతా మీకే తిరిగేస్తాడు కదా, ఆయనకి ఏం అక్కడ సముద్రానికి ఏం కావాలి, అంతా మీకే ఇచ్చేస్తాయంటే ఆయన కావడానికి ఆయన కొరతుంటే కదా, కొరతున్నప్పుడు ఇదే కావాలనికి వస్తుంది, కొరత లేనప్పుడు కావాలని ఆయన సముద్రుడు, సముద్రానికి ఏం కావాలి. అయ్యి మీరు ఏది చేస్తాడు ఇచ్చేస్తాడు, మంచి చేస్తే మంచి ఇచ్చేస్తాడు. సాధన చేశారనుకోండి, మీ జన్మలో సాధన చేస్తూ సిద్ధి పొందకుండా చచ్చిపోయారనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో మీరు ఎక్కడైతే సాధన ఆప్ చేశారో అక్కడి నుంచి ప్రారంభింప చేస్తాడు. మీరు చేసింది ఊరికే పోదాం, ఇది బాగా, మీరు చేసిన మంచి పని కానీ, మీరు చేసిన మంచి మాట కానీ, మంచి చేత కానీ, మంచి సంకల్పం కానీ ఊరికి వేస్ట్ అవ్వదు. మీకు వేస్ట్ అవ్వడు, మీరు చేసే మంచి పని మీకు స్టోర్లో పడుతుంది, భగవంతుడు తన బ్యాంకు వేసి ఉంచుతాడు. అంతేకాదు రాబోయే జన్మలో మీరు ఎక్కడి వరకు చేసి ఆగిపోయారో సాధన, నెక్స్ట్ బర్త్లో అక్కడి నుంచి మీ సాధన ప్రారంభమవుతుంది. మీ చేత చేయించి చేయించి మీరు చేసే శక్తి లేకపోతే ఆయన మీకు శక్తి ఇచ్చి సాధన చేయించి ఎవరు అరుణాచలేస్తాడు మిమ్మల్ని వెంటాడి. ఒకవేళ మీరు ఆయన పూర్తిగా మర్చిపోతే ఆయన్ని మీరు స్మరించేలాగా చేసి ఇంచేది, ఆయన మీరు స్మరించకపోతే మీరు పవిత్రులు అవ్వలేరని తెలుసు, మీరు ఆయన స్మరించకపోతే మీరు పవిత్రులు అవ్వలేరని తెలుసు. ఒకవేళ మీరు ఆయన చెయ్యి వదిలేసినా మీ చెయ్యి ఆయన పట్టుకుని, ఆయన చెయ్యి వదిలేసినా మీ చెయ్యి అరుణాచలేశ్వరుడు పట్టుకుని, మీకు జ్ఞాపకం రాకపోతే మీకు జ్ఞాపకం ఆయనే తెప్పించి మిమ్మల్ని మొగ్గేసి ఆయన స్మరించేలాగా ఆయనే చేసుకుని సాధన ఆయనే, సిద్ధి ఆయనే, సాధన ఆయనే, మోక్షం ఆయనే. ఆయన నీ చేత ప్రయత్నం చేసి ఆయన నీకు ప్రేమ కలిగేటట్టు ఆయనే చేసుకుని మనకి ఈ జన్మలోనూ ఒక జన్మ వెనక ముందు మనకి అమృత అనుభవం పంచిపెట్టడానికి సిద్ధంగా నడుము బిగించి ఉన్నవాడు అరుణాచలేశ్వరుడు. పైగా కొండ రూపంలో నిలబడి ఉన్నాడు. ఎక్కడ గుళ్ళో రాయిగా లేడు, ఎందుకు కొండ రూపంలో నిలబడి ఉన్నాడు. రెండు చేతులు పాకెచ్చి చెప్తున్నాడు, రాబోయే 17వ తేదీ భీష్మ మన ముసలివాడు ఏకాదశి, 17వ తేదీ మన ముసలివాడు ఉన్నాడు కదా. కొంతమంది భీష్ముడు చాలా గొప్పవాడు, కానీ ఆయన జీవితం అన్ని కష్టాలే. బాహ్యంగా చూస్తాడు ఏం సొకపోయాడు, ఆ దేహ ప్రారంభం. కొంతమంది అత్తారింటికాడ సొకపడతారు, కొంతమంది పుట్టింటికాడ సొకపడతారు, కొంతమంది పుట్టింటికాడ సొకపడరు, అత్తారింటికాడ సొకపడరు. బాహ్యంగా చూస్తే భీష్ముడు ఎక్కడో సొకపడడు, కానీ మహాజ్ఞాని మన అందరికీ తాతగారు, మనమందరికీ ముత్తాతగారు. ఆయన భీష్ముడు ఏకాదశి భగవంతుడు. ఆయన దగ్గర కూర్చుని ఎవడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ, వాసుదేవ స్వామి, ఆయన దగ్గర కూర్చుని భీష్ముడి చేత ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు చెప్పించాడు. మొట్టమొదట కాగితం మీద పెన్న పెట్టిన శంకరాచార్యుల వారు మొట్టమొదట భాష్యం రాసింది విష్ణు. భాష్యాలు రాయకుండా, ప్రకరణ గ్రంథాలు రాయకుండా ఆయన రైతిక ప్రారంభించింది విష్ణు సహస్రనామాలతో ప్రారంభించాడు. తర్వాత శనిగ్రహం ఎవరినైనా పీడిస్తాను, మళ్ళీ నవగ్రహాల జోలికి వస్తున్నాం, ముగిస్తున్నాం. ఈ నవగ్రహాల ఖగోళం, నవగ్రహాలు నిజమే ఖగోళం, అది మన ప్లానెట్ అంటే ఒక జాతకం. ఇవన్నీ ఈ జాతకాలు చూసేవాళ్ళు కూడా గ్రహస్థితిని బట్టే చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ సైన్స్ బాగా స్టడీ చేసిన వాళ్ళు ఆ శరీరం ఎప్పుడు చచ్చిపోతుందో రోజులు తేడా లేకుండా గంటల తరబడి లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక సైన్స్. అయితే అదంతా ఆత్మవిద్య కాదు, పారమార్గి వ్యవహారిక విద్యలే. అంతేగా నవగ్రహాల దోషాలు ఎవరికైనా ఉంటే రోజు విష్ణు సహస్రనామాలు కనుక పారాయణం చేసుకుంటే ఆ దోషాలు పోతాయి. అది భీష్ముడి నోటితోటి అక్కడ వక్త భీష్ముడు, శ్రోత ధర్మరాజు. లోకంలో ధర్మాలు చెప్పావు, పరిపాలన ఎలా చేయాలో చెప్పి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో చెప్పావు, ఎలా నడుచుకోవాలో చెప్పావు, బిహేవియర్ చెప్పావు, బిహేవియర్ ప్యాటర్న్ చెప్పావు, ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పావు, అన్నీ చెప్పావు. అన్నీ చెప్పి మేము తరించే ఉపాయం ఎంతవరకు ఏం చెప్పలేదే అన్నాడు ధర్మరాజు. నువ్వు అన్ని కష్టకాలు చెప్పావు, అన్ని కష్టకాలు చెప్పావు, కానీ మీరు తరించే ఉపాయం ఎంతవరకు చెప్పలేదు తాత అంటే విష్ణు సహస్రనామాలు చెప్పాడు. అయితే విష్ణు సహస్రనామాలు అంత జ్ఞానమే, అంత జ్ఞానమయం, భక్తి జ్ఞానముడు మిశ్రితమే విష్ణు సహస్రనామాలు. అది అన్యముడే సుఖమయ్య, శరీరం చచ్చిపోతే ప్రపంచం కనిపించదు. ఇంకా ప్రపంచం కనిపించకపోతే శరీరం కనిపించకపోతే పోయి సుఖం కాదు అయ్యా. అన్యముడే సుఖమయ్యా, అన్యముడే శాంతి, అన్యముడే ఆనందమయ్యా. అట్టిది హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్, అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. నదిలో నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో శరీరం ఉన్నా లేకపోయినా, ప్రపంచం కనిపిస్తున్నా కనిపించకపోయినా, ఈ దేవతలతో సంబంధం లేకపోయినా, ఎక్కడో దేవుడు ఉన్నాడా, దేవుడు నేను పూజించాలో పూజింపు అనుగ్రహించలేమో అని ఇటువంటి ద్వైత భావం లేకుండా రెండు వస్తువుతోడు సంబంధం లేకుండా, రెండు వ్యక్తితోడు సంబంధం లేకుండా, నీకు అర్థమవుతుందే, దేవతలతోడు సంబంధం లేకుండా, మనుషులతోడు సంబంధం లేకుండా, పంచభూతాలతోడు సంబంధం లేకుండా, ఆ నిన్యములే అన్యములే ఆనందము. ఆ ప్రవాహం లేని భూసిరాడుతూ ఉంటాడు ఆ శాంతిలో, ఆ శాంతిలో, శాంతి సాగరములో, ఆనంద సాగరములో ఆడి ఊగిసిరాడుతూ ఉంటాడు. ఉదయంలో ఉన్న అక్షర మనమాల్లో రమణ మహర్షి గారు చెప్తారు, ఆ ఉదయంలో ఉన్న శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి సహస్రారాన్ని ముంచి తింటే వరుణాచరిస్తుందా, నువ్వు దేవుడు జీవుడు అనే భావన కూడా జారిపోతుంది. నేను పట్టుకుందా ఉన్న ఆడదు అరుణాచరిస్తుంది ఈ భేద బుద్ధి. నువ్వు దేవుడు నేను జీవుణ్ణి అనుకునే భేద బుద్ధి కూడా పోతుంది అయ్యా. నువ్వేవిడే లేని భేద బుద్ధి కూడా పోతున్నావు. ఎప్పుడు ఈ శాంతి ఉదయంలో ఉన్న శాంతి సముద్రం పొంగి సహస్రారాన్ని ముంచుతంటే వరద కింద వచ్చి ముంచేస్తంటే అన్యములేని శాంతివయ్యా, అన్యములేని ఆనందము. అది తుమ్మితే ఊడిపోయి ముక్కులే ఉండదు. ఒకళ్ళు శరీరం చచ్చిపోయింది అనుకో, ఊరికే ఆనంద ప్రవాహం ఊడిసేయట్లేదు. నువ్వు శరీరం ఉందా లేదో కూడా మీకు అక్కర్లేదు. దేవుడు ఉన్నాడు లేదో తరంపు కూడా అక్కర్లేదు నీకు. అట్టి ఆనందాన్ని పొందితే నీవు వేరు నేను వేరని భేద బుద్ధి ఎక్కడ అయ్యారు నాచరేశ్వరుడా. నేను జీవుణ్ణి, నువ్వు దేవుడు. నీ వేషం నీకు పోతుంది, నా వేషం నాకు పోతుంది, నీ వేషం నువ్వు తీసేస్తున్నావు నా వేషం. ఆనంద సాగరంలో నా వేషం నేను తీసేస్తాను, నీ వేషం నువ్వు తీసేస్తున్నావు. ఇంకా ఒకటే నువ్వు అయ్యా, ఒకటంటే ఒక్కటే అరుణాచలేశ్వరుడు అన్యములే. ఇంకా దేహం, ఈ దేహంతో మనసుతో ఇంకా సంబంధం లేదు ఆనందానికి. అది భౌతికం కాదు, అలౌకి అభౌతికం అలౌకికం. అది నోరుతోటి చెప్పటానికి వీరడని దక్షిణామూర్తి చెప్పలేపోయాడు. కానీ దక్షిణామూర్తి కొన్ని చెప్పలేపోయా, మౌనంగా ఉన్నాడు. అన్యములే ఆనందమయ్యా, దేహం చనిపోయినాయి అంటే ఆనందానికి నీ దేహం ఉండక్కర్లేదు, లోకం కనిపించక్కర్లేదు, దేవుడు ఉన్నాడా లేదని మీమాంసక్కర్లేదు. ఇవన్నీ ఎల్కేజీ చదివేవాడు గొడవలు ఇవన్నీ. అప్పుడు తీసుకొచ్చేసాడు మన పిజిహెచ్డీలోకి తీసుకొచ్చేసాడు. ఒక జంపతోడు వచ్చేసాం, ఎల్కేజీ యూకేజీ లేదు, వీటి జంప్ చేసి వచ్చేసాం. హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు, ఆంజనేయ సముద్రాన్ని దాటినట్టు, అజ్ఞాన సముద్రాన్ని దాటి, అవిద్య సముద్రాన్ని ఆ పక్కన ఉరికి ఈ పక్కన దిగిపోయా. ఇంకా ఆ అజ్ఞానం యొక్క లోతులు, అవిద్య యొక్క లోతు ఎలా ఉంటుందో తెలియకుండా యువతల పక్క వచ్చేసాం మనం. నీటిలో అసలు అందరూ దిగితే కదా నీటిలో మనకు లోతు తెలియటానికి. అట్టిది అయ్యా అన్యములేని ఆనందమయ్యా. అంటే ఆ గురువు చూసేటప్పుడు ఏమంటే మన గురువు జ్ఞానం ఇవ్వాలి, కానీ తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు ఏమి ఇస్తారు మనకి? మనకి ఏదైనా అప్పు ఉంటే తీరుస్తారు, బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తారు, ఏమి కొనిస్తారు వాళ్ళకి జ్ఞానం ఏమిస్తారు, ఏమిస్తారు గురువు? ఈ మధ్యన ఇప్పుడు జనం ఎలా తయారంటే సహనం, ఈ మధ్యన సహనం అందరు మనుషులందరికీ సహనం చచ్చిపోతాం దొరుకు. ఆ సహనం లేకుండా ఉదయం యొక్క లోతు అయిపోయారు. నిన్న కాక మొన్న ఒక హైదరాబాద్లో ఓ తాతగారు మనవాడు 6 లక్షలు అప్పు చేశాడు. ఆడికి పెళ్ళి అవ్వలేదు, 20 సంవత్సరాలు ఉన్నాడికి పెళ్ళి అవ్వలేదు, 20 సంవత్సరాల వయసే, 15-6 లక్షలు అప్పు చేశాడు. ఆడికి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ గుణాలు ఏ ఉన్నాయి, మొత్తం 6 లక్షలు అప్పు చేశారు. తాతగారు ఆ తండ్రి దగ్గర తాళు బొంగరం లేదని ఇది తెలుసు. ఆవిడ కొడుకు తాతగారి దగ్గర పైసలు ఉన్నాయి, తాతగారి దగ్గర పైసలు ఉన్నాయి, తండ్రికి ఏమి లేదు. అంటే వాడు ప్రాణం తాతగారు సంపాదించాడు, తండ్రికి ఏమి లేదు, తండ్రికి ఏమి లేదు. తాతగారు నాకు 6 లక్షలు అప్పుడు నాకు తీర్చమని పేచీలు పెట్టేవాడు రోజున. నువ్వు 6 లక్షలు ఎందుకు చేసావు, నీకు పెళ్ళి అవ్వలేదు, నీకేం బాధ్యత లేవు, కుటుంబం బాధ్యత లేవు, ముందు 6 లక్షలు రుణం ఎందుకు చేసావు చెప్పమని ఆయన అన్నాడు. అంటే ఇది కోపం వచ్చి ఓ రాత్రి గారు తాతగారు పడుకుని ఉండగా ఇటువంటి తింగర ఉన్న కొన్ని నలుగురిని తీసుకొచ్చి నిద్రలో పొడిచి చంపేశారు. చంపేశారు నిన్న కాక మొన్న. ఒక నిజంగా మనవాడు రుణం తీర్చడు, కానీ రుణం తీస్తే తీర్చొచ్చు, కానీ ఆడికున్న చెడ్డ అలవాట్లోంచి వాడికున్న అజ్ఞానంలోంచి తాతగారు తీసుకురాలేరు కదా, అది మీకు ఎందుకు చెప్తా అంట. అది రుణం కూడా తీర్చలేదు తాతగారు, ఒకవేళ రుణం తీర్చిన వాడున్న అజ్ఞానంలోంచి, వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, వాడుకున్న రాంగ్ థింకింగ్ నుంచి తాతగారు అక్కడ తీసుకొస్తే అది గురువుకే సాధించారు. అన్యము లేని ఆనందం మాత్రమే కాదు ముగింపు లేని ఆనందం, దానికి పురిష్టాప్ ఉండదు. ముగింపు లేని ఆనందం, ముగింపు లేని శాంతి. దేహం ఉంటే ఎలా, లోకం కనిపిస్తే ఎలా, కనిపించకపోతే ఎలా, దేవుడు ఉంటే ఎలా, దేవుడు లేకపోతే ఎలా. అసలు ఆనందంలో మనం ప్రవహించేప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే సంక్షేమం రాదు, ఆ తలంపు రాబడుతుంది. దేవుడు ఉన్నాడా లేదా అసలు ఆ ప్రశ్నే రాదు, అట్టిది ఆనంద సాగరం. అన్యము లేని ఆనందం మాత్రమే కాదు ముగింపు లేని ఆనందం. దుమ్ముంటే ఈ భౌతికమైన అన్నమే పెట్టను అంటున్నావే, దుమ్ములాంటి దుమ్ము అంటే నీ మనసులో దుమ్ము పెట్టుకుని నన్ను జ్ఞానం గురించి బోధించమంటావు అంటాడు లార్డ్ బుద్ధ. అన్నం అనేది లౌకికం, జ్ఞానం అనేది అలౌకికం. అన్నమే పెట్టను అంటున్నావు, నీలాంటి దుమ్ము ఉన్నవాడికి అలౌకికమైనటువంటి జ్ఞానమా, అభౌతికమైన జ్ఞానమా నీకు బోధించి, అది కెమిస్ట్రీ అనుకుంటున్నావా, ఫిజిక్స్ అనుకుంటున్నావా, అది డివైన్ నాలెడ్జ్. యాంక్ కొంతమంది యాంత్రికంగా ఉంటారు, కొంతమంది అక్కడ మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఇది యాంత్రికంగా అక్కడ ఏమి ప్రేమ ఇవ్వండి, కూర్చోండి, కాఫీ కలుగుతారా, ఆ మనుషులు కలుగుతారు ఏంటి అసలు ఆ వచ్చిన ఇంకా కంగారు కంగారుగా మాట్లాడేయటం. అసలు మనస్సు ఉండదు, ఈ నోరు మట్టుకు అయితే పేరిపోతూ ఉంటుంది, ఆయన కూర్చోండి, కాఫీ కలుగుతారా, మనుషులు కలుగుతారు, ఏం కలుగుతారు. అసలు బుద్ధి ఉండి మనసు ఉండాలా మాట దగ్గర. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సాధనలు కూడా రమణ మనిషి గారు ఏమన్నారంటే, ఈసారి మర్యాద యాంత్రికంగా ఎలా చేస్తున్నారు, సాధనలు కూడా యాంత్రికంగా ఉన్నాయి. జపం చేసేస్తున్నాం, పూజ చేసేస్తున్నాం, కొండ చుట్టూరు తిరిగి వచ్చేసాం, కాశీ వెళ్ళి వచ్చేసాం, గంగాలను స్నానం చేసి వచ్చాం, రామేశ్వరం ఇచ్చాం, ఆ రామలింగ స్వామిని పూజించుకు వచ్చేసాం. ఇది ఇదంతా బొమ్మలాట, ఇది మెకానికల్, యంత్రం అయింది. జపం చేసేస్తున్నాం, ధ్యానం చేసేస్తున్నాం, ఇది పోలేరమ్మ, ఏది పోలేరమ్మ, వ్యవసాయం ఏంటిది. జపం చేస్తాం, ధ్యానం చేసేస్తాం, పొద్దున్న 4 గంటలకు వేసిపోతున్నాం, మందులు వాడేస్తున్నామంటే ఆయుర్వేదం తర్వాత ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ మందుల తర్వాత మమ్మైపోతాయి, కానీ మన రోగం తగ్గటం లేదంట. అదే మాట్లాడి అదే అర్థం ఉంది ఈ మాటలకి. ఉమ్మడిపతి పోతే ఆ ఉమ్మడిపతి అది కదా అల్లోపతి, అల్లోపతి కదా ఆయుర్వేదం, అది కాదు ఇది కాదు అది చేస్తాం, రోగం తగ్గదు. ఎందుకు రోగం తగ్గదు, అది కాదు, నీకు దేహాభిమానం, నువ్వు జపం చేస్తున్నావు, సాధన జపం ధ్యానం చేస్తున్నావు, కొన్ని పవిత్రమైన క్షేత్రాలు కడుతున్నాం, కనీసం రోజుకి ఎప్పుడోకప్పుడు ఒక ఒంటరిగా ఉన్నా అది సత్యవ్రతం చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, కానీ కనీసం ఇన్ని రకాలుగా చేసేస్తున్నావు నువ్వు. ఇదే బుడబక్కల, ఏది బుడబక్కల వేషాలు, ఏది బుడబక్కలు మీరు అధ్యయనం చేయాలి. భగవద్గీత అధ్యయనం చేసేస్తాం, మొదటి అధ్యాయం అయిపోయింది, రెండు అధ్యాయంలోకి వచ్చేసాం. ఏంటి ఈ అల్లరం ఏంటి? భగవాన్ అన్నారు అండ్ రెవల్యూషనరీ స్పిరిచువల్ లైఫ్లో మీరు చేయొద్దని కాదని చెప్పింది, మీరు చేస్తున్నారు రైట్. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఇంటికాడ కూర్చుని మీకేమైనా దేహ అభిమానం తగ్గిందా లేదా, మీకేమైనా అసలు దేహం పట్ల మీకున్న అభిమానం తగ్గిందా లేదా, మీ చుట్టూ ఉన్న మనుషుల మీద వస్తువుల మీద మీకు రవం తేనహ మమకారం తగ్గిందా లేదా? మీకు అహంకారం తగ్గలేదు, మమకారం తగ్గలేదు, ఎవరో చెప్పారని బలవంతాన్ని ఒక జిమ్ మరే జిమ్ మారేసిన మళ్ళీ జిమ్ ఎప్పుడు కనిపిస్తున్నా వెళ్ళి మళ్ళీ జిమ్ మీద పడిపోదామని కనిపెట్టుకుండటం, ఎవరో సినిమా చూడొద్దని మీరు మానేస్తే మళ్ళీ ఎప్పుడో మీకు అవకాశం ఇస్తే సినిమాకి వెళ్ళిపోతారు. ఎవరో చెప్పారని చేయటం ఏంటో అది మీకు బుద్ధి ఉందా?